గీతా జయంతి నవంబర్ 8 28 నవంబర్ 8 11 నవంబర్ 15 తణుకు నవంబర్ 28 గీతా జయంతి కాపవరం. తర్వాత మా అరుణాచల ప్రయాణం నవంబర్ 20 దీపం డిసెంబర్ 1 డిసెంబర్ 1 దీపం డిసెంబర్ 1 దీపం జనవరి 1 రమణ జయంతి. డిసెంబర్ 1 దీపం జనవరి 1 రమణ జయంతి. మేము అరుణాచలం నవంబర్ 28 నడుస్తున్నాం. నవంబర్ 28 నడుస్తున్నాం, మళ్ళీ డిసెంబర్ 5 తిరిగి వచ్చేస్తున్నాం. వెళ్ళే రోజు ప్రయాణం నవంబర్ 28 మళ్ళీ తిరిగి వచ్చే రోజు ప్రయాణం డిసెంబర్ 5. ఇంకా మమ్మల్ని ఎవరో ఫోన్లు చేసి అడగండి, డేట్లు అడుగుతున్నారు, కొంతమంది ఫోన్లు చేస్తారు. ఇక వెళ్ళేటప్పుడు నవంబర్ 28 డిసెంబర్ 5 తిరిగి వచ్చేటప్పుడు ఈ లోపల మీరు అన్ని రోజులు ఉండక్కర్లేదు, మీరు అనుకూలాన్ని బట్టి మీరు చేయండి. లేదా అక్కడ వారం రోజులు ఉంటున్నాను, మీరు అందరూ వారం రోజులు ఉండక్కర్లేదు, అలా అనుకరణ వద్దు. ఎవరు అనుకూలాన్ని బట్టి చేయండి, అనుకరణ వద్దు. అసలు మేము డిసెంబర్ 5 తిరిగి వచ్చేస్తున్నాము. డిసెంబర్ 1 దీపం. తర్వాత అరుణాచల్లో మేము ఉదయం 1 గంట సేపు సాయంత్రం 1 గంట సేపు కూర్చుంటున్నాం. ఈ పట్ట 5 నిమిషాలు కూడా కూర్చోం. మీకు అరుణాచలం చూడాలని మన కాశీ వెళ్ళినప్పుడు నాన్నగారు మీరు ఉన్నారని వచ్చాం కాశీ అని చాలామంది అన్నారు. ఇది జన్మకో శివరాత్రి కింద కాశీ అయిపోయింది. ఇది కాశీ జన్మకో రోజు కాశీ వెళ్ళింది లేదు అయిపోయింది. మీకు అరుణాచలం చూడాలంటే రండి, నాన్నగారిని చూడాలని మీరు ఎవరు అరుణాచలం రావద్దు. మేము భక్తుల దగ్గర 5 నిమిషాలు కూడా కూర్చోం. నేను ఎలాగైనా దొరలకు కూడా చెప్పేస్తాను ఆ విషయం అరుణాచలంలో. వాళ్ళు పొద్దున్న 20-30 మంది పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం వస్తారు. మేము వెళ్ళినట్టునే చెప్పేస్తే ఇంకా ఆయన కూడా రారు. ఇంకా అది అంచేతి మేము ఇంకా సిట్టింగ్ అనేది ఉండదు. మీకు అరుణాచలం చూడాలని, దీపం చూడాలని మీకు ఉంటే రండి. ప్రత్యేకంగా మా దగ్గర అక్కడ గంటల ధరపడి మేము కూర్చోము, అలాగే నాన్నగారి దగ్గర కూర్చున్నాను, మీరు కూడా రావద్దు, 1 నిమిషం కూడా కూర్చోం. మీకు అరుణాచలం చూడాలంటే రండి, అది మారేది. అది డిసెంబర్ 1 దీపం మీరు రాయే, మీరు 2 రోజులు ఉండక్కర్లేదు, మీ అనుకూలాన్ని చూసి మీరు వచ్చి మళ్ళీ తిరిగి ఎవరికే ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళిన రోజు వచ్చిన రోజు చెబుతున్నాం. తర్వాత మీరు అరుణాచలం 100కు 100 రూపాయలు అరుణాచలం చూడాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు రండి. కాలక్షేపాలకి ఎవరు రావద్దు, అక్కడ కాలక్షేపం ఏమి ఉండదు. అయితే 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి అరుణాచలం గురించి 1 గంట చెబుతాం. అంటే మీటింగ్ ఒక మీటింగ్ ఉంటుంది డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి అదే సిట్టింగ్ ఉండదు, 1 గంట సేపు ప్రవచనం చెప్తాం కాశీలో చెప్పినట్టు. అది కదా భక్తులకి మీ టైం మీరు పాడు చేసుకోవద్దు, మా టైం మీరు పాడు చేయొద్దు. మీరు ఇంటికెళ్ళి ఎవరో సాధన చేస్తున్నట్టు కనపట్టలేదు. ఉడికే ఏదో 4 రూపాయలు జేబులో వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు, కానీ ఉడికి యాత్రలకు సరిపెట్టుకుంటున్నారు. కాశీ వెళ్ళి వచ్చేసాం, మళ్ళీ అరుణాచలం వచ్చేసాం, కోటి రావేశ్వరం. ఇలాగా మీరు మీ టైం మీరు పాడు చేసుకోవద్దు. సాధన లేకుండా ఏది సాధ్యము కాదు. సాధన లేకుండా ఏది సాధ్యము కాదు. అంటే పూర్వం మన ఋషులు యోగులు పురాణాల్లో వాళ్ళు ఎంతో తపస్సులు చేశారని, ప్రాణాయామం చేశారని, ఎంతో ఆహార నియమంగా ఉండేవారని ఇవన్నీ మన పురాణాల్లో చదువుకుంటున్నాం. అలా ఎంచుకాలు ఉన్నారని, అంత నియమాలు పెట్టుకుని వాళ్ళు ఎంచుకున్నారంటే ఇంద్రియ నిగ్రహం కోసం, మనో నిగ్రహం కోసం ఉన్నారు. ఇంద్రియ నిగ్రహం కోసమే, మనో నిగ్రహం కోసం వాళ్ళందరూ నియమాలు పెట్టుకుని ఉన్నారు. అంటే మీరు రోజు మంచి పనులు చేస్తారనుకోండి, ఊరికి అనుకోని మాట మనం ఎలాగ చేసేది లేదు, ఊరికి అనుకుందాం. మనం మంచి పనులు చేసేది లేదు, ఊరికి అనుకోవాలి కదా, ఎలాగా చేయం కాబట్టి అనుకుందాం. చేసేవాళ్ళు అనుకోక్కర్లేదు. మీరు రోజు మంచి పనులు చేస్తున్నారు అనుకుందాం, ఎన్ని మంచి పనులు చేస్తే దానికి తగిన పుణ్యం వస్తుంది, కానీ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం రాదు. దానికే మీరు మంచి పనులు చేస్తే భగవంతుడు మీకు ఏదో పుణ్యం ఇస్తాడో పుణ్యం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. పాపం ఏమో, పాపం కూడా ఉండదు. మీరు ఏదైనా పాపం చేస్తే అది ఉండదు, దుఃఖ రూపంలో ఖర్చు అయిపోతుంది. పుణ్యం చేశారనుకోండి, అది పుణ్యం చేసినా ఉండదు, అది పుణ్యం చేసినా సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. మన ఒక కాల ప్రవాహంలో మన శరీరాలు వచ్చి ఇంకో కాల ప్రవాహంలో శరీరాలన్నీ పోతాయి. నీకు సంతోషం కూడా కాలం తీసుకొస్తుంది, దుఃఖం కూడా కాలం తీసుకొస్తుంది. అని ఏ భాగానికి ఆ భాగమే కానీ నేను ఏదో మంచి పనులు చేస్తే మాకు మోక్షం వచ్చేస్తానని ఎవరు అనుకోవద్దు. మంచి పనులు చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది, కానీ అన్ని ఫలితాలు మీకు ఇవ్వరు. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకుండా అసలు మనసుకి లోచూపు రాదు, మనసుకి లోచూపు రాదు. అంటే నువ్వు వశిష్ఠుడు కూడా రాముడు చూడు ఏం చెప్పానంటే, నువ్వుడికి మనం అక్కడికి యాత్రకి వెళ్ళాం, ఇక్కడికి యాత్రకి వెళ్ళాం, వెళితే వెళ్ళొచ్చు, కానీ నీకు మనో నిగ్రహం మనస్సు ఎంత స్వాధీనంలో ఉందో చూసుకోమని చెప్పాడు. నీ మనస్సు ఎంతవరకు స్వాధీనంలో ఉంది, నీ ఇంద్రియాలు ఎంతవరకు స్వాధీనంలో ఉన్నాయి, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి పొందడానికి నీ ఇంద్రియాలు నీ మనస్సు నీకు సహకరిస్తున్నాయా, అవి విరోధులుగా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోమని బాగా సాధన ఎలా చేయాలో వశిష్ఠుడు రాముడికి యోగ వాస్తవంలో చెప్తాడు, ఈ విషయాలన్నీ చెప్తాడు. అంటే మనం మనస్సును జాగ్రత్తగా ఉపయోగించుకుని మనస్సు లేని స్థితికి రావాలి. ఈ మనస్సు ఉంది, మనస్సుడు మనస్సును జాగ్రత్తగా ఉబ్బుడిగా ఉపయోగించుకుని మనస్సు అనేది ఎలా ఉంటుందో తెలియను, మైండ్ని జాగ్రత్తగా ఉపయోగించి నో మైండ్ స్టేట్కి రావాలి, అది సాధన అంటూ. సాధన అంటే మనస్సునే ఉపయోగించుకుని మనసు లేని స్థితికి రావాలి, అది సాధనం. ఇది అంతేకాదు, మీరు టైం పాడు చేసుకుంటున్నారు, మీరు ఇంటికాడ పెద్ద సాధన చేస్తున్నట్టు ఏం కనపడదు. అందరూ టైం పాడు చేసుకుంటున్నారు, ఎక్కువ కాలం వృధా చేసుకుంటున్నారు. అంతే డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ వస్తుంది, కానీ కాలం పోగొట్టుకుంటే రాదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు నేను చదువు రూపంలో ఉన్నాను, డబ్బు రూపంలో ఉన్నాను ఏం చెప్పలేదు గీతలో, కాల రూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే మీకు మీ ఒంటి మీద ఏమి రాసి ఉందో, ఏ కాలంలో ఎదురవ్వాలో అది ఇచ్చేస్తుంది. తర్వాత కాలాన్ని పాడు చేసుకుంటే కాలాన్ని మనం వృధా చేసుకున్నాం అనుకోనికి రాదు. కాలాన్ని ఇప్పుడు నిన్న రోజు మళ్ళీ వేళ రమ్మంటే రాదు. నిన్న మీరు పోగొట్టుకుని డబ్బు ఇవాళ సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు. అంటే నేను కాల రూపంలో ఉన్నారు, భగవంతుడు గీతలో ఏమని చెప్పారంటే నేను కాల రూపంలో ఉన్నారు. అంటే కాలాన్ని మీరు మనం దుర్వినియోగం చేస్తా అంటే భగవంతుని అగౌరవపరుస్తున్నట్టు. అయినా కాల రూపంలో ఉన్నారు కదా, మీరు మీ మనస్సుని అంతరముఖపరచడం మానేసి కాలాన్ని పాడు చేసుకుంటారనుకోండి, అది భగవంతుని అగౌరవపరచినట్టు. ఇంకేదైనా కాల రూపంలో ఉన్నాడు, మీ కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడో ఆయన లోపలను చూస్తాడు. మనది ఇక్కడ సైన్స్, మనం చెప్పుకునే సబ్జెక్టు సైన్స్. విష్ణు భక్తులు ఏమంటారంటే, మీరు మంచి పనులు చేసుకోండి, చచ్చిపోయాక వైకుంఠానికి వెళ్తారని చెప్తారు. వైకుంఠంలో ఏముంది, ఇక్కడ ఆనందం అన్నమాట నిజం, వైకుంఠంలో ఆనందం. శివభక్తులు ఏమంటారంటే, మీరు మంచి పనులు చేసుకోండి, చనిపోయాక కైలాసానికి వెళ్తారంటారు. కైలాసం ఏముంది, అక్కడ శాంతి సంతోషంగా ఉండొచ్చు, అక్కడ కైలాసంలో ఆనందంగా ఉంటారన్నమాట. ఏదో కొంతకాలం ఉంటారు మీరు చేసుకునే పుణ్యాన్ని బట్టి. శివభక్తులు కైలాసం అంటారు, విష్ణు భక్తులు. గణపతి భక్తులు రాళ్ళ ఆనంద భవనం అంటారు. అంటే మీరందరూ గణపతి భక్తులు అందరూ ఆనంద భవనంలోకి వెళ్ళిపోతే అక్కడ బాగా శాంతిగా ఉండొచ్చు, సుఖంగా ఉంటా అంటే ఆనందంగా గడిచిపోతాము ఈ రోజులకి. అది స్కందుడి భక్తులు, సుబ్రహ్మణ్యేశ్వరి భక్తులు స్కందగిరి అంటారు, అదో లోకం వాళ్ళు. తర్వాత కృష్ణుని భక్తులు ఏమంటారంటే గోలోకం. ఈ అదే కృష్ణ భక్తులు ఏమంటారంటే, మీరు బాగా స్మరించుకోండి, మీరు చచ్చిపోయే గోలోకంలోకి వెళ్ళిపోతారు, అక్కడ సుఖంగా ఉంటారు. అలాగే ఒక్కో సాంప్రదాయ లోకం, మంది ఇక్కడ గోలోకానికి వెళ్ళేది లేదు, వైకుంఠానికి వెళ్ళేది, కైలాసానికి వెళ్ళేది, మంది అరువుబేరాలు లేదు. ఇప్పుడు మీరు ఏదో చేసుకోండి, తర్వాత ఎక్కడికి వెళ్తారని చెప్పే సబ్జెక్టే కాదు, మంది ప్యూర్ సైన్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని మనం చెప్పము, ఇక్కడ బతికి ఉండగానే మీ శరీరం ఉండగానే మీ హృదయంలోకి వెళ్ళిపోమను. మీరు చచ్చిపోయాక వైకుంఠానికి వెళ్ళండి, కైలాసానికి వెళ్ళండి చెప్పే పద్ధతి లేదు. మీరు బతికుండగా మీ శవాలు భూమి మీద తిరుగుతున్నప్పుడే మీ హృదయంలోకి వెళ్ళాలి. హృదయం అంటే ఏమిటి అని, హృదయం అంటే గుండికాలు. ఇది ఆధ్యాత్మిక హృదయం. ఆధ్యాత్మిక హృదయం అది రైట్ సైడ్ ఉంటుంది, మన రక్తాన్ని పంప్ చేసి గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఇది రైట్ సైడ్ ఉంటుంది. అంటే ప్రతివాడు నేను నేను అంటాడు కదా, ఆ నేననే తలంపు నీ లోపల ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, ఆ ప్లేస్ నీకు తెలీదు, ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో ఆ ఉదయించే చోటే హృదయం. అది హృదయం అంటే, హృదయం అంటే మీరు హృదయం అంటే స్పెసిఫిక్గా ఏంటంటే ఇప్పుడు మనం నేను అంటాం, ఆ నేనైన తలంపు మనకు బయట నుంచి రావటం అనేది లోపల నుంచే వస్తాను, అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది ఎంత లోతులో చూస్తే, అది ఎంత లోతులో చూస్తుందో అంత లోతులోకి మనం ఆహార నియమంతో ప్రాణాయామంతో వాక్ని నిరోధించి, ప్రాణాలను నిరోధించి ఆహార నియమం పెట్టుకుని సజ్జన సాంగత్యం చేస్తూ ఇవన్నీ బయట మనం చేసే పనులను కూడబెట్టుకుని చేసి అది దీర్ఘంగా తపస్సు చేస్తేనే కానీ అంత లోతులోకి అది వెళ్ళలేదు. ఒక ఒక నాలుగు తాళ్ళు ఎంత లోతు ఉంటుందో అంత లోతులో ఉంటుంది నేనన్న తలంపు మూలం. మన ఉదయం వెళ్ళలేరు. ఏం చేయాలి, మీ కుటుంబ సమస్యలు ఏదో వస్తూ ఉంటాయి, మనసు బయటకు వచ్చేస్తాను, మీకు ఏదో ఏదో సమాజంలోంచి వచ్చే సమస్యలు ఉంటాయి, మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, రకరకాల ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన బాధలు ఉంటాయి. ఇక్కడ ఆగిపోతారు కానీ మీ మనస్సు అక్కడికి వెళ్ళినవారు తర్వాత మనకు మామూలుగా కోరికలతోటి అయితే గుళ్ళు చుట్టూ తిరగడం కానీ కోరిక లేని భక్తి మనకు లేదు. కోరిక లేకుండా పని చెయ్యం, కోరిక లేకుండా పూజ చెయ్యం, కోరిక లేకుండా దేవుడి మీద ప్రేమ లేదు. మనకు దేవుడి మీద ఉన్న ప్రేమ ఏదైనా ఉందనుకున్నా అది కోరిక చోటు కూరిందే. ఇవన్నీ వ్యాపార లక్షణాలే కానీ భక్తుల లక్షణాలు కాదు. మనకి వ్యాపార లక్షణాలు అన్నీ ఉన్నాయి కానీ భక్తుల లక్షణాలు ఏమి లేవు. అది కోరిక లేకుండా ఏ పని చేయం కదా, మామూలుగా కూడా కోరిక లేకుండా ఏ పని చేయం. మామూలుగా భగవంతుని పూజించాలంటే కోరిక, గుళ్ళోకి వెళ్ళాలంటే కోరిక. ఓ డిజైన్లెస్ యాక్షన్ లేదు, డిజైన్లెస్ డివోషన్ లేదు, ఏది లేదు, అన్ని కోరికలే కోరికలు. అంచేదా మనలో పెద్ద శక్తులు అంటే కోరిక. ఆ కోరికనే కృష్ణుడు గీతలో కామం కామం అన్నాడు. కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధం కాదు, ప్రపంచంలో ఏ వస్తున్నది నీకు కోరిక వచ్చినా కామం, కేవలం స్త్రీ పురుష సంబంధమైన కాదు, ప్రపంచంలో ఏ వస్తున్నది నీకు కోరిక వచ్చినా దాని కామం అని చెప్పాడు. గజేంద్ర మోక్షంలో మీరు భాగవతం చదివినప్పుడు సాధనకు ఉపయోగపడేది గజేంద్ర మోక్షం. భాగవతంలో చాలా కథలు ఉన్నాయి కానీ సాధకుడికి బాగా ఉపయోగపడేది గజేంద్ర మోక్షం. ఆ గజమేమో ఏని వెళ్ళి అక్కడ కొలంలో దిగుతుంది, అక్కడ మొసలు పట్టుకుంటుంది, నెలలు నెలల తరబడి పోరాటలు. ఇదేమో ఒడ్డుకొచ్చేద్దామని ఇది చూస్తున్నది, ఏనుగులు చూస్తాయి, ఏనుగు మిగతా ఏనుగు లాగుదామని చూస్తాయి. ఆ మొసలు అంటే భూమి మీద బలం ఉన్నది కానీ మొసలికి నీటి మీద ఎప్పుడైతే బలం, ఏనుక్కేమో ఈ భూమి మీద బలం ఉంటుంది కానీ నీటిలో మొసలకు ఉన్న బలం లేదు. అంటే అది కాలు పట్టుకుని ఆ మొసలు ఇడిచిపెట్టదు. ఆచార్యులవారు ఏమన్నారంటే గజేంద్రుని కాలు పట్టుకుని ఇడిచిపెట్టలేదు లోపల బయటకు రావడానికి, కామం పట్టుకుని నిన్ను ఇడిచిపెట్టాలని నీ మనసు లోపల కాదు కనుక. ఆచార్యులవారు ఏమన్నారంటే అది ఇడిచిపెట్టిన మొసలే, ఇది కొయ్యం కొయ్యాలంటే బయటకు బయటకు వచ్చేయాలని చూస్తున్నా మొసలు ఇడిచిపెట్టదు. మన బతుకులు ఎలా ఉన్నాయి, ఇంకా మొసలే మెరుగు, ఈ కామం ఎంతకంటే బలంగా ఉంటుంది. ఆ మొసలి బయటికి రావడానికి ఏది ఎంత ప్రయత్నం చేసినా రాలేదు. ఇంకా మొసలు ఇడిచిపెట్టకుండా నీటిలోంచి బయటకు రాలేకపోయింది. అలాగే నిన్ను కూడా కామం కామాన్ని ఇచ్చిపెట్టి నువ్వు రాలేదు. ఎన్నో జన్మల నుంచి అలవాటు కనిపించిందల్లా కోరుకోవటం, వినిపించిందల్లా కోరుకోవటం, ఇలా అలవాటు పడిపోయాం. అంటే మనస్సు బాగా ఇక్కడ ఏదో లోకంలో ఏదో ఉందా ఏదో ఉందని మనస్తత్వం వచ్చేసింది మనకు. ఇది ఒక జన్మ అలవాటు కాదు, అనేక జన్మల నుంచి వచ్చిన అలవాటు. అంచేదా ఆ గజం ఆ ఏనుగు యొక్క ఆ కాల్ని మొసలు ఎంత గట్టిగా పట్టుకుందో నిన్ను కూడా కామం అంత గట్టిగా పట్టుకుంది. కామం నెరవేరితే ఇంకా పెరిగిపోతా ఉంది అనుకో, నెరవేరకపోతే కనిపించిన వాళ్ళ మీద కోపాలు. ఎలాగైనా బాగా ఆ కామం నీకు నెరవేరిపోయింది అనుకోండి, గర్వం వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుంది గర్వం వచ్చేసి ఇంకో కామం మీదకి వెళ్ళిపోతుంది మనసు. నెరవేరదు అనుకోని ఇంట్లో వాళ్ళందరి మీద కోపాలు, కనిపించిన వాళ్ళ మీద కోపాలు. నెరవేరితే దానికి పొగబొట్టడం పెరిగిపోతుంది. దేనికి ఆ మనిషికి ఆడు అనుకుని కామాలు నెరవేరాడికి పొగడబోతాము పెరిగి నెరవేరదనుకోండి, ఇంకెవడు అందరి మీద కోపాలు. కామం నెరవేరితే అది పెరిగిపోతా ఉంటుంది, నెరవేరదనుకోండి అక్కడి నుంచి కోపం ప్రారంభమవుతుంది. ఈజు వాళ్ళ మీద కోపం, ఇంట్లో వాళ్ళ మీద కల్పం, కనిపించిన వాళ్ళ మీద కోపం. ఏంటి ఇది కోపం ఏంటి వెళ్ళకపోతే ఆడు కామం నెరవేరక మన మీద ఆ కోపం అంతా మనమే చూపి ఆడు శాంతిగా ఉండలేడు, ఆడు శాంతిగా ఉండలేడు. అయితే రాజశేఖర గారు ఏమన్నారంటే ఏమి చాలా చెప్పబడిన బయటకు రాలేదే, ఇంకా ఇది మన శక్తి మనం చాలా రాలేనప్పుడు మహావిష్ణువుని ప్రార్థించింది ఎవరు ఏనుగు. ఇక్కడ చెప్పారు ఆచార్య వారు ఇంకో మాట చెప్పారు, ఆ ఏనుగుని ఆ ఏనుగు బయటకు వస్తుందేమో తోటి ఏనుగులు ఒక 10 రోజులు 15 రోజులు చూసి ఎంతసేపు చూసినా బయటకు రాలేకపోతుంది. నీకు అర్థమవుతుంది, ఈ సహాయం చేద్దామంటే సహాయం చేసి ఈ నదిలోకి వెళ్ళిపోయేలా ఉన్నా కానీ అది రావటం లేదు అని అది మొత్తం మీద ఆ ఏనుగు మిగతా ఏనుగులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయి నీ బతుకు కూడా అంచారు. ఇవాళ సుఖంగా ఉన్నారు కాబట్టి నీ చుట్టూరు తిరుగుతున్నారు జనం, నువ్వు కష్టాల్లోకి వెళ్తే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ బతుకు కూడా అంతే, మీరు సుఖంగా ఉంటే చుట్టూరు 10 మంది తిరుగుతారు, మీరు ఏదన్నా బాధల్లో పడిపోయారనుకోండి కష్టాల్లో పడిపోయి మీ బంధువు ఒక్కడ కనపడటం, మీ స్నేహితులు ఒక్కడ కనపడటం, ఏనుగు గత మీకు పడుతుందని చెప్పాడు. మీకు ఏదైనా అధికారం ఉందనుకోండి, డబ్బు ఉందనుకోండి, మీరు అందరం చుట్టాలా అందరం స్నేహితులు, మీకు అధికారం లేదు డబ్బు లేదు ఏమి లేదు అనుకోండి అందరూ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. మనం ఆ ఏనుగులు అలా ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. అది ఎలా అయినా బయటకు వచ్చినది, మనం ఎందుకు ఇక్కడ ఎంతసేపు ఉంటాం, మన జీవితం కూడా అలాగే ఉంది, మన జీవితం కూడా అలాగే ఉంది. తర్వాత అది ఎంత ప్రయత్నం చేసినా రాకపోతే అది ఏం చేసేది, మొసలే మధ్యలో విశ్రాంతి కోసం కొంతకాలం విడిచిపెట్టేది. మీకు కూడా టైర్ అయినప్పుడు ఒకసారి కామం విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని, బయటకు వచ్చేసామనుకోండి మళ్ళీ పట్టుకోండి. అలాగే ఆ మొసలు ఏం చేసింది, మొసలు కూడా పాపం ఒకసారి విడిచిపెట్టేసింది, దానికి అంచే పని పట్టుకుని ఇసులు పెట్టేస్తే వదిలేసింది మనల్ని, గట్టుకు వచ్చేద్దామని 2-3 అడుగులు ఎదురకు వచ్చేసింది మళ్ళీ పట్టుకుని, అంటే ఒడ్డుకు రాకుండా. అప్పుడు ఇంక ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల అవటాలని అప్పుడు మహావిష్ణువుని ప్రార్థించి, మహావిష్ణువుని ప్రార్థించి నేను చేయవలసిన సాధన అంతా చేశాను, ఈ మొసలతో పోరాడిపోతున్నాను, పోరాడే శక్తి కూడా పోయింది అని రక్షించమనంటే మహావిష్ణువు చాలా వేగంగా సుదర్శన చక్రం తీసుకొచ్చి ఆ మొసలు నరికేశాడు. అప్పుడే పోతనామాత్యుడు ఈ పదం ఉపయోగించాడు, లక్ష్మీదేవుని సిరి అంటారు. ఏమంటారు వాడికి, లక్ష్మీదేవుని సిరి అనే పేరు. ఈ మాట మొట్టమొదటి పోతనామాత్యుడు ఉపయోగించాడు, సిరికి కూడా చెప్పకుండా మహావిష్ణువు వచ్చేశాడు. ఇది పోతనామాత్యుడు, పోతనామాత్యుడు భాగవతంగా ఉపయోగిస్తాడు. మీరు చిన్నప్పుడు ఈ భాగవతం పద్యాలు చదువుకునే ఉంటారు. పోతే ఆ మహావిష్ణువు ఈ ఏనుగుని రక్షించడానికి ఎంత వేగంగా వచ్చాయంటే కూడా ఉన్న సిరికి కూడా చెప్పకుండా విష్ణు చక్రం, చక్రము ధరించడానికి టైం లేకుండా సిరికి చెప్పకుండా కూడా వచ్చేసాడు. అంటే మనం ఆ మొసల్ని చంపడానికి విష్ణు చక్రం ఉండాలని కూడా గుర్తు లేకుండా కొన్ని సిరికి చెప్పకపోయిన పనులు చక్రం విడిచిపెట్టి వచ్చేసాడు. శ్రీనాథుడికి ఈ పద్యం రాసిన పోతనామాత్యుడికి శ్రీనాథుడికి చుట్టరకాలు ఉన్నాయి. చుట్టరకాలు అంటే బావా బావా నువ్వు నువ్వు పెద్ద కవి, అదేంటి ఆ పద్యం అంటే ఎలా రాశావు నువ్వు చాలా పెద్దవాడే నువ్వు, కొన్ని సిరికి చెప్పకుండా వచ్చేసాడు, ఏనుగుని రక్షించడానికి మహావిష్ణువుని రాసాపు అందులో ఆక్షేపం లేదు, ఆయుధం లేకుండా వచ్చేసాడన్నావు, ఆయుధం లేకుండా వస్తే మొసలు ఎలా చంపుతాడని రాశావయ్యా బావా అని అడిగాడు. ఇద్దరు భోజనేస్తున్నారు, భోజనేసినప్పుడు చెప్పు ఇద్దరుగా చుట్టాలు కావాలని బావా బావా అనుకుంటారు. ఎవరు శ్రీనాథుడు పెద్ద కవి, ఈయన ఇద్దరు ఈయన పోతనామాత్రి పెద్ద కవి. అయితే ఇద్దరికి తేడా ఏంటంటే పోతనామాత్రి భక్తి ఉందానికి భక్తులు, కవులు పెద్ద కవులు, ఎవరికి శ్రీనాథుడు బావా బావా దేవుడు రాయటమే పద్యం. లక్ష్మీదేవికి చెప్పకుండా వచ్చేసాడు, సిరిగి ఆయుధం లేకుండా వచ్చేసాడని పద్యం ఏంటంటే వేగంగా నడిపేశావంటి పద్యం అన్నాడు. ఈయన ఇద్దరు భోజనం చేస్తాంటే ఈయన అదే సకుటుంబ సమేతంగా వచ్చాడు వీళ్ళ ఇంటికి. పెళ్లికి రాస్తారు కుటుంబ సమేతంగా మీరు పెళ్లికి రావాలని. ఆ శ్రీనాథ్ ఏం చేశాడంటే, ఈయన బావగారండి కుటుంబ సమేతంగా వచ్చాడు, ఈయన పోతల మార్చడు మాట్లాడలేదు, పోతల మార్చడు మాట్లాడలేదు, అన్నం తినేటప్పుడు మాట్లాడి ఏడు అలా మాటలు ఏమన్నా ఎందుకు రాశానో మాట్లాడి, నేను అలా అంతకు రాశాను ఎందుకు రాశాను అలా బావగారితో సమాధానం చెప్పలేదు, అదే శ్రీనాథుడు తప్పు నువ్వు అలా రాయకూడదు అనేది చెప్పాడు, తప్పు అన్నం కూడపోయి ఈయనేం అనలేదు, సరే చారన్నం తినేశారు మజ్జిగానం తినేశారు అయిపోయింది. శ్రీనాథుడికంతా ముందు కొంచెం ఒక నిమిషం ముందు లేచాడు పోతల మార్చు, పోతల మార్చి అన్నం దగ్గర నుంచి ముందు లేచాడు, ముందు లేచి గబా బయటకు వచ్చి, బావా బావా మీ మనవడి మా దొడ్లో నూతిలో పడిపోయాడు అన్నాడు. బావా బావా మీ మనవడు మా దొడ్లో నిజం, అది ఆ పెరట్లో నిజండి నీలో పడిపోయాడు అన్నాడు. శ్రీనాథుడు చెయ్యి కూడా సరిగ్గా కట్టుకో కడుక్కోకుండా మజ్జిగనం కూడా సరిగ్గా తినక్కకుండా పరిగెట్టుకుని ఊద్దరికి వచ్చేసాడు. అది మనవాడిని ఊతిలో పడుకుంది. అప్పుడు పోతన మాచి ఏమన్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నూతిలో పడిపోయాడని మీ మనవడికి చెప్పాను, తెచ్చి నిచ్చిన తేవాలి తాడు తేవాలి, తాడు తేకుండా నిచ్చిన తేకుండా మీ మనవాడిని ఎలా రక్షణ రావడం వచ్చేవాళ్ళ అన్నాడు. కంగారుగా వచ్చేసాడు విష్ణువు అలాగే చేశాడు అన్నాడు. నీ మనవడి మీదే నీకెంత కంగారు అంటే, నీ మనవడి మీద అంత కంగారు ఉండి వచ్చేసి తన భక్తుడి మీద మహావిష్ణువుకి ఇంకెంత కంగారు ఉంటుంది, ఇప్పుడు పద్యం అర్థమైంది నీకంటే లంపలు ఆయించుకున్నాడు శ్రీనాథ్. అంటే ఆ మొట్టికాయ నాలుగు తగిలితేనే కానీ బుద్ధి లేదు కవులకు కూడా, అంటే అది అనుభవం మీద కానీ శ్రీనాథుడికి తెలియలేదు. నీ మనవను రక్షించుకోవడానికి నువ్వు ఏమి తెచ్చావు, తాళ్ళు లేదు నిత్యం లేదు తాళ్ళు లేదు ఏం లేదు, ఒట్టి చేతులతో పరిగెత్తుకొచ్చావు, మధ్య అన్నం చెయ్యి కూడా కడుక్కోకుండా వచ్చావు, ఏం ఏమి అనే ఈయన ఇష్టమే. అలాగే మహావిష్ణువు కూడా ఇంకా పరిగెత్తుకు వేగంగా ఆ ఏనుగుని సంహారం ఆ మొసలను సంహారం చేయడానికి వచ్చాడు. అయితే వచ్చాక అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏది ఆయుధం ఉండాలని. అప్పుడు చక్రాన్ని సుదర్శన చక్రాన్ని స్మరించుకున్నాడు, మరించుకుంటే చేతికి వచ్చింది, ఆ మొసలను సంహారం చేశాడు, ఇంకా ఆ గొడవ వదిలేద్దాం. అంటే ఆయన ఆ ఏనుగును మొసలు ఎలా పట్టుకుందో మన కామం అలా పట్టుకుందని ఆచార్యులు వారు అన్నారు. అది దానికి చిరాకు వచ్చి అప్పుడప్పుడు వదిలేసింది, ఎవరు మొసలు కూడా వదిలేసింది, వదిలేస్తే మనం బతికారు బాబు ఒడ్డుకు వచ్చేద్దాం నాలుగు అడుగులు అడుగులు మళ్ళీ పట్టుకున్నది. మిమ్మల్ని కూడా అస్తమానం పట్టుకోదు, ఒక మధ్యన వదిలేసినట్టు ఉంటే మనకి జ్ఞానులు అయిపోయాం అనుకుంటాం ఉంటాం మనం, మధ్యన వదిలేసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ జ్ఞానం వచ్చేసింది ఏం పర్వాలేదు అనుకో, మళ్ళీ లాగేస్తున్నాయి ఎక్కడికే మళ్ళీ బుడమ ఉంటుందో మళ్ళీ లాగేస్తుంది. అంటే ఆచార్యులు వారు ఏమన్నారంటే, గజేంద్ర మోక్షం భాగవతంలో చాలా కాలం ఉన్నాయి కానీ సాధకులకి బాగా ఉపయోగపడింది గజేంద్ర మోక్షం, సాధకులకి బాగా ఉపయోగపడింది గజేంద్ర మోక్షం. తర్వాత ఆయన గీతలో ఒక శ్లోకం చెప్పేవాడు, ఆయనకి బహు ప్రీతి ఆ శ్లోకం, ఎవరు ఆచార్య స్వామి గారికి భగవద్గీత అంటే ఈ దీనికి భాష్యాలు రాశాడు, దీనికి భగవద్గీతకు భాష్యం రాశాడు, తర్వాత ఏమో విష్ణు బ్రహ్మసూత్రాలకు రాశాడు, ఉపనిషత్తులకు రాశాడు, తర్వాత ఆయన మహాభాష్యాలు రాశాడు, ప్రకరణ గ్రంథాలు రాశాడు. ప్రకరణ గ్రంథాలంటే వేదాల్లో ఉన్న సారం సొంత మాటలు కూడా చెప్పాడు, తర్వాత స్తోత్ర గ్రంథాలు రాశాడు. విష్ణు భక్తులు విష్ణువుని పూజ చేసుకోవడానికి, శివభక్తులు శివుని పూజ చేసి అందరి దేవతల మీద స్తోత్రాలు రాశాడు. ఈ భగవద్గీత వ్యాఖ్యలు రాస్తూ ఈ శ్లోకం మోక్షం ఇచ్చే శ్లోకం అన్నాడు. ఒక శ్లోకాన్ని 11వ అధ్యాయం 55వ శ్లోకం ఆ అధ్యాయంలో అదే చివరి శ్లోకం, 11వ అధ్యాయంలో 55వ శ్లోకంలో ఆచార్య వారు వ్యాఖ్యానం రాస్తూ ఇది మోక్షాన్ని ప్రసాదించే శ్లోకం అన్నాడు. అదేంటంటే మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యహ సామామేతి సాం మాం ఏతి పాండవ పాండవాలు. ఇది 11వ అధ్యాయంలో 53. వాడు ఏమన్నాడంటే, నువ్వు ఏ పని చేసినా నా కోసమే పని చేయి అన్నాడు గీతలు. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఏ పని చేసినా నా కోసం చెయ్యి అంటే, సరసనగా మంచి పనులు చేసేవాళ్ళు కూడా గౌరవం కోసం చేస్తారు, గౌరవం వస్తుందంటే చేస్తారు, అది చేయరు. ఈ తెగులు అందరికీ ఉంది, ఈ తెగులు అందరికి గౌరవం రాకపోతే పని చేయరు. అంటే వాడు రూప గౌరవం దేనికి గౌరవం? నీ రూప బుద్ధి నామబుద్ధి పెంచుకోవడానికి నువ్వు మంచి పని చేస్తావు. రూప బుద్ధి అంటే భగవాన్ ఏమన్నారంటే సాధన అంటే ఏమి లేదు, నీ రూపాన్ని నీ రూప బుద్ధిని నామబుద్ధిని పచ్చడకం చేసేది అదే సాధన. సాధన అంటే ఏమి లేదు, నీ రూప బుద్ధిని నామబుద్ధిని పచ్చడి చేసి అదే సాధన. పలానా రూపం నాది, పలానా పేరు నాది, పలానా ఇప్పుడు ఎవరైనా నీ పేరు చెప్పి మొన్న పూర్తి ఏమొస్తుంది, సంతోషం వస్తుంది, అదే జాడ్యం. అంటే మీరు ఆ పేరుతో తారాక్యం పొందుతున్నారు. ఓ రూపం మీరు ఎవరైనా చాలా అందంగా ఉంటారని మీకేమొస్తుంది, సంతోషం వస్తుంది, అది జాడ్యం. జబ్బు అంటే అక్కడ ఇంకా మీరు ఉదయం మీద వెళ్ళారు. ఒకవేళ ఉదయం మీద వెళ్దామా అంటే రూప బుద్ధి నామబుద్ధి ఉన్నంత కాలం మీరు ఎన్ని కోటి జన్మలు ఎత్తినా కోటి సాధన చేసినా మీరు ఉదయంలో వరదం ఎత్తుకు ఒక అంగుళం కూడా వెళ్ళారు. అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే నీ గొప్పల కోసం, నీ గౌరవాల కోసం, నీ ఆడంబరాలు పై ఇంకోటి మన ఆడంబరాల కోసం గొప్పల కోసం పనిచేస్తే మనసు పాడైపోతుంది. మీరు ఆడంబరాల కోసం మన ఏదైనా ఒక మంచి పేరైన ఆడంబరం కోసం చేస్తే, లేదా గొప్పల కోసం చేస్తే, ఆడంబరాల కోసం చేస్తే ఒక కాదు మీకు ఒక కాదు దాని పాలకు పుణ్యం వచ్చినా మనసు శుభ్రంగా పాడైపోతుంది. ఇక భగవంతుడు ఏమంటున్నాడంటే నా పని చేయడం అంటే నా పని చేయడం. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా అక్కడ అంతర్యామిగా నేను ఉన్నాను. అంతర్యామిగా ఎవరున్నారు? మనం ఎన్నమ్మను చూసే, పొల్లమ్మను చూసే, శుభమ్మని ఇలా చేస్తాం మనం. మీకు అది ఆ రూపాన్ని నామానంగా పెట్టుకుని చేస్తాం. ఇలా పొద్దున్న మా ఇంటికి కాకినాడ నుంచి షావుకారు గారు వచ్చారు. ఆయన సంవత్సరానికి 60 లక్షలు దానం చేస్తారు. ఆయన సంవత్సరం కాకినాడ అయింది మందుల కొట్లు వ్యాపారం, మందుల కొట్లు వ్యాపారం. ఆ మందులకు ఆయనకి ఆయన పిల్లలు లేరు, ఆయనకి ఆ భార్యకి ఏదో కేటాయింపు చేశారు, ఆయనకి ఏదో కొంత నిల్వ వేసుకున్నారు. ఇంకా సంవత్సరానికి 60 లక్షలు ఆదాయం వస్తుంది ఆయనకి ఈ మందుల వ్యాపారం మీద. 60 లక్షలు ఒక రూపాయలు ఉంచేయకుండా ఏ సంవత్సరం చేసేచ్చు, దానికి ఏదో సిస్టమ్ ఉంది. ఆయన పొద్దున ఒక మాట చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మొఖమాటం కోసం కానీ అపాత్ర ధనం ఒక రూపాయి ఇంతవరకు నేను ఖర్చు పెట్టలేదు అన్నాడు. ఎవరైనా అడిగినా అది అన్యాయం, ఆ చందా అన్యాయం అనుకుంటే ముఖం మీద చెప్పేశాను కానీ సాటును కూడా చెప్పలేదండి. అపాత్ర ధనం సంవత్సరానికి 60 లక్షలు చేస్తానండి, అపాత్ర ధనం ఇంతవరకు రూపాయి చేయలేదు. ఒక అపాత్ర ధనం చేయవలసి చేస్తే ఎంత ఇష్టం వచ్చినా ముఖం మీద చెప్పేస్తాను వెళ్ళిపోమని. అది కలెక్టర్ అవనండి, మంత్రి అవనండి, ఎమ్మెల్యే అవనండి చెప్పేస్తాను మాకు. అపాత్ర దానం ఇంతవరకు రూపాయి చేయలేదు అన్నాడు. అంటే డబ్బు మీరు సద్వినియోగం చేస్తే పుణ్యం వస్తున్నారు, అయితే దుర్వినియోగం చేస్తే దాని తాలూకు పాపం కూడా వచ్చారు. మీరు సారా తాగుడికి డబ్బు ఇస్తారనుకో, ఈ డబ్బు పట్టుకురాడు ఏం చేస్తాడు, సారా తాగేస్తాడు, దాని తాలూకు దోషం మీకు కూడా వస్తుంది. అంటే అపాత్ర దానం వల్ల కూడా మనకి కొన్ని మనస్సు చుట్టుకుంటుంది, దానివల్ల మనస్సు చుట్టుకుంటుంది. అంటే నేను ఏం చెబుతున్నాడంటే నా కోసం నువ్వు పని చేయి. అంటే అందరిలోనే అంతర్యామిగా నేను ఉన్నాను, అందరిలో అంతర్యామిగా ఉన్నాను. నువ్వు అక్కడ నన్ను చూసి ఏ పని అయినా చెయ్యి, అంతర్యామిగా ఉన్న నన్నే దృష్టిలో పెట్టుకో. కానీ అక్కడ ఆ రూపం కానీ నామం కానీ నీకు అనవసరం, ఆ రూపం కానీ ఆ నామం కానీ అనవసరం. అంతర్యామిగా ఉన్న సృష్టికి అంతర్యామిగా ఉన్న, జీవకోటికి అంతర్యామిగా ఉన్న నన్నే దృష్టిలో పెట్టుకుని ఏ పని అయినా చేయి. కానీ నన్ను మర్చిపోయి నామరూపాలను దృష్టిలో పెట్టుకుని చేయొద్దు అన్నాడు. నన్ను మర్చిపోయి నామరూపాలను దృష్టిలో పెట్టుకున్నట్టుకి ఏ పని చేయొద్దు. దానివల్ల నువ్వు నన్ను వదిలేసి నామరూపాలను దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నన్ను పొందవు. వాళ్ళు సరే వాళ్ళు ఏదో పొందుతా, లేదా నేను గౌరవిస్తారని సన్మానం చేస్తారని ఓట్లేస్తారని ఆ పర్పస్ నీకు నిలబడవచ్చు. కానీ అంతర్యామగా నన్ను చూడకుండా ఏదైనా పని చేస్తే నన్ను పొందవు, అది నా పని కాదు, అది నాకు సంబంధించిన పని కాదు. అంటే మనం ఏం చేయాలి, ఏ పని చేసినా ఈ పని వల్ల ఈశ్వరుడు సంతృప్తి పడతాడో లేదా, అంటే ఇక్కడ ఆచార్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు బొట్టు పెట్టుకుంటే మీ ముఖానికి బొట్టు పెట్టుకోండి, అర్థానికి పెట్టద్దని. మీరు బొట్లు పెట్టుకుంటున్నారు, మీరు బొట్లు పెట్టుకుంటున్నారు మీ ముఖానికి. మనం బొట్టు పెట్టుకుని ఎలా చూసుకుంటాం, బొట్టు పెట్టుకుని ఎలా చూసుకుంటాం, మీకు అర్థం అవుతుంది. మనం బొట్టు పెట్టుకుంటే ప్రతిబింబంలో కూడా బొట్టు కనిపిస్తుంది. మనం ఇదాక బొట్టు పెట్టుకుంటే ప్రతిబింబంలో కూడా ఆ బొట్టు కనిపిస్తుంది. మీరు మీరు బొట్టు పెట్టుకుంటేనే ప్రతిబింబంలో అది కనిపిస్తుంది. మీరు అద్దానికి బొట్టు పెట్టకండి, మీ ముఖానికి బొట్టు పెట్టుకోండి, అద్దం అది చూపిస్తాను. ఇదేంది ఆ ప్రతిబింబాన్ని. అంతేకాని మీరు మీ ముఖానికి బొట్టు పెట్టుకోండి, మానేసి అద్దానికి బొట్టు పెట్టకండి. అంటే జీవకోటి ఈశ్వరుడు ఒక్కడే, జీవకోటి అందరూ ప్రతిబింబాలు లాంటి వాళ్ళు, ఈశ్వరుడు ఒక్కడే. అంటే మీ బింబం మీ ప్రతిబింబం అద్దంలో కనిపి, నా ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది కదా. కానీ ఈశ్వరుడు ఒక్కడే మొత్తం నీకు కనిపించే జీవకోటి అంతా వాడికి ప్రతిబింబాలు, ఈశ్వరుడు యొక్క ప్రతిబింబాలు. అంచేత నువ్వు ఈశ్వరుడికి నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుని స్మరించి, ఈశ్వరుడు అంటే ఈ పని చేయటం వల్ల ఈశ్వరుడు ఎంతవరకు నామదృష్టి లోకాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చేయొద్దని. నువ్వు అంటే ఇక్కడ ఆచార్యుల వారు చెప్పేది నీ అహంకారం కోసం, నీ మనసును సంతృప్తిపరచుకోవడం కోసం, నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం దృష్టిలో పెట్టుకుని ఏ పని చేయకు. నీ మనసును సంతృప్తిపరచుకోవడం కోసం, నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం, నీ అహంకారాన్ని మనసును అలంకరించుకోవడం కోసం ఏ పని చేయకు. నీకు అర్థమవుతుందా, నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుడి అక్కడ రూపాన్ని నామాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. అంతర్యానుగా ఉన్న నన్ను చూస్తే ఆ పని చేయి. మన అంతర్యాముగా ఉన్న ఈశ్వరుని వదిలేసి ఆ నామరూపాలతో నామరూపాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తూ ఉంటాం. మీరు ఈశ్వరుణ్ణి ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని పని చేస్తే చెట్టుకు మొదల్లో నీళ్లు పోసినట్టు. చెట్టుకు మొదల్లో నీళ్లు పోస్తే మొత్తం ఆకులకి రొబ్బలకి అన్నింటికి అందిపోతుంది. అందుకని మొదట్లో నీళ్లు పోయకుండా ఏదో రొబ్బకి నీళ్లు పోస్తే చెట్టుకంతా ఎలా ఉంటాయి, చెట్టుకంతా ఎలా ఉందో అని మీరు ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని చేస్తే చెట్టు మొదట్లో నీరు పోసినట్టు. చెట్లు మొదట్లో నీరు పోస్తే చెట్టు అంతా వ్యాపించిపోతుంది. అదే చెట్టు మీరు ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని పని చేస్తంటే అది మీకు మంచిదే, లోకానికి మంచిది. మీకు మంచిదే. తర్వాత ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని పని చేయటం వల్ల మీ మనోనాశనం వస్తుంది. ఇది కారణం, మీ మనస్సు నశిస్తుంది. ఈశ్వరుని దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ నామరూపాలను దృష్టిలో పెట్టుకున్నాం, మీ గొప్పలు వస్తాయని చేస్తే అది గొప్పలు వచ్చినా ముందు మనసు పెరిగిపోతుంది. ఏది తగ్గించుకోవాలో, ఏది తగ్గించుకోవాలో అది పెరిగిపోతాను. ఏ అజ్ఞానం తగ్గించుకోవాలో అది పెరిగిపోతాను. అంటే పని చేసేటప్పుడు కూడా నేను నా ఈ పని చేస్తున్నాం, లేకపోతే ఈ మాట మాట్లాడుతున్నాం, ఇది వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడో లేదో అనుకునే ఏ పనైనా చెయ్యాలి. ఇప్పుడు మేము శాస్త్రం చెబుతున్నాం, ఇది ఇక్కడ ఈశ్వరుడు గురించి జాగ్రత్తగా చెప్పాలి. మేము ఈశ్వరుడు గురించి జాగ్రత్తగా చెప్పాలి అంటే ఆయన చెప్పిన శ్లోకానికి, ఆయన చెప్పిన వాక్యానికి మేము న్యాయం చేయాలి. మేము చెప్పిన న్యాయం చేయకుండా చెప్పేస్తే నా కర్మకాలపోని ఇటువంటి చేతిలో ఊడపడ్డాడు అంటే ఆడు ఈశ్వరుడు అనుకుంటాడు. నా కర్మకాలు ఈడు మొదలుపెట్టాడు అని చెప్పటమని, ఈ చంగరుడు మొదలుపెట్టాడు అని చెప్పటం, నన్ను చంపేస్తున్నాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకున్నాడు, చంగర మాటలన్నీ చెబుతున్నాడు. అది కాదు, మీరు మాట చెప్పారనుకోండి, మీ మాట సరిగ్గా అర్థం చేసుకోకుండా వెళ్ళి ఇంకో చంగర మాటలు ఇంకోటి చెబితే మీరు ఎంత బాధపడతారు, ఈశ్వరుడు కూడా అంతే బాధపడతాడు. ఏంటి ఇటువంటి జనాలు నోట్లో పడుతున్నారంటున్నాను. అది చెప్పేది భగవద్గీత, అది నేను చెప్పేది ఒకటి, అది చెప్పేది ఒకటి భక్తులకి. నా కర్మ కాలింది ఇటువంటి వాడు మొదలెచ్చాడని చెప్పటం, మరి ఆ భగవద్గీతలో ఉన్నది ఒకటి ఉంది, నేను ఇంకోటి చెప్పేస్తాను. అడి అది ఏమనుకుంటుంది వ్యాసం, ఏమనుకుంటుంది మీరు కూడా అనుకుంటారు నా కర్మకాలం ఇటువంటి వాళ్ళు దొరికారంటే. మీరు కూడా ఎప్పుడైనా అనుకుంటారు కదా ఇంట్లో, మా గురించి కూడా ఈశ్వరుడు అలాగే అనుకుంటాడు, చక్కెర మాటలు అన్నీ చెబుతాడు. అక్కడ ఉన్నదేమిటి లేని తోటి ఇవన్నీ కల్పించి చెప్పేస్తాను కదా మీకు. అయ్యా బహుజాగ్రత్తగా ఉండాలి, బహుజాగ్రత్తగా అంటే నన్ను దృష్టిలో పెట్టుకుని పని చేయండి. నన్ను పరమగతిగా పెట్టుకోండి.
ఇప్పుడు మీరు మీరు మామూలుగా మీకు ఎంతో కొంత భక్తి ఉంది, కానీ గతి మటుకు ఈశ్వరుడు కాదు. మీ కుటుంబ సభ్యులు ఎవరో ఎవరో మీ ఇంట్లో భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఎవరెవరు ఉంటారో, లేదా డబ్బు ఏదో ఏదో గొడవలు ఉంటాయి కదా మీకు, వాళ్ళ గమ్యం, ఆ గమ్యాన్ని పొందడానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారంతే మీరు, అది తప్పు అంటున్నాడు ఇక్కడ. అంటే తప్పంటే మీరు అలా చేస్తే ఆయనకు అభ్యంతరం, నన్ను పొందరని తప్పండి, మీరు అలా చేసుకోవద్దని చెప్ప, నన్ను పొందరు అంటే నన్ను ఎవరైతే గమ్యంగా పెట్టుకున్నారో, వాళ్ళు ఏ పని చేసినా ఏది మాట్లాడినా నన్ను పొందడమే గమ్యంగా పెట్టుకున్నారో, వాళ్ళు వాళ్ళు భోజనం వాడు ఏదైనా భోజనం చేసిన నా కోసమే చేస్తున్నారు, నా కోసమే చేస్తున్నారు, నన్ను నన్ను గమ్యంగా పెట్టుకుని, నన్ను గోల్గా పెట్టుకుని, నన్ను డెస్టినేషన్గా పెట్టుకుని ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు నా స్వరూపాన్ని పొందుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు మన గమ్యాలు వేరు, మన ఇష్టాలు వేరు, మన కోరికలు వేరు, దీన్ని కాంట్రాక్ట్ కోసం ఉపయోగించుకుంటున్నాం. దేవున్నది కాంట్రాక్ట్ పద్ధతి. ఇందులో ఇందులో మనకి ఇష్టం ఇవ్వడం దేవుని, దేవుని దేవుని ప్రేమిస్తాం, మన ఇంట్లో గొడవలు నెరవేర్చమని. అంటే దేవుని పొందడం కోసం దేవుని ప్రేమించాలి ఆయన చెబుతున్నాడు, నాకు తెలిసి అంటున్నాడు ఆయన. మీరు సాధన ఎలా ఆయన చేస్తారు, నేను కూడా మీకు ఎలా అంటాను అంటున్నాను. అంత అమాయకంగా మీరు ఎందుకు సాధన చేస్తున్నారో నాకు తెలియదు కానీ, నన్ను ఏదో బలకట్టి కింద ఉపయోగించుకుంటున్నారు మీరు. బలకట్టు ఎందుకు ఉపయోగించాలి, ఈ పక్కన ఆ పక్క వెళ్ళడానికి ఉపయోగించుకుంటారు, మీ కోరికలు నెరవేర్చడానికో, మీ కోరికలు నెరవేర్చడానికో, ఇంకోటో మీరు అభిషేకాలు చేసిన ఇంకోటి చేసిన, మీరు నన్ను ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నారు. నన్ను గమ్యంగా పెట్టుకున్నది, నన్ను పొందాలని మీరు ఎప్పుడు అభిషేకం చేశారా, నన్ను పొందాలని ఎప్పుడైనా పూజ చేశారా, లేదు కదా, మనం చేయటం లేదు కదా. మీకు ప్రేమలు ఏరే ఉన్నాయి, మీకు ప్రేమలు ఏరే ఉన్నాయి, మీరు పొందే వస్తువులు ఏరే ఉన్నాయి, దానికోసం నన్ను ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు ఈశ్వరుడు, మత్ కర్మ మత్పరమం, అంటే నన్నే నన్నే పొందటానికి నేనే నీకు పొందవలసిన వాడిని, నేను నేను మీకు సంపాదించవలసిన వాడిని కూడా నేనే అని, మీరు ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా నన్నే దృష్టిలో పెట్టుకుని నన్ను 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 పొందడానికి మీరు ఆ పని చేస్తే ఎప్పుడు చేస్తారు మీరు ఆ పని? నన్ను పొందడమే మీరు గమ్యంగా పెట్టుకున్నప్పుడు నాకు అనుకూలంగా మీరు ఆ పనులు చేస్తారు నన్ను, అని చెప్పి మీరు అప్పుడు పని మీరు చేసే పని సరిపోతుంది. నా పని చేయటమే కాదు నన్ను గమ్యంగా కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగంటే మళ్ళీ ఎవరో కూలి పనులు పిలుస్తారనుకోండి, వెళ్తాం, వాళ్ళు మంచి ఏదో కలుపు తీయిస్తారో లేదా కోతలు ఏదో కోయిస్తారో, కూలి పనికి వెళతాం. కూలి పనికి వెళ్తాడు, సాయంత్రానికి ఆయన 100 రూపాయలు ఇచ్చేస్తారు, సాయంత్రానికి 100 రూపాయలు ఇచ్చేస్తారు. ఆ యజమానికి ఆ యజమాని కోసం మనం చేయటం అదే పని, ఈ 100 రూపాయల కోసం పని చేస్తున్నాం. యజమాని పొందటానికి కానీ యజమాని మనకు అక్కర్లేదాడు, యజమాని దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాం, కానీ యజమాని కోసం పని చేయటం లేదు, మనం 100 రూపాయలు తెచ్చుకోవడానికి పని చేస్తున్నాం, యజమానికి మనకేమి సంబంధం లేదు. అలా నా పని చేయొద్దని, కూలి పని కాదు కూలి పని కింద చేయొద్దని, మీరు చేసే పనులు కూలి పనుల కింద చేయకండి, మీకు అర్థమవుతుంది. అంతేకాక యజమానితో మనకు సంబంధం ఏంటి, మనం 100 రూపాయలు తెచ్చేసుకుంటాం, అది 100 పని చేస్తాం, అక్కడ చూడటం దాకరు, ఇక్కడ అలా కాదు కదా, పొందవలసిన వాడు నేనే, మీరు అక్కడ అక్కడ పొందవలసిన వాడు నేనే, అక్కడ యజమాని మనకు ఆ యజమాని కూడా మనకు అక్కర్లేదు, ఆయన పొందాలనుకో, కనీసం చూడాలనుకో, ఇక్కడ అలా కాదు, గమ్యం మీరు చేసే పనికి గమ్యం నేను, అది కూలి పనికి అక్కడ 100 రూపాయలు మీకు గమ్యం కానీ ఆడి గమ్యం కాదు, ఎవడో మీ చేతి పని చేయించుకున్నాడు గమ్యం కాదు. ఇక్కడ మీరు చేయవలసిన పని నన్ను గమ్యంగా పెట్టుకుని పని చేయండి. ఏంటది, నన్ను గమ్యంగా పెట్టుకుని మీరు పని చేయండి, అయితే మనం కూలి పని కింద చేయకూడదు. కూలి పని కాడు ఎవడో చేయించుకున్నాడు కాదు, మనకు సంబంధం లేదు, అసలు ఆయన తలపెట్టుకుని అంతే కదా, ఇక్కడ అలా కాదు, నన్ను పొందవలసిన వాడిని కూడా మీరు పొందవలసిన వాడిని కూడా నేనే, నన్ను గమ్యంగా పెట్టుకోండి. ఏమండి మద్భక్త, మీరు నేను స్మరించుకుంటాం, ఇంటికాడ కూర్చుని మీరు కాలక్షేపం నా గొడవలు చెప్పుకోవాలి, భగవంతుని కథలు లేదా భగవద్గీతలో మాటలు, భగవంతునికి సంబంధించిన కథలు, ఇవన్నీ ఆ భగవంతునికి సంబంధించిన అంటే భగవంతుడికి సంబంధించిన విషయాల మీద మీ మనస్సు పొద్దున మరొక సాయం దాకా తిరుగుతూ ఉండాలి. అయితే ఎందుకు జరగదంటే, ఈ సామాన్య మానవుడికి గౌరవాలు అగౌరవాలు కావాలి. మీరు అర్థమవుతుంది, గౌరవం ఇచ్చినప్పుడు ఒక రకంగా అంటాడు, అగౌరవం గౌరవం స్వప్న అగౌరవం స్వప్న, గౌరవం కూడా స్వప్నమే అగౌరవం స్వప్నం. అగౌరవం ఎవరికి? నీ దేశానికి. గౌరవం ఎవరికి? దేశానికి. ఈ దేశం ఎంత అబద్ధం, ఇయ్య కూడా అంతే అబద్ధాలు. దేశం అంత అసత్యాలు, ఈ కూడా అంతే అసత్యాలు. ఇవన్నీ మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు శవ పూజ చేయొద్దు, శవ పూజ చేయమంటున్నాడు ఇక్కడ స్వామి. అది మీరు శవ పూజలు చేయకండి, శవ పూజ చేయండి. మీరు ఎవరికైనా బట్టి ఇచ్చారనుకోండి, మీరు ఆ శవానికి కాదు, ఆ శవంలో అంతర్యామగా ఉన్నారు, నన్ను చూస్తూ నన్ను అలంకరించడానికి అక్కడ బట్టే పండు. మీరు ఇచ్చేది ఆ శవానికి ఇస్తున్నాం అనుకోకండి, ఆ శవంలో అంతర్యామగా ఎవడున్నాడు, నన్ను దృష్టిలో పెట్టుకుని ఆ శవానికి బట్టే పండదు. తర్వాత మద్భక్త, మీరు మన విషయాలకి భక్తులు, ఆ విషయాలు నెరవేరటానికి దేవుణ్ణి భక్తి చేస్తూ ఉంటాం. అది తప్పని ఆయన అంటారు కదా, దీన్ని నన్ను పొందలేరు అంటాడు. మీరు నన్ను పొందలేరు, మీరు నా మాటలు అనుకోవాలి. మీరు ఇప్పుడు ఈ భగవద్గీతలో 18 అధ్యాయంలో చెప్పాడు 5, ఆ మాటలు స్మరించుకోవడం, లేదా భాగవతంలో మాటలు స్మరించుకోవటం, అవి ఏదో ఒకటి మీరు చేస్తే జపం చేసుకోవాలి. ఇంటికాడ మీ ఇంటికాడ కార్యక్రమం ఉంది, అందరికీ పొట్ట ఉంది, పొట్ట ఉంది కాబట్టి ఏదో అన్నం తినాలి, ఇంటికాడ పని ఉండాలి. ఇంటికాడ పనికి ఎంతసేపు ఉంటుంది, పని అయిపోతుంది, మిగతా టైం అంతా నన్ను స్మరించుకుంటూ నా కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేయను. ఆ చెప్పుకునేటప్పుడు కూడా గతి నేనే, నన్ను పొందాలని దృష్టిలో పెట్టుకుని చేయను, కానీ నాకేదో పుణ్యం సంపాదించాలి మళ్ళీ ఆ గొడవలోకి వెళ్ళకండి. పుణ్యం బంగారపు సంఖ్యలు, పాపమే ఇనప సంఖ్యలు, రెండు సంఖ్యలు. పుణ్యం బంగారపు సంఖ్యలు, పాపం ఇనప సంఖ్యలు, ఆ రెండు జీవుడికే. పరమాత్మకు పుణ్యం పాపం అక్కడ ఏమి లేదు, ఇవన్నీ జీవుడికే. పుణ్యము పాపము అన్నీ జీవుడికే. అంచేది మీరు నన్ను స్మరించుకుంటూ నా గురించి కాలక్షేపం చేస్తూ నా రూపం ధ్యానం చేసుకుంటూ నా పేరు స్మరించుకుంటూ నా కాదల నా ఇప్పుడు ఈ సజ్జన సహవాసం ఏమని చెప్పాడు, సజ్జన సహవాసం మీద లోకం గొడవలు రాకూడదు. మీరు ఎక్కడైనా మీరు సత్సంగం చేసుకుంటున్నారనుకోండి, అక్కడ లోకం గొడవ వస్తే తెలిసి వెళ్ళిపోవాలి మీరు ఇంక. ఆ సజ్జన సాంగత్యంలో రామకృష్ణ పరమహంస గారు మీరు లేనిపోయిన గొడవలు మనసులో తలసిపెట్టుకుంటే మేము లంపకాయ కొట్టేసి చూడము. అంటే మీ మనసులో ఏం తలపెట్టుకుంటున్నారని తెలిసిపోయి బుద్ధుడు భగవాను ఆడు అటువంటి పనులు చేయరా, నాకు ఉద్రేక మనిషి కొట్టేస్తాడని. ఈ భక్తులు కూడా ఏమనుకున్నారు కదా, ఆయన చేత బాగానే కొట్టించుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు మనం ఎవరైనా కొడితే వాళ్ళు కోపాలు వస్తాయి కదా, రామకృష్ణ పరమహంస గారు ఎవరైనా కొట్టారని ఏదో పుణ్యాత్ముడు ఆడికి దెబ్బ తగిలింది అనుకున్నారు. అదే వరంగా తీసుకున్నారు కానీ మళ్ళీ ఆయన తీసుకెళ్ళి తిట్టడం, నన్ను కొట్టేసాడు రామకృష్ణ పరమహంస, అదేం లేదు. అది కొట్టడం కూడా ఏదో ఒక ఒక వాడు బాగుపడాలని ఉద్రేకం మీద కొట్టడం, అందులో మరొక దోషం లేదు, కొట్టడంలో కూడా దోషం లేదు. అందుకే దెబ్బలు తిన్న వాళ్ళు కూడా వరాల కింద ఉండేవాడు, ఆ దెబ్బలు వరాల కిందే ఉండేవి. అంటే హోలీ కంపెనీలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సత్సంగంలో మీరు ఈ సద్వస్తువు తప్పించి, అంటే ఈశ్వరుడు తప్పించి, అక్కడ లోపల బ్రహ్మ పదార్థం తప్పించి ఏ సంఘం ఏ ప్రస్తావన రాకూడదు, వచ్చిందని లేచి వెళ్ళిపోండి. అలా మాట్లాడమని వెళ్ళిపోమని చెప్పేసినా పర్లేదు, ఇక్కడ ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నా చెప్పి పంపేసినా తప్పేం లేదు. అంచేది ఆ సత్సంగం ఉన్నప్పుడు ఆ సద్వస్తువు గురించి, భగవంతుడి గురించి ఆ టాక్ తప్పించి ఇతరులు ఏమి రాకూడదు. అంటే వింటే భగవంతుడి గురించి వినాలి, చూస్తే భగవంతుడి గురించి చూడటం, భగవంతుడి విషయాలు స్మరిస్తూ మన మనస్సుని ఇంద్రియాలని భగవంతుడి గురించి భగవంతుడి చుట్టూ తిప్పుకుంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది, ఆయన అంతర్యామని ఆయన పొందుతాం మన. అది నన్నే గమ్యంగా పెట్టుకోండి. మీ గోల్ నేను, మీ డెస్టినేషన్ నేను, మనకి నిజంగా భర్త ఆయనే, మనకి జీవకోటికి జీవకోటికి పతి ఆయనే. ఆయనే చెప్పాడు అందరికి జీవకోటికి అందరికీ భర్త నేనే. అంటే మనం పొందవలసిన నదులన్నీ ఎలా సముద్రాన్ని పొందుతున్నాయో ఈ జీవకోటి అంతరికి నేను పొందవలసిన వాడిని అయినాడు అని చెప్పాడు. మద్భక్త సంఘ వర్జిత సంఘదోషం ఉండకూడదు. సంఘదోషం అంటే మీ ఇంటికాడ వాళ్ళ మీద ఎక్కువ మోహం పెట్టుకోవద్దాం. ఊరికే డ్యూటీ చేసేది మీరు మీ ఇంట్లో ఏదో పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళకి పట్ల డ్యూటీ చేసేయాలి. వాళ్ళకి పెట్ట వాళ్ళ పట్ల డ్యూటీ చేసేయాలని అర్థమాలు మీ మనసుతో మొయ్యొద్దని. మీరు అన్నం కంచం అన్నం ఎక్కడ తింటారు? కంచంలో తింటారు. అయినా కంచాన్ని అస్తమాలు ఎక్కడ మోస్తారు? అన్నం తినేటప్పుడు కంచం వాడతారు. కంచంలో అన్నం తింటున్నాను, కంచాన్ని ఎక్కడ మోసుకు తిరుగుతారు రోజున? అలా ఇంట్లో వాళ్ళ పట్ల కూడా మీ ఏదో డ్యూటీ చేయాలి, కానీ అస్తమానం వాళ్ళు నెత్తి మీద మోసుకు తిరగకూడదు. మీరు అస్తమానం నెత్తి మీద వాళ్ళు మోసుకు తిరగడం వాళ్ళు బాగుపడతారు అనుకో చెడిపోతారు. అంటే వాళ్ళకి మీరు వాళ్ళ మీ ధర్మం ప్రకారం వాళ్ళకి చేయవలసి చేసేయటం. వాళ్ళు బాగుపడితే బాగుపడతారు, వాళ్ళ ప్రారంభం బట్టి పాడైతే మన డ్యూటీ ఏదో మనం చేసేయటం. అందుకని ఆయన ఎప్పుడు మొయ్యొద్దు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. మీ ఇంట్లో వ్యక్తుల మీద ఇప్పుడు అదే ఇప్పుడు సమాజంలో కూడా మనం అనేక మందికి సహకరిస్తాం, అలాగే మీ కుటుంబ సభ్యులకి సహకరించవచ్చు, సహకరిస్తాం. అంతవరకే వాళ్ళు వాళ్ళు 24 గంటలు నీ మనసు వాళ్ళ చుట్టూరు చెప్పకూడదు. ఆ సంఘదోషం ఉంటే నీ మనసు లోపల కాదు, అంటే నీ మనసుకి లోచూపు రాదు. ఇక్కడ ఇక్కడ శాస్త్రం చెప్పింది నేను వైకుంఠానికి వెళ్ళమని, కైలాసానికి వెళ్ళమని, లేకపోతే గోలోకం వెళ్ళమని కాదు, నీ హృదయంలోకి వెళ్ళమని. ఆ లోకాలని నీ మనస్సు ఎంత నిజమో, శరీరం ఎంత నిజమో, ఆ లోకాలు కూడా అంతే నిజం, స్వర్గలోకం కూడా అంతే నిజం, నరకలోకం కూడా అంతే నిజం. ఎంత గొప్ప లోకాలకైనా మళ్ళీ మన ఇక్కడికి వచ్చేవలసిందే, పాలకులు వచ్చేవలసిందే. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాం, 10 రూపాయలు టికెట్ పెట్టుకుని సినిమా బాగుంది బాగుంది అనుకుంటాం కదా. వాడు ఎంతసేపు ఉండిస్తాడో సినిమా అయిపోయిందో వెళ్ళిపోమంటాడు. మనం 10 రూపాయలు టికెట్ ఇచ్చాను చూసాడు వెళ్ళిపోయాము వెళ్ళిపోమంటాడు. ఆ లోకాలు అన్నీ కూడా అంత అది కదా. నీ హృదయ వస్తువు బయట ఎక్కడాలి, నీ హృదయంలో ఉండే అంతర్యాముగా ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఆచార్యులు వారు అన్నారు, మీ ఇంట్లో బంగారం ఉందనుకో, ఎవరైనా వచ్చి చెప్తారు మీ ఇంట్లో బంగారం ఉందని, మీ ఇల్లు కట్టక ముందు ఆ ఇంట్లో బంగారం ఉందని ఎవరైనా చెప్తారనుకోండి, ఆ బంగారం మీకు దొరుకుతుందని అడిగాడు. మీ ఇంట్లోదే బంగారం అయితే మీకు దొరుకుతుందా? దొరకదు. ఆ ఇల్లు ఆ ఇంట్లో ఆ బంగారం ఎంత లోతులో ఉందో ఒక నిజంగా ఉన్నా మీకు దొరకదు. ఆ బంగారం ఎంత లోతులో ఉందో అంత లోతు వరకు చవుతాంటే బెడ్డలు వస్తాయి, సీసాపెంకులు వస్తాయి, రాళ్ళు వస్తాయి, ఇంకోటి వస్తుంది కూడా. అయ్యి బంగారం ఎంత లోతులో మీ పూర్వీకులు కట్టారో అంత లోతు తీస్తే కానీ నీకు అక్కడ ఉన్న బంగారం దొరకదు అంతే కదా. అలాగే నువ్వు సాధన చేసేటప్పుడు నానా రకాల కష్టాలు పడతావు నువ్వు, కానీ అవి మన హృదయంలో నా చైతన్య హృదయంలో ఆ భూమిలో ఉన్న వస్తువు ఎంత లోతులో ఉంది, అంత లోతులో ఉంటేనే కానీ నీకు ఆ వస్తువు దొరకదు. అంత లోతు అంత లోతు తవ్వుకుంటూ వెళితేనే కానీ అలా నీ హృదయంలో ఉన్న సద్వస్తువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు ములగకపోతే నీకు ఆ వస్తువు దొరకదు నీకు అని చెప్పి నువ్వు వైరాగ్యం అవలంబించి అభ్యాసము చేస్తూ వైరాగ్యం సజ్జన సాంగత్యం చేస్తూ నీ హృదయం నీ మా నీ తూకాన్ని పెంచుకుని తేలిక మనిషిగా ఉండకు. నువ్వు తూకాన్ని పెంచుకుని అంత బరువు పెంచుకుని అంత లోతులోకి నువ్వు వెళ్ళగలిగితే వస్తువు జరుగుతుంది, కానీ ఒట్టి మాటల వల్ల సాధ్యం కాదని చెప్పాడు. ఇది కౌలు వల్ల కాకరకాయల వల్ల వచ్చేది కాదు. సముద్రంలో రత్నాలు ఉన్నాయంటారు, ఉనికి అలా ఉన్నమాట నిజమే, ఉనికి జరుగుతాయి. సముద్రంలో ఎంత లోతులో రత్నాలు ఉన్నాయని అంత లోతులో మునిగితే దొరుకుతాయి. రెండు చేతుల నిండా రత్నాలు తెచ్చుకోవచ్చు. ఎప్పుడు అంత లోతులో దిగితే అడా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని వింటే సరిపోదు. అంత లోతులోకి సముద్రం ఎంత లోతు ఉంది నీ హృదయంలో, అంత లోతులోకి నీ వెళ్ళి అంత లోతులోకి మునిగితేనే కానీ అక్కడ ఉన్న బంగారం నీకు దొరకదు. ఇది ఒట్టి మాటల వల్ల కౌర్ల వల్ల కాకరకాయల వల్ల ఇది వచ్చేది కాదు. దానికి మనసుకి పవిత్రత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి మనిషికి, దానికి ఏముండాలి, పవిత్రత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. దానికి ఆచార్యుడు అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఈయనకి ఎవరి వల్ల ఉపకారం జరిగింది, అది ఫేలైపోయింది. కానీ భగవంతుడు దాని సార్ భగవంతుడు నీకోసం పని చేయడు, నీతోటి పని చేస్తాడని సిద్ధాంతం. భగవంతుడు నీకోసం పని చేయడు, నీతోటి పని చేస్తాడు అంటే నువ్వు స్వామర్థంగా కూర్చుని నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే నీ జోలికి రాడు. మోక్షం పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తా అంటే నీ కూడా వచ్చి నీతో పడని సాధన చేసి మోక్షంలో గెంటేస్తాడు. అంతేకాని ఏమీ లేకుండా నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలంటే నీ జోలికి రాడు. భగవంతుడు నీకోసము పని చేయడు, నీతోటి పని చేస్తాడని అది సిద్ధాంతం. నువ్వు సోమరతనంగా ఉండి నాకు మోక్షం వచ్చేయాలి, మోక్షం నీ జోలికే రాగాడు. ఆ మోక్షం పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తాంటే ఆయన కూడా వచ్చి నీతో పాటు పని చేస్తూ నీతో పాటు సహకారం చేస్తాడు. ఈయనకి ఏం చేసింది, చాలా కష్టపడి ప్రయత్నం చేస్తుంది, చేరైపోతుంది, ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మహావిష్ణువు వచ్చి ఎంటర్ఫీర్ అయ్యి అది చేయవలసిన ఉపకారం చేశాడు. ఇది బాగా రాసుకోండి మీరు. భగవంతుడు నీకోసం ఏమి పని చేయడు, మీతోటి మీ పని చేస్తా అంటే మీతోటి మీతోటి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీతోటి కలిసి పని చేస్తాడు. మీరు స్వామర్థనంగా ఉంటే మీకేం ఉపయోగపడదు, మీరు స్వామర్థనంగా ఉంటే మీకేం ఉపయోగపడ్డం. కానీ మీరు పని చేస్తాంటే మీతోటి వచ్చి ఆయన కూడా పని చేస్తాడు. అప్పుడు చివరికి మహావిష్ణు యొక్క అనుగ్రహం వల్ల అది ఒడ్డుకొచ్చింది. మనకి ఎవడన్నా మనకి ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, ఆచార్యుడి అనుగ్రహం ఉండాలి. మనకి ఎవరొకరు దైవం అంటే మనం ఏదో ప్రయత్నం చేస్తాం అంటే ఆచార్యుడు ఎవడని, ఆ ఈశ్వరుడు ఎవడని, ఎక్కడున్న వస్తువే ఇక్కడ ఉంది కదా, వాడే బయట బయటకు ఆచార్యుడి కింద వచ్చి వాడే మాడి వేషం వచ్చి బయట ఈశ్వరుడిగా వచ్చి మంత్రుడు మాట్లాడితే స్నానం చేశారో భోజనం చేశారో మంత్రుడు మామూలు మాటలు ఏదో చెబుతూ అది ఎక్కడ గెంటాలి అక్కడ గెంటేస్తాడు. మరి ఆచార్యుడు అంటే పరాయుడు అనుకోకండి, ఆచార్యుడు అంటే మన కాలేజీలో పాఠాలు చెప్పుకోవడం కదా. ఆచార్యుడు అంటే, ఆచార్యుడు అంటే ఇక్కడ ఉంటాడు వాడు 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 ఆచార్యుడు ఎవడన్నా బాధ. ఇప్పుడు మనకి ఏమీ తెలియలేదు అనుకోండి, కనిపించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాధపడతాం, వీధిలో వాళ్ళు బాధపడతాం. ధైర్యమైన మనిషి ఇంట్లో వాళ్ళని పీడిస్తూ ఉంటాడు, రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద జనాన్ని పీడిస్తాడు. మనం ఇక్కడ దయ్యం ఉంది అనుకోండి, దయ్యం ఉన్న మనిషి ఇంట్లో వాళ్ళని పీడించలేడు, బయట వాళ్ళని పీడించలేడు. మామూలు మనిషి ఒక పెద్ద మనిషికి ఈ లక్షణాలు ఉంటే ఆచార్యుడు దయాస్వరూపుడు. ఏ ఆచార్యుడైనా దయాస్వరూపుడే. ఆయన మీకు బోధించి మిమ్మల్ని బోధించడమే కాదు, ఏది బోధిస్తున్నాడో ఆ వస్తువును తెలుసుకోవడానికి కూడా మీకు సహాయ సహకారములు అందిస్తూ ఉంటాడు ఆడ ఆచార్యుడు. ఇప్పుడు కాలేజీలో పాఠాలు చెప్తూ ఉంటారు పిల్లలకు, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. బాగుపడేవాడు బాగుపడతాడు, బాగుపడినాడు అలా కాదు, ఆచార్యుడు ఇలా కాదు. ఆచార్యుడు కూడా నీ భారం భుజం మీద వేసుకుంటాడు, అది వాడు చెప్పేసి వెళ్ళిపోవడం, నీ భారం భుజం మీద వేసుకుంటాడు వాడు ఆచార్యుడు. నీకు ఆకలేస్తాడు అన్నం పెడతాడు, చదువు చెప్పేసి ఊరుకోడు వాడు ఆచార్యుడు. అంచేత శాస్త్రం ఏముందంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇవన్నీ ఏదో ఒక ఉపనిషత్తులు చెప్తాడు. ఒక ఉపనిషత్తులు ఉన్నాయి అంటే తల్లిని గౌరవించాలను, తండ్రిని గౌరవించాలను, వాళ్ళు కూడా దేవతలతో సమానం, ఆచార్యుడిని గౌరవించవలను, అతిథిని గౌరవించాలను, మాతృదేవోభవ ఆచార్య దేవోభవ పితృదేవోభవ మరి తర్వాత ఇంకెవడో అతిథి దేవోభవ ఇలాగ ఏదో చెప్తాడు. మీ ఇంటికి ఎవడన్నా అతిథి వస్తే వాడిని కూడా దేవుడితో సమానంగా గౌరవించాలి ఇలా చెప్పి వేదం చెప్పింది. ఎవరు చెప్పారు ఇది? వేదం చెప్పింది. ఈ మధ్య ఒక మహాత్ముడు ఏమన్నాడంటే వేదం చెప్పిన మాట నిజమే, ముందు తల్లిదండ్రులు కాదు ఆచార్యుడే ముందు ముఖ్యం అన్నాడు. వాడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, నీకు బట్టలు ఇస్తారు, అన్నం పెడతారు, ఇది బళ్ళకి పంపుతారు, 4 రూపాయలు ఇచ్చి బళ్ళకి పంపడం చదువుకో అని చెప్తారు. నీకు అర్థమవుతుందా, ఉరికాడు బాకీ విషయాలు నీ తల్లిదండ్రులు నిన్ను చూస్తారు, కానీ లోపల నువ్వు ఎలా ఉన్నా నీ తల్లిదండ్రులు అక్కర్లేదు. నువ్వు లోపల శుభ్రంగా కుడిపోయి ఉన్నావు అనుకు నీ తల్లిదండ్రులకు అక్కర్లేదు, ఆచార్యుడికి కావాలి. ఊరికే బయట మెరిసిపోతా ఉంటే సరిపోతుంది, నువ్వు పేకాడుకున్నా పర్లేదు, కళ్ళు తాగినా పర్లేదు, 10 రూపాయలు సంపాదిస్తా ఉంటే సరిపోతుంది తల్లిదండ్రులకి అంతే. రోజు చాలా తాగేసినా తల్లిదండ్రులకు అక్కర్లేదు. మీకు అర్థమవుతుంది? పేకలు పాడుకున్నా పర్లేదు, ఏదో 10 రూపాయలు సంపాదించి మీకు ఇంటికి వచ్చి పడేస్తాంటే ఆ దాంతో సంతృప్తి పడే తల్లిదండ్రులు కూడా అలాగ వాళ్ళు అంచేది. ముందు మాతృదేవోభవ పితృదేవోభవ అనేది వేదం చెప్పింది. అయితే తల్లిదండ్రులు ముందు ఆచార్య దేవోభవ అంటే బయట జీవితాన్ని చూస్తారు తల్లిదండ్రులు, లోపల జీవితాన్ని చూసి సవరించేవాడు ఆచార్యుడు. అంటే ముందు ఆచార్యుడికి నమస్కరించి తర్వాత తల్లిదండ్రులకి నమస్కరించాలని చెప్పాడు అది. కానీ వేదం మటుకు ముందు తల్లి పేరే చెప్పింది. ఈ మధ్యన ఒకడు ఏం చెప్పాడు, ఆచార్యుడినే ముందు స్మరించాలి. ఇంచాలి నీకు బాహ్య జీవితం చూస్తారు తల్లిదండ్రులు అంతే, నీకు బట్టలు ఉన్నాయా లేదా, నీకు నీళ్ళు అవుతూ ఇల్లు కట్టించడం, ఇలా బాహ్య జీవితం కానీ లోపల జీవితంలో ఒక రారాడు. నీ లోపల మురిగ్గుంట్లు ఏమైనా ఉన్నాయేమో, నిన్ను శుభ్రం చేయాలని ఏమీ చేయడు. ఆచార్యుడు తల్లి ఏం చేస్తుంది, ఆడు బాడీ చేసుకు వస్తున్నాడు అనుకోని బట్టల పిల్లడు, ఆయన ఏం చేస్తుంది, శుభ్రంగా ఆ స్నానం చేయించేసి కొత్త బట్టలు తొడుగుతుంది. అది ఎవరి శరీరానికి సంబంధించింది. నువ్వు లోపల ఎన్ని మురుగుంట్లున్నా ఆ మురుగుంట్లోంచి జీవుని బయటకు తీసి, ఎన్ని బలహీనతలున్నా ఆ జీవుని బయటకు తీసి, జీవుణ్ణి శుభ్రం చేసి శుచి చేసి నీకు దైవాభిముఖంగా నేను తోలికెళ్ళేవాడు ఆచార్యుడు. వేదం అలా చెప్పింది, ఆచార్య దేవోభవ అని ముందు ఆచార్యుడినే స్మరించాలి. ఆచార్యుడు అంటే కాలేజీలో చెప్పి మాస్టర్లే కాదు వీళ్ళు, అంటే మొత్తం సమగ్రంగా నీ జీవితం చూస్తూ ఉంటాడు. అది పాఠాలు చెప్పేమని వెళ్ళిపోవడం కాదు, అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు, మీరు ఇంటికాడ ఎలా ఉంటున్నారు, మీ పరిస్థితులు ఏంటి, ఇంటికాడ ఉన్న పోరాటాలు ఏంటి, మొత్తం సమగ్రంగా చూస్తూ ఉంటాడు వాడు ఆచార్యుడు. నీకు అన్నం లేకపోతే ఆచార్యుడు అన్నం పెడతాడు. కాలేజీ మేస్టర్ ఆడికి సంబంధం ఏంటి, నీకు అన్నం లేకపోతే ఆడికి సంబంధం ఏంటి, ఆడు మీకు పాఠాలు చెప్పి సాయంత్రం సినిమాకి వెళ్ళిపోతాడు వాడు. పూర్వం వాళ్ళకి 10 మందికి వండటానికి ఆ ఫుడ్ లేకపోతే ఆచార్యుడు పెట్టేవాడు, ఇంటికాడ కూర్చోబెట్టి చదువు చెప్పేవాడు ఆచార్య పూర్వం. అంటే వీడు లోపల శుభ్రం చేసి శుచి, బాహ్య శుచి లోపల శుచి, బాహ్య శుచి లోపల శుచి. బయటే కడగాలి కొండ అన్నం తెప్పాలని బయట కడగాలి, లోపల కడగాలి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బయట కడుగుతారు, లోపల కడుగుదాం వాళ్ళకి చేత కడగలా. అది ఉరికే నున్నగా ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. ఆ చర్మం ఎర్రగా ఉంటే సరిపోతుంది అనుకుంటాడు, అది ఎర్రటి తీగులైనా పర్వాలేదు. ఇది శుచి లోపల ఉండాలి, బయట ఉండాలి. తల్లిదండ్రులు ఊరికే బయట చూసే బయట వరకే చూస్తారు జీవితాన్ని, లోపల జీవితాన్ని చూసేవాడు ఆచార్యుడు చూస్తాడు. నిన్ను ఆడు కడుక్కుంటూ వస్తాడు, శుచి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ అబ్బాయి ఏదైనా దుమ్ము చేసుకొచ్చాడు, నువ్వు పోరా ఇంటికి రావడానికి ఇలా అంటావు, వాడిని శుభ్రం చేస్తావు, స్నానం చేయిస్తావు, అలా దుమ్ము చేసుకోవద్దని ఏదో చెబుతావు. ఆచార్యుడు మీ లోపల మనసులో ఎన్ని మురుగుంట్లోని మిమ్మల్ని పొమ్మండు, ఆ మురుగుంట్లోని మిమ్మల్ని బయటకు లాగి మీకు అర్థమవుతుందా, ఈశ్వరాభిముఖంగా మిమ్మల్ని తోలికెళ్ళటానికి చూస్తాడు ఆచార్యుడు. వాడి తల్లి బయటకు పొమ్మందే, ఈడి బయటకు పొమ్మన్నాడు, కానీ ఆచార్యుడు చేసేది లోపల లోపల పనులు. తల్లిదండ్రులు బయట పనే చేస్తారు. మీకు కారు లేకపోతే ఒక కారు పెట్టుకుని ఇస్తారు, మీకు అర్థమవుతుంది, లేదా ఇంకోటి ఏం ఇస్తాడు, ఇల్లు కట్టి పెడతారు. అందుకంటే వాళ్ళు చేసేది ఏం లేదు, అందుకంటే లోపలికి వెళ్ళారు ఆచార్య దేవోభవ అని వేదం చెప్పింది. తర్వాత ఇంకోటి తర్వాత జీవితంలో ఏదో సంఘటనలు వస్తే క్షోభ పెట్టుకోవద్దని, జీవితంలో ఏదో సంఘటనలు వస్తూ ఉంటాయి, అది మనం దాని ప్రారంభంలో ఏదో శరీర దేహానుకున్న ప్రారంభంలో కాలాన్ని బట్టి కర్మను బట్టి కాలం తిరుగుతూ ఉంటుంది. ఆ జీవుడు చేసుకున్న కర్మను బట్టి కాలం మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగినప్పుడు ఒకసారి మంచి ఎదురవుతుంది, ఒకసారి చెడ్డ ఎదురవుతుంది. మొత్తం ఆ సంఘటన వచ్చినప్పుడు నువ్వు తట్టుకుని నువ్వు ప్రశాంతంగా ఉండగలగాలి. గాలివాన వచ్చేసినా గాలివాన వచ్చేసినా గాలివాన లేనట్టే ఉండాలి నువ్వు. భూకంపం వచ్చేసినా భూకంపం లేనట్టే ఉండాలి, గాలివాని వచ్చేసినా గాలివాని ఏమి లేదనుకోవాలి. అలాగే హిమాలయ పర్వతం వచ్చి మీ మీద పడినా ప్రశాంతంగా మీరు ఉండగలగాలి, మీరు ఉండగలగాలి. అంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ప్రారంభాన్ని బట్టి వస్తున్నాయి అనుకోకూడదు, కానీ ఇంకా రాకూడదు రాకూడదు అనుకోకూడదు. మీకు అర్థం వచ్చింది, అది కూడా ఈశ్వరుడు ప్రసాదం కానీ తీసుకోవటం, అది కూడా తర్వాత ఇంకోటి ప్రారంభం అనుభవించేస్తే మనం ఆ ప్రారంభాన్ని మనం జున్ని ఎలా తింటాము అంత ఇష్టంగా ప్రారంభాన్ని అనుభవిస్తే ఈ ప్రారంభం వచ్చేది ఏమిటి ఇంకా రాదు. ఇష్టం లేకుండా ప్రారంభం అనిపిస్తే మరి అదే ప్రారంభం ఎదురవుతుంది. మద్భక్త సంఘవర్జిత, సంఘ పరిచిత కాదు అంటే నువ్వు పని చేయాలి కానీ ఎక్కడ ఆసక్తి పెట్టుకోకూడదు, ఎక్కడ కూడా నీ మనసులో భగవంతుడి స్థానం తప్పించి ఇంకెవరికి ఎవరికి నువ్వు చేసినా మొయ్యకూడదు, అది నువ్వు మొయ్యకూడదు. తర్వాత గత సంఘటనతో మనసుకి ఇప్పుడు నరసాపురం రైలు మనసు రైలు నరసాపురం వచ్చేసింది అనుకోండి, ఆ రైలును పక్కన పెట్టేసి పెట్టిన వదిలేసి ఇంజిన్ వెళ్ళిపోతుంది. అలాగే గత సంఘటనతో మీ మనసుకి లింక్ వదిలేయాలి. మీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచి సంఘటనలు జరుగుతాయి, చెడ్డ సంఘటనలు జరుగుతాయి. ఆ చెడ్డ ఎలా జరిగింది ఏంటి మంచి అసలు మొత్తం మీద పెట్రోల్తో సంబంధాన్ని లింక్ రైలు ఇంజిన్ ఎలా వదిలేస్తుందో పూర్వ జీవితం కూడాలన్నా కంప్లీట్గా ఎలా వదిలేయాలి, నూతన జన్మ రావాలి. మీరు అంటే శరీరం మీ శరీరం చచ్చిపోకముందే మీ శరీరం ఉండగానే మళ్ళీ కొత్తగా పుట్టాలి. మీరు శరీరం ఉండగానే కొత్తగా పుట్టాలి, మీరు ఆ శరీరంలోనే మళ్ళీ పుట్టాలి, అప్పుడు భగవంతుని మిమ్మల్ని వరిస్తాడు. ఈ శరీరం ఉంది కదా మీకు ఇంకా చచ్చిపోలేదు కదా, మనం శరీరం ఉండే ఆ శరీరం ఉండగానే మళ్ళీ ఆ శరీరంలోనే చచ్చిపోయి మళ్ళీ పుట్టాలి, అది సాధన అంటే. ఆ రకంగా మనం సాధన చేస్తే భగవంతుని యొక్క దయకి మనం పాత్రలు అవుతాం. సంఘవర్జిత, ఎక్కడ ఆసక్తి పెట్టుకో, పని డ్యూటీ చేయంత ఎక్కడ ఆసక్తి పెట్టుకో. నువ్వు ఎవరిని ఎవరిని నెత్తి మీద మోయొద్దు, డ్యూటీ చేసి వదిలే అంతే. బాగుపడేవాడు బాగుపడతాడు, ఇప్పుడు వాడి శరీరాలంటే మీరు కన్నారు కానీ వాళ్ళ ప్రారంధాలు మీరు కనలేదు కదా అనుకుని వాళ్ళు చచ్చిపోయి మీకు మన కాలకి సంబంధం ఏంటి అసలు, వాళ్ళు ఎక్కడి నుంచి మన ఇంటికి వచ్చారో తెలియదు, ఈ చచ్చిపోయే కాదు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మనకు తెలియదు. భగవాన్ అన్నారు ఇది ఆశ్చర్యం, పుట్టక వాళ్ళు మన ఇంటికి పుట్టక ముందు ఎక్కడి నుంచి వచ్చారో మనకు ఆలోచన ఉండదు, చచ్చిపోయే తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని మొదలెడతారు. ఈ సజ్జనాలు మానసికాలు ఏదో మాలోకం గోడలు ఇవన్నీ మొదలు పెడతాం, ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ చచ్చిపోయాక ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఏదో ఇలా అనుకుంటా ఉంటాం. మరి పుట్టక ముందు ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అనుకోవటం ఏంటి అని ఇంటికి అనుకో, వాళ్ళు పుట్టక ముందు మీ ఇంటికి వచ్చారు ఎక్కడ ఉన్నారు కదా, ఎక్కడ ఉండి మీ ఇంటికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఇంటికి. మరి పుట్టక ముందు వాళ్ళు గొడవ నీకు లేనప్పుడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు గొడవ ఎందుకు వస్తాను, ఇదే మాయ. వాళ్ళ దేహం అంటే పుట్టక ముందు వాళ్ళకి దేహం లేదు, చచ్చిపోయా కొంతకాలం ఆ దేహం ఉంది, చచ్చిపోయిన తర్వాత ఆ దేహం మీకు గుర్తుకొస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి, అది కూడా దేహవాసన. మీకు దేహవాసన ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా దేహం అనుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ఈ అశాంతి అంతా వస్తాను. ఇప్పుడు ఈ సత్సంగాల్లో లోకవాసన దేహవాసన, లోకవాసన దేహవాసన చెప్పుకుంటే లోకం గొడవలు చెప్పుకుంటారు, లేకపోతే కొంతమంది దేహం గొడవలు చెప్పుకుంటూ ఉంటారు. మీకు అది అవుతుంది ఆ రెండు కూడా మనసును బాహ్యముఖాన్ని తీసుకొచ్చేస్తుంది, లోకం కూడా మనసు బాహ్యముఖాన్ని తీసుకొచ్చేస్తుంది, ఇంకోటి ఏంటి దేహం కూడా మనసును బాహ్యముఖాన్ని బాహ్యముఖాన్ని తీసుకొచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే సాధకులు సామాన్యంగా ఉండాలి, నీకు ఎక్కువ డబ్బు ఉన్నా ఎక్కువ ఖరీదు గల బట్టలు కట్టద్దు అని చెప్పారు. డబ్బు ఉంటే దాచుకోండి, డబ్బు ఉందని చెప్పి ఎక్కువ ఖరీదు గల బట్టలకు పట్టేసి నీకు రజోగుణం వచ్చేస్తుంది, రజోగుణాన్ని బట్టి నీకు తెంగరతనం వచ్చి పాపాలు చేయటం మొదలెడతారు. ఏదో ఏదో పదివేలు రూపాయలు 20,000 రూపాయలు ఈ పట్టు బట్టలు ఉన్నాయనుకోండి, పురుగులను చంపి పట్టు బట్టలు తయారు చేస్తారు, ఆ పట్టు పురుగుల్ని చంపేసే ఈ పట్టు బట్టలు తయారు చేసి వీళ్ళు కట్టుకు తిరుగుతూ ఉంటారు. ఈ పట్టు బట్టలు పురుగులను చంపేసి అందులో చేస్తారు. డబ్బు ఉంటే దాచుకోండి, డబ్బు ఉంటే దాచుకున్నాయి, పాతికేలు పాతికేలు 20 30 ఏళ్ళు 40 ఏళ్ళు అటువంటి చీరలు కట్టు చదివితే మీకు మీకు తెలియదు రజోగుణం వచ్చేస్తుంది. చిన్నికాయలు సాధారణ సామాన్యమైన చిన్నచేనండి, బట్టలు సామాన్యమైన బట్టలు అలా ఉండి సాధన చేసుకుంటే పరిస్థితుంది. మీకు డబ్బు ఉందని 100,000 రూపాయల చీరలు 200,000 రూపాయలు కట్టేసుకుని బజార్లో తిరగొద్దని. డబ్బు ఉంటే దాచుకోండి ఎక్కడో చోట. నీకు డబ్బు ఉందని రోడ్డు మీద ఎక్కడ ప్రదర్శిస్తారు? ఇదేమి సినిమా ఇది? నేను బంగారు వస్తువులు నెల ఎక్కువ పెట్టే తిరుగుతాయంటే అందరినీ చూడమన్నా కదా బంగారం. అంతే కదా, మీరు బంగారం ఉందని 10 వస్తువులు నెలలో పెట్టి తిరుగుతుంటే గంగిరెద్దులని అందరిని చూడమనే కదా. మన గంగిరెద్దుల అయితే మీకు డబ్బు ఉంటే ఉంచుకోండి, చంగరితనంలో రానివ్వకుండా డబ్బును చూసుకుని మీరు మామూలుగా ఆ సామాన్య జీవితే గడపన్నాను. డబ్బు ఉంటే ఉండను బిర్లా. ఇప్పుడు ఈ బిర్లా ఈ తాతగారు ఇప్పుడు ఉన్నాయన తాతగారు ఆయన అప్పుడు ఇండియాలో ఉన్న ధనవంతులు ఒకడు. ఆయన ఒకటి అన్నాడు, ఐ హావ్ నెవర్ స్మోక్డ్ ఎ సిగరెట్ ఇన్ మై లైఫ్ అన్నాడు. ఇంత కోట్లు కోట్లు పెట్టుకుని ఆ జీవితంలో సినిమా చూడలేక సిగరెట్ కూడా ఎప్పుడు కాల్చలేదు అన్నాడు. ఆయనకి ఈయన తాతగారికి వీరి తాతగారికి ఆ ఇండియాలో ధనవంతులు ఇద్దరు ముగ్గురులో ఆడకూడదు. అతను ఆయనకి 45 సంవత్సరంలో భార్య చనిపోయింది కనుక బిర్లా గారికి ఈయన తాతగారికి ఆయన భార్య చనిపోయి ఎప్పుడు ఆయన పడుకునే పడుకునే బలమే పడుకునేవాడు. ఆయన డబ్బు ఏ వికారం తీసుకురాలి, అలా ఉండాలి సాధకుడు. ఐ హావ్ నెవర్ స్మోక్డ్ ఎ సిగరెట్ ఇన్ మై లైఫ్, కనీసం సిగరెట్ కూడా నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు అన్నాడు. ఏంటి వేలాది కోట్లు దగ్గర పెట్టుకుని అంటే డబ్బు సద్వినియోగం చేస్తే పుణ్యం వస్తుంది, దుర్వినియోగం చేస్తే పాపం వస్తుంది. డబ్బుని సద్వినియోగం చేస్తే పాపం వస్తుంది, సద్వినియోగం చేస్తే పుణ్యం వస్తుంది, దుర్వినియోగం చేస్తే పాపం వస్తుంది. ఆ డబ్బు పుణ్యం తెచ్చిపెడుతుంది, పాపం కూడా తెచ్చిపెడుతుంది. అది కదా అంటే డబ్బు ఉన్నా కానీ మీరు నిగ్రహంగా ఉంటే తపస్సుతోడు సమానం. డబ్బు ఉన్నా మీరు నిగ్రహంగా ఉంటున్నారనుకోండి మీరు దాని ఏం సమానం, అది తపస్సుతోడు సమానం. మీకు నిద్రాస్థితిలో ఎక్కువ కనిపిస్తారండి. మీకు 100 కోట్లు డబ్బు ఉన్నాడు, 50 కోట్లు డబ్బు మామూలుగా ఉంటారు. ఆ రాళ్ళ చెట్టు చుట్టూ తిరుగుతారు, ఏదో చిన్న కారణం వెళ్ళిపోతుంది, వాళ్ళకి అంత డబ్బు ఉందని మనకు తెలియదు. ఒక మెడ్రాసిటీలో అటువంటి వాళ్ళు కనిపిస్తారు, ఏదో చిన్న లింగి వేసుకుంటారు, చొక్క వేసుకుంటారు అంతే. లింగి ఒకటి తిరుగుకుంటారు, చొక్క కొంతమంది చొక్క కొడతారు, బండితో తిరుగుతూ ఉంటారు. మద్భక్త సంఘ వర్జిత సంఘ వర్జిత అంటే మీకు డబ్బు ఉంటే దాచుకోండి, అందు దాంతో కలిసిపోకండి. అంటే అక్కడ దేవుడు మీకు చెప్పింది ఏం, డబ్బు ఉంటే అట్టే పెట్టుకోండి. మీరు బతుకుండగా డబ్బు అనే పోవచ్చు, డబ్బు ఉండగా మీరు పోవచ్చు, అవి నిజాలు కాదు. మీ డబ్బు ఉండగా మీరు చచ్చిపోవచ్చు, లేకపోతే మీరు బతుకుండా ఒకసారి డబ్బు పోతుంది చెప్పలేము అది. అంటే అన్ని నిజాలు కాదు, ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. అలాగనే చెడ్డల వాటిలోకి వెళ్ళకండి. చాలా మందిని డబ్బు పాడు చేస్తుంది, చాలా మందిని డబ్బు పాడు చేస్తుంది. అంటే డబ్బు విషయంలో కూడా మీరు మీరు డబ్బు ఉంటే దాచుకోండి, ప్రారంభం మీకు ఒకసారి డబ్బు చేస్తుంది. కానీ గమ్యం ఈశ్వరునిగా పెట్టుకోవాలి కానీ డబ్బు కాదు, ఏదీ కాదు. ప్రపంచంలో దేన్ని గమ్యంగా పెట్టుకోవాలి, భగవంతు నన్నే మీరు గమ్యంగా పెట్టుకోండి. నన్నే అని పొందడానికి మీరు పైది. నేను తప్పించి అంత అనిచ్చే స్వప్నతో సమానం, నేను తప్పించి అన్ని స్వప్నతో సమానం. నిర్వైర సర్వభూతేషు నిర్వైర సర్వభూతేషు ఏ జీవుడి పట్ల విరోధం వద్దు. అంటే మనకు విరోధం ఉండొచ్చు, పలానవాడు విరోధని మనం అనుకోకూడదు. మనం ఎవడనే విరోధం అనుకోవచ్చు, కానీ పలానవాడు విరోధని మనం అనుకోకూడదు. తర్వాత ఇంకోటి మనకు ఉపకారాలు చేసేవాళ్ళ కంటే అపకారాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. జనరల్గా మనకు ఉపకారాలు చేసేవాళ్ళకంటే అపకారాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎలా కాదు వాళ్ళ అపకారాలు తలపెట్టుకుంటే వాళ్ళ మీద గోకుల శత్రుత్వం వచ్చేస్తుంది కదా. శత్రుత్వానికి కారణం ఉన్నప్పటికీ వైరం ఎక్కడ వద్దు. వైరం అంటే మనం ఎక్కడ వైరం పెట్టుకున్నా ఎక్కడ శత్రుత్వం పట్టుకున్నా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. నువ్వు మనస్సుని బాహ్యముఖానికి వెళ్ళి ప్రతిదీ పాపే అన్నాడు ఆచార్యుడు. నీ మనసు ఏ కారణం వల్ల బాహ్యముఖానికి వెళ్తుందో అది పాపే అన్నాడు ఆచార్యుడు. అంటే మీకు శత్రువులు ఉన్నా ఆడి మిమ్మల్ని శత్రువులు అనుకున్నా మీరెవరిని శత్రువులు అనుకోవద్దు. నిర్వైరహ ఎక్కడ మీకు ప్రపంచంలో ఎవరి పట్ల వైరు వద్దు. సర్వభూతేషు నిర్వైరహ సర్వభూతేషు ఏ జీవకోటి పట్ల మీకు వైరం వద్దు. అంటే వైరం వల్ల ఏమొస్తుందంటే మన మనసు బాహ్యముఖానికి వెళ్ళటం ప్రారంభం. అదే స్మరిస్తా అంటే మళ్ళీ ఆడికి అపకారం చేయాలని బుద్ధి పడుతుంది మీకు. ఎవడైతే మీకు విరోధం మీరు మీకు ఎవడన్నా అపకారం చేశారనుకోండి ఆ గొడవ అస్తమానం మీరు స్మరిస్తున్నారు అనుకోండి మళ్ళీ తిరిగి మీకు ఆడికి అపకారం చేయాలని ఇటువంటి ఆలోచనలు మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ సంసారం పెరిగిపోతూ ఉంటుంది. ఏంటది ఇంకోటి ఈశ్వరుని దయ లేకుండా ఆచార్యుల యొక్క అనుగ్రహం లేకుండా ఏ మనిషి సంసార వాసం మంది బయటకు రాలేదు. ఆ సంసార వాసనే మసలు. ఆ సంసార వాసమే మనస్సు. సంసారానికి ఇంట్లోనే మనుషులుగా మీ మనస్సే సంసారం. ఇంట్లోనే మనుషులు సంసారం కాదు మీ మనస్సే సంసారం. ఆ యేసుక్రీస్తు అంటాడు కదా నీ కూడా ఏది రాదు నీ శరీరం రాదు నీ బంధువులు రాదు నీ ఏది రాదు ఐశ్వర్యం రాదు నీ కూడా ఇది రాదు నీ కూడా వచ్చింది నీ మనస్సు మాత్రమే మరణానంతర జీవితంలో నీ కూడా వచ్చింది నీ మనస్సు మాత్రమే. దాన్ని బాగు చేసుకోవడానికి ఏమి ప్రయత్నం చేయండి పిచ్చవాడా ఎంత విరుగుతాననేది. నువ్వు గడిచివాడు అనుకుంటున్నావు గడిచివాడు కాదు విరిగివాడు నువ్వు. నీ కూడా వచ్చింది మనస్సు ఒకటే శరీరం పోయాక మన కూడా జీవుడు వస్తాడు. ఆ జీవుని బాగు చేసుకోవడానికి ఏమి ప్రయత్నం చేయవేంటి నువ్వు అసలు. శరీరానికి రోగం వస్తే 10 హాస్పిటల్ తిరుగుతున్నాం మనం తిరుగుతున్నాం కదా. మరి జీవుడు పాడవుతా ఉంటే అది బాగు చేసుకోవడం నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు ప్రయత్నం చేయవేంటి. నీకు కూడా వచ్చింది అదే కదా. పైగా అంటాడు యేసుక్రీస్తు నీ నెత్తి మీద వెంట్రుకలు ఉన్నాయి అందులో ఒక తల వెంట్రుకు వచ్చే విలువ కూడా నీ మనసును బాగు చేసుకోవడానికి ఇది బాబువా. నీ తల వెంట్రుకలు తెల్లబడిపోతే కంగారు పడిపోయి రంగు రాసుకుని నడుపు చేసుకుంటున్నావు ఇతరులకు అందంగా కనపడటం కోసం. నీ తల మీద ఉన్న వెంట్రుకలకు ఇచ్చే విలువ కూడా నీ మనసును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం విలువ కూడా నీ బాబువా. నువ్వు ధన్యుడు కాదు. నీకు నీకెంతో సరస్వతి కటాక్షం ఉండొచ్చు లక్ష్మీ కటాక్షం ఉండొచ్చు రకరకాల దేవతల అనుగ్రహం ఉన్నా ఎంతమంది అది ఎంతమంది అనుగ్రహం ఉన్నా ఏం నీ హృదయ శుద్ధి ఉండాలి. అనేటికంటే ఏంటి హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హృదయ శుద్ధి గలవాడు ఒక్కడు మాత్రమే ధన్యుడు. వాడు మాత్రమే పరమాత్మను దర్శించగలడు. పరమాత్మ ఒక్కడు అంటే ఒక్కడే. వాడిని విష్ణు అంటున్నారు శివుడు అంటున్నారు యేసు అంటున్నారు ఇంకేది అంటున్నారు. పరమాత్మ ఒక హృదయ శుద్ధి గలవాడు మాత్రమే పరమాత్మను దర్శించగలడు. ఫేస్ టు ఫేస్ మొదట చూడగలడు. హృదయ శుద్ధి గలవాడు మాత్రమే ధన్యుడు. వారు మాత్రమే దైవమును దర్శించదరు వాళ్ళు మాత్రమే దేవుని చూచెదరు. మత్కర్మ ఇది మోక్ష శ్లోకం ఆచార్యులు వారు దీని మీద శిష్యుడికి పాఠాలు చెబుతూ ఆచార్యులు వారు ఏమన్నారంటే ఇది మోక్ష శ్లోకమయ్యా. మత్కర్మ కృత్తు మత్ పరమ తర్వాత మత్ భక్త సంఘవర్జిత నిర్వైరహ నీకు ఏ జీవుడి పట్ల వైరం వద్దు. వాళ్ళు అనుకుంటారు శత్రువు నీకొద్దే కదా. నిర్వైరహ సర్వభూతేషు నిర్వైరహ సర్వభూతేషు ఎవడైతే ఈ రకంగా జీవిస్తున్నాడో సహా వాడు మాం నన్ను మాం అంటే ఆయన లోకాలు కాదు పరమాత్మ. నన్ను పొందుతాడంటే వైకుంఠానికి వెళ్తామనే స్వర్గ లోకాలకు వెళ్తాం. నన్ను పొందుతున్నావంటే నీ హృదయంలో నివాసంగా ఉన్నటువంటి అంతర్యామి గారి పరమాత్మని పొందుతావు. ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పటం లేదు, నన్నే పొందుతావు, నీ స్వరూపంగా ఉన్నా నన్నే పొందుతావు. ఎక్కడికి నీ ఇలా జీవిస్తే సరుకులో కనుక వెళ్తావు, వైకుంఠానికి వెళ్తావు అని చెప్పటం లేదు, నన్ను పొందుతావు. అంతర్యాములుగా ఉన్న పరమాత్మ నన్ను పొందుతావు. మాం ఏతి పాండవ, మాం ఏతి పాండవ, ఏ పుస్తకం తీసేస్తున్నాం మూసేస్తున్నాం చేస్తున్నా మూస్తున్నాయి. అది ఆచార్య వారు చెప్పారు, మేఘ సందేవుడు భగవాన్ కూడా ఈ శ్లోకం తలపెడతా ఉండవచ్చు, దానికోసం చూస్తున్నాను. గీతలో ఆచార్యుల వారికి ప్రీతిపాత్రమైన శ్లోకం, ఏదైనా మాట సందర్భంలో ఇప్పుడు ఈ శ్లోకం, అహమాత్మా గుడాకేశ సర్వభూతాయిష్ట అహమాదిష్యం మధ్యంచ భూతానామం తెలియవచ్చే భగవాన్ ఫేవరెట్ శ్లోకం. ఈ శ్లోకం కూడా మధ్యలో ఎవరైనా భక్తులతో మాట సందర్భంలో చెప్పారు. ప్రశాంత మనస్సంక్షేమం యోజనం సుఖం ఉత్తమం ఉపైతి శాంతి రజసం బ్రహ్మభూతం మకల్మషం. ఎన్ని రత్నాలు, ఎన్ని ఏంటి ఈ రత్నాలు, దీన్ని వెలకట్టలేము. దీనికేంటిది వెలకట్టలేము. రెండు విషయాలు అరుణాచల సేవ చేయను. ఒకరికి వస్తాం గేతులు ఆచార్య వారికి కామం గురించి ఏం చెప్పారంటే, ఆ ఏనుక్కి మొసలు శత్రువు అని తెలుస్తుంది అంచేది దాని మీద పోరాడింది. కామం మనకు శత్రువు కింద రాదు, మిత్రుడి కింద వస్తుంది, ఇంకా జయించడం కష్టం అని చెప్పారు ఆచార్య వారు. ఎంత బోధ చేశారో చూడండి మన కోసం. ఇప్పుడు మనకెవడైనా అపకారం చేసేవాడు ఒకసారి విరోధంగా ఉండి చేయలేదు కానీ దూరంగా ఉంటాం. ఆడే అపకారం చేయడానికి స్నేహంగా ఉండి కూడా ఉండి కూడా ఉండి అపకారం చేసి తేలిక. ఇప్పుడు మన కూడా ఉండేవాడు మనకు అపకారం చేయడం తేలిక, మన విరోధులు అపకారం చేయడం కష్టించేది వాళ్ళ వల్ల పడకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మనతో స్నేహం చేస్తూ స్నేహం చేస్తూ అపకారం చేసేస్తారు. ఇంక ఈ కామం మీద మొసలే మెరుగు, మొసలు శత్రువు అంటే విరోధిగా కనిపిస్తాను ఎవరికి ఏమిక్కి అని. ఈ కామం ఏం చేస్తున్నట్టండి, మై డియర్ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్ అనేది స్నేహం, చాలా స్నేహం కూడా నీ కోసం నేను బతుకుతున్నానని చెబుతున్నట్టు. బ్రోటస్ జూనియర్ సీజన్తో స్నేహంగా ఉండి స్నేహంగా ఉండి స్నేహంగా ఉండి చివరికి జూనియర్ సీజన్ చంపేసి కుట్ర దారిలో చేరిపోయాడు బ్రోటస్. యూ బ్రోటస్, ఈ టూ బ్రోటస్, నువ్వు ఎలాగ పాడైపోయాడు, నువ్వు కూడా ఏదో పాడి చేసినందుకు నేను చచ్చిపోతున్నాను, నాకేం బాధ లేదు, నువ్వు మంచివాడు అనుకున్నాను నేను, నువ్వు కూడా ఈ జతలు పట్టి ఇలా పాడైపోయావు, వీళ్ళు చేయిపోయావు ఇలా నేను చచ్చిపోతున్నానని బాధపడుతున్నాను, నువ్వు పాడైపోయినందుకు బాధపడుతున్నాను. యూ బ్రోటస్, ఈ టూ బ్రోటస్, నువ్వు కూడా పాడైపోయావా అంటే జీవితం పోయినా కూడా తిరిగి ఆఖరిన శత్రులతోడు కలిసిపోయాడు ఎవడు బ్రోటస్. అండి ఆ జూనియర్ సీజన్ చంపేయడానికి కుట్ర పనిదారులు ఆడ పలానా చోట పలానా టైంలో పలానా రకంగా ఉంటాడని ఆడి జూనియర్ సీజన్ పుట్టేంత చెప్పేసి అని చంప ఆడితోడు కలిసిపోయి అంటే స్నేహంగా ఉండి సాధించడం తేలిక. నీకు అర్థమవుతుందా, స్నేహితులని మనం కూడా చెప్పుకుంటాం కదండి, మనం ఎప్పుడు నిద్రపోతాం ఎప్పుడు పొలం వెళ్తాం అని చూస్తూ ఉంటాడు కదాడు. ఇప్పుడు మనకి మన కూడా ఉండేవాడికి మన గురించి ఎక్కువ తెలుస్తుంది కదా. అందుకే ఈ కామ ఏంటంటే మొసలి మెరుగు అంటున్నాడు ఆచార్యుడు వాడు. ఈ కామం మనకు కూడా ఉంటా ఉంటున్నట్టే, నాకేం పర్లేదు నీ సుఖం నాకు కావాలని చెబుతున్నట్టుండే, నీ క్షేమం కోరుతున్నానని చెప్పింది, అది నీకంటే నాకు ఎక్కువని చెబుతున్నట్టు ఎవరండే కామం. ఎంత స్నేహం కావాలో అంత స్నేహం చేస్తే టైం చూసి తాల్చుకోవడం కలిసేట్టు కలిసేస్తున్నాడు. బయట శత్రువుడు మెరుగు, బయట శత్రువుడు మెరుగు, లోపల శత్రువు, శత్రువు శత్రువు కింద కనిపిస్తే ప్రమాదం లేదు, మిత్రుడిగా కనిపిస్తున్న శత్రువు అన్నాడు ఆచార్యుడు. దాని తప్పే ఉంది, పాము పాముగా కనిపిస్తే ప్రమాదం లేదు మనకి, తాడు పాము కింద కనిపిస్తే తాడు మనకు పాము కింద కనిపిస్తే తాడు పాము కింద కనిపిస్తే ప్రమాదం లేదు, కానీ పాము తాడు కింద కనిపిస్తే అంటే ప్రమాదం. నీకు అర్థమవుతుంది, తాడు పాము కింద కనిపిస్తామని కూడా ప్రమాదం లేదు, కానీ పాము తాడు కింద కనిపిస్తాం కానీ తాడు అని చేసి దాని మీద చేస్తే కలిసేస్తుంది, సరి చచ్చిపోతాం మనం. నీకు అర్థమవుతుందే, పోయి చచ్చిపోయినా ఆ పాము కలిసేసిన పాటు ఆ శరీరం చచ్చిపోతుంది అంతే, కానీ కామం అలా కదా కదా కొన్ని వేలు జన్మలు తీసుకొచ్చి ఇలా కలిసేస్తుంది. అది ఇందాక చెప్పడం మర్చిపోయింది, మీరు గుర్తే అది మామూలు మొసలు లాంటి శత్రువులు కాదు, మొసలు శత్రువు కింద కనిపిస్తుంది, స్నేహితుడి కింద నీకు మిత్రుడి కింద నీ క్షేమం కూడా నీ కూడా తిరుగుతున్న శత్రువు లాంటి కాదు. నీకు అనిపిస్తున్నట్ట నీ ఇంట్లో అందరికంటే నీ కామం నీ ఎక్కువ క్షేమం కోరుకున్నట్టు అనిపిస్తున్నట్టు, మీ తల్లిదండ్రుల కంటే మీ ఇంట్లో మీ బంధువుల కంటే ఆడవాళ్ళ నీ క్షేమం నేను ఎక్కువ కోరుతున్నానని చెబుతున్నట్టు. నమ్మనిస్తున్న ముందు నమ్మనిచ్చాక వేసేస్తున్నావు కాదు. మరి ఆచార్య వారి రుణం ఎలా తీర్చుకుంటాం మనం? మనకు స్నేహితుడిగా ఉండి ఎంత అపకారం చేయాలో అంత అపకారం చేసేది కామం ఒకటి. ఇక్కడ నీకు ఈ భూమి మీద నీకు ఎవరైనా శత్రువులు అంటూ ఉంటే ఒక కామం తప్పింది ఇంకో శత్రువు లేడు, కానీ ఆ శత్రువు కింద చూద్దామంటే శత్రువు కింద చూడాలి నీ క్షేమం, నీకంటే కామం కంటే నీ క్షేమం కూడా వ్యక్తికి ఎవరు అడిగినట్టుగా నీ దగ్గర నటిస్తుంది. ఓ బ్రోటస్ డియర్ బ్రోటస్ మై డియర్ బ్రోటస్, ఆచార్య వారు ఏమంటున్నారంటే మామూలుగా కాలక్షేపం కావడం వల్ల మీకేమి రాదు, ఇది కాలక్షేపం పడాలని కాదు, కొంతమంది రైలు కారు ఏంటి ఆదాలాప మాటలు చెప్పుకుంటా ఉంటారు కాలక్షేపాలకు, దాని కాలక్షేపం బఠానీలు అంటారు. కొంతమంది రైల్లో కాలక్షేపం అవ్వక బఠానీలు వచ్చి కొనుక్కుంటారు, అది ఆకలికైనా కొనుక్కునే నవ్వుతూ ఉంటారు కాలక్షేపాలకు, దాని కాలక్షేపం బఠానీలు కాలక్షేపం శనగలు అంటారు. మనకు ఆకలికైనా కొనుక్కునే ఆ మేక నవ్వినట్టు ఏదో నవ్వుతూ ఉంటాం, అంటే ఏదో కాలక్షేపం కోసం. ఇక్కడ ఆచార్య గారు ఏమంటున్నారంటే ఈ బుడబొక్కల మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు అయ్యా, నీ జీవితంలో క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా మిఠాయి తింటున్నాం అనుకోండి, అది చాలా బాగుంటే తింటాం, లేక తినం మీకు అర్థమవుతుందా, ఇంట్లో చేసిన తినం బాగోపోతాను కాపాడలేదు, అది బాగా వాసన వస్తాను తినం కదా, క్వాలిటీ ఉండాలి, అది చూడటానికి బాగుండాలి రుచిగా ఉండాలి క్వాలిటీ ఉండాలి, అప్పుడు కానీ మనం తినం. మీకు అర్థమవుతుందా, ఆ వచ్చే నీ జీవితంలో క్వాలిటీ లేకుండా భగవంతుని ఎలా తీసుకుంటాడని ఆచారం అడుగుతున్నారు. క్వాలిటీ ఉండాలి లైఫ్లో, ఏదో బతికేసామని ఏదో రోజు నెల పేరు బతికేసామని రోజు క్వాలిటీ లేదు, నీ జీవితంలో లైఫ్లో క్వాలిటీ ఎక్కడ ఉండదు, ఒక చేతలో క్వాలిటీ లేదు, మాటలో క్వాలిటీ లేదు, నేను ఈస్టోల్ తన ఒళ్ళోకి ఎలా తీసుకుంటాడు అంటే జ్ఞాపకించుకోండి. ఒక ఇంద్రియానికి ఒక ఇష్టం ఉంటుంది, ఇదే కాలక్షేపం పోవటం, మీరు మామూలుగా ఏదో గోరచ్చ నీళ్ళ కింద వచ్చేస్తారా, ఇది ఒక ఇంద్రియానికి ఒక ఇష్టం ఉంటుంది. మీ కళ్ళకి బొమ్మలు అంటే ఇష్టం, టీవీ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, మీకు అర్థమవుతుంది, ఆ బొమ్మలు దంతులేస్తూ ఉంటాయి. కళ్ళకు రూపం అంటే ఇష్టం, కళ్ళకేంటి ఈ చెవులకి లోకం కూడా అంటే ఇష్టం. భగవంతుడి గురించి చెప్తే వాళ్ళకి మాకు చేతులు కుట్టినట్టు ఉంటాయి కొంతమందికి, ఆ లోకం గొడవలు ఆయన చేతి చెప్పుకున్నా అలా వింటూ ఉంటారు పాడైపోవడం. మీకు అర్థమవుతుందా, ఈ చెవుడికి ఏమో లోపం గొడవలు ఇష్టం, చాలా ఇష్టంగా అంటారు కొంతమంది. కంటికి రూపం ఇష్టం, కంటికి రూపం ఇష్టం, ఆ అది అది మామూలుగా అమ్మాయి తెగిలైనా ఎర్రగొంటే చాలనుకుంటాను వీడు పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కూతురు తేలనుకోండి, ఆ చర్మం చూసుకుంటారంతే, దాన్ని ఎర్రటి తేలు అంటారు. దాన్ని ఏమంటారు? ఎర్రటి తేలు అంటే రూపమే కదా కంటికి, అంటే కంటి కన్ను జన్మక రూపం కోరుకుంటుంది. అది చెవులేమో లోకం గొడవలు, చెవులు ఏం చేస్తే లోపం ఒక ఇంద్రియానికి ఒక ఇష్టం, నాలుకుంది అనుకోండి రుచిని కోరుకుంటుంది, నోట్లో పెట్టుకున్నా బాగుంటే తింటాం లేకపోతే రుచి కోరుకుంటుంది. నీకు అర్థమవుతుంది? మరి సువాసనలేమో ముక్కు కోరుకుంటుంది. మన శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నా అన్ని ఇంద్రియానికి ఒకటి ఇష్టం. అది నీకు తెలుస్తాను కదా, మీ అనుభవంలో నీకు తెలుస్తాను కదా. అది కొంతమందికి సంగీతం పాటలన్నీ బాగా ఇష్టం. శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్కటి ఇష్టం ఉంది. నీకు అర్థమవుతుంది? ఆ అవయవాలకి ఆ వస్తువుల మీద ఎంత ఇష్టంగా ఉందో అంత రెట్టింపు ఇష్టం నీకు పరమేశ్వరం ఇస్తే లబ్ధిపోతాడని ఆచార్యుడు అన్నాడు. మనకి ఏదంత ఇష్టం కాలక్షేపం బట్టి ఏదంత ఇష్టం, అది ఇష్టం అంటే ఎక్కడికి రావాలి? హృదయంలోంచి రావాలి కదా. ఇష్టం ఇష్టం ఒడితో చెప్పిస్తానగా. నీ కంటికి రూపం అంటే చాలా ఇష్టం, ఇష్టమే కదా. అంతకని ఎత్తింది ఇష్టం మీకు పరమేశ్వరం మీద ఉన్నది రావాలి కదా. అది మాటలతో మాటలతో వచ్చేస్తుంది రాదు. ఇప్పుడు మీరు లోకం గొడవలు వింటే గంటలు తరపడైనా అలా వింటూ ఉంటారు. దానికి సాధన చేయక్కలే, కష్టపడక్కలే, న్యాచురల్గా వింటూ ఉంటారు. అంత అంత న్యాచురల్గా మీకు కంటికి రూపం అంత ఇష్టం, అంత న్యాచురల్గా సహజంగా పరమేశ్వరం మీద అంత ఇష్టం రావాలి. మన ఇష్టం తెచ్చుకున్న సాధారణ పేరు చెప్పి కృత్రిమంగా చేస్తున్నాం. నీ ఇంద్రియాలకి వస్తువులంటే విషయాలంటే ఎంత సహజంగా ఇష్టం ఉందో అది కృత్రిమంగా కాకుండా బలవంతం కాకుండా అంత సహజంగా కనుక నీ మనసుకి ఇష్టం వస్తే, నీ హృదయానికి ఇష్టం వస్తే అప్పుడు పరమేశ్వరుడు నీకు స్వాధీనం అవుతాడని ఆచార్యుడు అన్నాడు. మనం దేవుణ్ణి తలపెట్టుకుని అయ్యిష్ట ఏదో ఏదో దేవుణ్ణి తలపెట్టుకుంటే పుణ్యం వస్తుందని అలా తలపెట్టుకుంటున్నాం. కానీ మనకు రూపం ఎంత ఇష్టమో, ఈ గౌరవాలు ఎంత ఇష్టమో, లోకం కూడా ఎంత ఇష్టమో, ఆ ముక్కికి సువాసన ఎంత ఇష్టమో, ఏ ఇంద్రియానికి ఏ విషయం అంత సహజంగా మనం దేవుడి మీద ఆకర్షణ మనకు ఉందా అన్న ఆచార్య స్వాముడు అడిగి అందుకని కామం గురించి ఏమంటున్నాడు ఆచార్యుడు? మిత్రుడి కింద నటిస్తున్న శత్రుడు పైడు ఏమంటాడంటే, నీ క్షేమం మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంత కోరడం అని చెబుతారట. వాడు అది చెబుతుంది, మీ ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మొద్దు, నా మాటలు నమ్మను. ఎవరో కామం పెంచాలంటే దానికి బానిస అయిపోతాం మనం. మనం ఏమవుతాం? నీ క్షేమం కోరుతున్నామని చెబుతున్నాం, దాన్ని పూర్తిగా నమ్మనిచ్చే వేసిన కాట వేసేస్తున్నారు. ఇలా ఎక్కువ సాధన విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం, సాధన విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇక ఏమంటున్నాయంటే, నీ మనసును దోషరహితం చేయాలి. సుఖాల లోకంలో నీ మనస్సుని దోషరహితం చెయ్యాలి. అక్కల్మషం నీ పెట్రో మాస్ రైట్ చేసినా నీ మనసులో ఎక్కడ కల్మషం కనపడకూడదు. పెట్రో మాస్ లైట్ పెట్టి చూసినా నీ మనసులో ఎక్కడ కలుపు ఒకవేళ ఉంటే కడుక్కోవాలి. అంటే నీ శరీరానికి ఏదైనా మట్టి అంటుకుంటే ఎలా కడుక్కుంటావో, మనసులో ఏదైనా కల్మషం ఉందనుకోండి, ఇది ఎలా వచ్చింది ఎలా వచ్చింది రాయపాడించుకోవడం, అది కడుక్కోవాలి. మన శరీరానికి రోగం వస్తే ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అలాగే దానికి తగిన మందులు వాడతాం. అలాగే నీ మనసులో కల్మషం ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది పరిచాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి అనుకోండి, ఎక్కడి నుంచి అయితే వచ్చింది, కాళ్ళలో మీకు ముళ్ళు ఇరిగింది, ఎక్కడైతే ఇరిగింది, పాలకొల్లోనే నరచాపడం ఎక్కడ ముళ్ళు ఇరిగింది, ఆ ముళ్ళు తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ తీసేసుకోవడం మానేసి ఎక్కడ ఇరిగింది అక్కింది కాలక్షేపం, ఆ కాలక్షేపం పోవడం వీళ్ళు అనవసరం ఇక్కడ ఆచార్య వారు చెప్పి. అంటే ఇక్కడ ఏమన్నాడు, అకల్మషం నీ లోపల కానీ కల్మషం లేకపోతే నువ్వు దోషరహితులవైతే పాపరహితులవైతే నీకప్పుడు బ్రాహ్మణ స్థితి నువ్వు పొందుతావు. అర్జున చదువు ఉన్నవాడు పొందుతాడు, డబ్బు ఉన్నవాడు పొందుతాడు, అధికారం ఉంది ఉన్నవాడు పొందుతాడని చెప్పడం లేదు ఇక్కడ. నీకు గౌరవం ఉన్నవాడు పొందుతాడు ఇవన్నీ ఏం చెప్పడం లేదు అక్కడ. ఏమి చెబుతున్నాడు? అకల్మషం నీ హృదయంలో కపటం ఎలా ఉంటుందో, కల్మషం ఎలా ఉంటుందో, దోషం ఎలా ఉంటుందో తెలియని స్థితిలో నువ్వు ఉంటే అప్పుడు బ్రాహ్మణ స్థితి అంటే లోపల వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. వాడు జ్ఞాపకించుకోవాలి. సాధన అంటే మీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా లోపల వస్తువుతో ఎరికి ఇడిచిపెట్టకూడదు. ఎక్కడ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఒంటినికాయ నీళ్ళకెళ్ళ ఒంటినికింద నీళ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలా మిగతా ఏది వచ్చి ఉంటాయి పో. శరీరమే పోయినప్పుడు దానికి వచ్చిన కర్మ అని చెప్పబోతుంది, శరీరమే పోతా ఉంటుందా. రమణ భగవాన్ ఆయన జీవితంలో ఏ విషయానికి ఆశ్చర్యపడలేదు, ఒక్క సంఘటన కూడా ఆశ్చర్యపడలేదు. ఏం ఆశ్చర్యంగా అది అలా జరగవలసింది, జరిగింది అంతే అనవాడు. ఈ ఆ సంఘటన ఈశ్వరుడికి తెలియకుండా జరగలేదు కదా, అలా జరగవలసింది జరిగింది అంతే అనవాడు. దాని గురించి ఇంకా రాపాటించుకోవటం లేదు, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. మనకి ఇష్టమైనంతే, ఇష్టం అయిపోయినంతే. ఈ జీవకోట అంతా ఈశ్వర స్వాధీనములు అని నీకు అర్థమైతే అర్జున ఎవరి మీద విరోధాలు పెట్టుకుంటావు. అర్జున మొత్తం జీవ సృష్టిలో ఉన్న జీవకోటంతా ఏ జీవుడు స్వతంత్రుడు కదా, అందరూ ఈశ్వరుడి స్వాధీనంలో ఉన్నారు. నీకు ఎవరైనా అపకారం చేస్తే అది ఈశ్వరుడు తెలియకుండా అపకారం చేయటం లేదు, ఆ ప్రారంభంలో ఆ ద్వారా నీకు అపకారం జరగవలసిన జరుగుతుంది. ప్రతి జీవుడు ఈశ్వరుడి స్వామి, ఈ జీవకోటంతా ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉన్నారు, ఈశ్వరుడు యొక్క స్వామి. ఇప్పుడు అంతా ఇంటికి నీకు బాగా ఇష్టమైన వాడు ఎలా బాగా ఇష్టమైన మిమ్మల్ని తిట్టచ్చు, మీరు ఆశ్చర్యపోకూడదు. అది ఈశ్వర నిర్ణయం. ఎవరు మీకు బాగా ఇష్టం ఉన్నవాళ్ళు మీ కోళ్ళు ఉందనుకోని అత్తాయి అత్తాయి వచ్చు, గౌకులు 24 గంటలు అమ్మాయి విరోధం అయిపోవచ్చు, ఏ చెప్పుడు మాట వింటుందనుకో గౌకులు విరోధం అయిపోవచ్చు. అలాగే మీరు పెట్టారు పోకూడదు, అది ఈశ్వర నిర్ణయం, ఈశ్వరుడు నిర్ణయం. మరి మరి ఎవరైనా ఇష్టంగా ఉంటే సంతోషం, ఇష్టం లేదు ఇంకా సంతోషం. ఎక్కువ ఇష్టం లేకుంటేనే మంచిది, వాళ్ళ మీద మనకు మమకారం రాదు. ఎక్కువ ఇష్టంగా ఉంటే మనకు తెలియకుండా వాళ్ళ మీద మమకారం వస్తుంది. అంతే జీవకూటంతో ఈశ్వర స్వాధీనంలో ఉంది. నువ్వు ఎవరు ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని కోపిస్తావు, ఎవరిని నిరోధిస్తావు అర్జున, ఏ జీవుడు స్వతంత్రుడు కాదు. తోలి బొమ్మలను ఆడిస్తున్నాడు, ఆడిస్తున్నాడు అన్నాడు పరమేశ్వరుడు పడ్డాడు అధ్యాయంలో. మనం చదువుతున్నాం కానీ విశ్వాసం లేదు. మనందరం విశ్వాసహీనులం, మనందరం ఎవరిలో విశ్వాసహీనులం. చదువుతాం చదువుతాం కానీ ఆ వాక్యాలు మనం నమ్మం. ఏం చేయాలంటే నమ్మం కూడా ఇంకో వదచాలి చాలు. మన హృదయం మన మనసులో ఉన్న కల్మషం, మన మనసులో ఉన్న వ్యక్తిభావన ఆ వ్యక్తిభావన తొందరగా పోవం. వ్యక్తిభావన కామం కంటే, క్రోధం కంటే, ద్వేషం కంటే, అసూయ కంటే, నోరెత్తం కంటే పోగొట్టుకోవడం కట్టత్వం. ఆ వ్యక్తిభావన మీరు ఎంత సాధన చేసినా ఆ వ్యక్తిభావన పోదు. ఆ వ్యక్తిభావన పోయిందా బుద్ధికి వచ్చి నిర్వాణ స్థితి మీకు అందరికీ వచ్చేస్తుంది. బుద్ధిని ఏ నిర్వాణ సుఖాన్ని పొందాడో అది మీకు అందరికీ ఈ క్షణం మీరు కూర్చుని నిలబడకుండా వ్యక్తిభావన పోతే వచ్చేస్తుంది. మీకు దుఃఖం ఎందుకు వస్తుంది, వ్యక్తిభావన బట్టే. సంతోషం ఎందుకు వస్తుంది, వ్యక్తిభావన వస్తుంది. ఆ ఇండివిజువల్ ఆయ్ ఆ ఫాల్స్ ఆయ్ బాడీ బాగుండాయి. ఆ వ్యక్తిభావన పోతే ఇక్కడే మీరు కూర్చొని నిలబడక్కడే, కాళ్ళు కలపకుండా చేతులు కలపకుండా నిర్వాణ సుఖంలో, ఉత్తమ సుఖంలో, శాశ్వత సుఖంలో, అంత్యమైన సుఖంలో. దేహము లేకపోయినా మీ అస్తిత్వం కొనసాగుతూ ఉంటుంది, మీ సుఖం కొనసాగుతూ ఉంటుంది, మీ శాంతి కనుసా అట్టి సుఖంలోకి మేలుకొలపడానికి ఇక్కడ ఆచార్యుడు మనకు బోధిస్తున్నాడు. అవుతుంది సుఖం కంటిన్యూ అవుతుంది ఎందుకంటే అటువంటి బ్రహ్మ పదార్థంలోకి మీకు మేలుకొలపడానికి ఈ బోధ అంతా. ఎక్కడ ఏదో లోకంలోకి మిమ్మల్ని తోలేద్దామని కాదు. ఈ వాక్యం జ్ఞాపకించుకోండి, భగవంతుడు నీ కోసం పని చేయడు, నీ చోటి పని చేస్తాడు. బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండద్దు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడద్దు. ఇది గీతా బోధ. బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండకండి. చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు, బతుకున్న వాళ్ళ గురించి బాధపడకండి, చనిపోయిన వాళ్ళ గురించి బాధపడకండి. బతుకున్న వాళ్ళ గురించి బాధపడినా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడినా మీ మనసు అంతర్ముఖం అవదు, మీకు లోచూపు రాదు, మీకు అంతర్దృష్టి రాదు. మీకు అర్థమవుతుంది, ఆత్మాభిముఖంగా బ్రహ్మాభిముఖంగా మీకు అది ఎక్కడైతే శాంతి సుఖం ఉందో దాని వైపుగా మీ మనసు ప్రయాణం చేయదు. బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడకండి, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, వాళ్ళకి టైం అయిపోయింది, వీళ్ళు వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి టైం అవ్వలేదు, వీళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళకి టైం, వీళ్ళకి వీళ్ళకి టైం ఉంది, వీళ్ళకి ఇంకా టైం ఉంది, వీళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏ కాలం తీసుకొచ్చింది, ఏం మనల్ని ఆ కాలమే పంపేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ గురించి చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారని, చనిపోయిన వాళ్ళ గురించి చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారండి. మీ లోపలన్న అజ్ఞానం పోవటం లేదు, మనసు పోవటం లేదు, వ్యక్తి భావన పోవటం లేదు, ఏడవడండి. మీరు మీ ఇంకా ఎవరు చనిపోతే ఏడుస్తున్నారు, మీలో నేను కల్మషం పోవటం లేదని ఎవరు ఏడవరంటి. ఆ కల్మషం పోతే ఏ స్థితిని పొందుతారో మీకు తెలియక, మీకు తెలియక అని ఆ కల్మషం పోవాలని మీరు ఏడవటం లేదు. కొన్ని కొన్ని మాటలు జీవితం పొడుగునా గుర్తుకు వస్తూ ఉంటాయి, అంటే మాటలో కూడా దేవుడు ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నది. మిమ్మల్ని ఎవరైనా తిరిగితే నేను ఏడిపోస్తాను కదా, పొగిడితే సంతోషం వస్తాను కదా, ఆ మాట యొక్క ప్రభావం మీ మీద పనిచేస్తాను కదా. మరి శాస్త్రం యొక్క మాట మిమ్మల్ని మీకే ఇంటికి పని చేయటలేదు. మన నేను కాశీ నుంచి వచ్చేసాం, ముందెళ్ళిపోయాం, ఏదో విశాఖపట్నంలో పెళ్ళి ఉందనే ఒక రెండు రోజులు ముందెళ్ళిపోయాం. నేను వెళ్ళిపోయిన తర్వాత మేము 2వ తారీఖున వచ్చేసాం, కొంతమంది 4వ కొంతమంది 5వ వచ్చారు. తర్వాత 4వ మేము 2వ వచ్చేసాం, 4వ ఒకడు వచ్చాం, కొంతమంది వచ్చేసారు, 5వ కొంతమంది వచ్చేసారు. అలాగే ఎవరికి అనుకూలాన్ని బట్టి వాళ్ళు ఆ రిటర్న్ టికెట్లు తీసుకుని బట్టి వచ్చేసారు. ఏ నేను 2వ తారీఖున వచ్చేసాను, ఆ 4వ వచ్చేసిన పెద్ద మనిషి నాకు ఈ మధ్యన కనిపించాను, మీరు నాన్నగారు మీరు 2వ తారీఖున వెళ్ళిపోయారు, అప్పుడు నాకు అనిపించింది లైట్ హ్యాస్ గాన్ అవే అని, దీపం వెళ్ళిపోయింది అనిపించింది. మీరు 2వ తారీఖున వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయారు, దీపం వెళ్ళిపోయింది, దీపం ఆడిపోయింది అనుకోలేదు, దీపం వెళ్ళిపోయింది. ఇంకా కాశీలో ఉన్న సుఖం కూడా మాకు కనపడలేదు. 3వ తారీఖున కాశీలో ఉన్నాం, 4వ తారీఖు సాయంత్రం వరకు కాశీలో ఉన్నాం, కానీ కాశీలో ఉన్నటువంటి సుఖం అనిపించలేదు, ఇది లైట్ అది గానవి. దీపం ఆరిపోయిందని నేను చెప్పటం లేదు, దీపం వెళ్ళిపోయింది. మీరు ఆరిపోయారని నేను చెప్పటం లేదు, వెళ్ళిపోయారని చెబుతున్నాను, ఈ లైట్ అది గానవి. ఇమ్మొట్టారు వాడు, ఈ పెద్ద చదువుకుని సామాన్యంగా చదువుకున్న వాడు వ్యక్తి అంట, అతను చేసే ఉద్యోగం కూడా సామాన్య ఉద్యోగమే, వాడు భగవంతుడు మాట పలికింది, లైట్ అది గానవి. దీపం ఆడిపోలేదు, దీపం వెళ్ళిపోయింది, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ది లైట్ ఆఫ్ గానవే ఇమ్మొట్టారు వాడు. ఏంటయ్యే ఇమ్మ అంటే ఆ వాక్యానికి చావు ఉండదు. ఆ వాక్యం ఎవరు నోటంలో వచ్చిందో వాడు చచ్చిపోతాడు, వాడి శరీరం ఎంతకాలం ఉందంటే వాక్యానికి చావు లేదు. అయ్యా అంటే బైబుల్ ఏముందంటే వాక్యం దేవుడై ఉన్నది. మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఉన్నది ఒక్కరోజునే, ఆ ఒక్కరోజు కూడా మళ్ళీ అయిపోయేవాడు. మీరు 2వ తారీఖున వెళ్ళిపోయారు, మేము 4వ తారీఖున వచ్చేసాం, ఆ కాశీలో ఉన్న సుఖం అంతా పోయినట్టు అనిపించింది. కాశీలోనే ఉన్నాం ఉంటాం, ఎక్కడికి వెళ్ళలేదు, కానీ కాశీలో ఉన్నాం అన్నటువంటి ఆ సుఖం కూడా మాకు అనిపించలేదు. ఎంత చేస్తే ఒక్కరోజు మేము 2వ తారీఖున వచ్చేసాం, వాళ్ళు 4వ తారీఖున వచ్చారు, ది లైట్ అది గానవ. అది ఇమ్మొట్టారు వాడు సార్. ఏమంటారు అంటే ఆ అన్న మనిషి చచ్చిపోయినా శరీరం చచ్చిపోయిన వాక్యానికి చావు లేదు. వాక్యము దేవుడై ఉన్నది, వాక్యము అంటే ఏ నోట్లు ఏ ముఖంలో ఏం సరస్వతం ఉందో చెప్పలేము మనం. రోజు పెళ్ళికూతుంది, పెళ్ళికూతుంది అందరిని ఆశీర్వదించమంటారు. ఎవరు ఒకరు ఆశీర్వదిస్తే సరిపోదు కదా, అక్కడ ఉన్నవాళ్ళు అందరిని ఎవరి చేతులు ఏ అదృష్టం ఉందో చెప్పలేము. అందుకే అందరిని వచ్చి అక్షతలయమంటారు. ఒక సౌరదేవుడు ఒక సౌరదేవి అక్కడ అక్షేత్రం వేసినా సరిపోతుంది. ఏ ముఖంలో ఏ సరస్వతి ఉందో చెప్పలేము, ఏ చేతిలో ఏ అదృష్టం ఉందో చెప్పలేము. అంచేత జీవితంలో కూడా కాదు, ఏదో రకంగా బతికేస్తున్నాం, ఏదో రకంగా బతికేట్టు కొబ్బరి చెట్లు బతుకుతున్నాం, తాడి చెట్లు బతుకుతున్నాం, కొబ్బరి చెట్లు బతుకుతున్నాం, తాడి చెట్లు బతుకుతున్నాం, ఏదో రకంగా బతికేటంటే ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయండి. ఏదో రోజులు వెళ్ళిపోవటం అంటే అసలు ఆ మోక్ష స్థితిని నిర్వాణ సుఖాన్ని, మరి గౌతమ బుద్ధుడు నిర్వాణ సుఖాన్ని పొందడానికి మా రాజ్యం త్యాగం చేశాడు కదా. అంటే అయ్యే మనం బయట ఈ కామక్రోధాలు ఈ లోపాలు ఈ బయట గొడవలు ఇచ్చిపెట్టడం తేలిక, ఒక సాధన చేస్తే పోతాయి. లోపల ఆ వ్యక్తి భావన, ఆ వ్యక్తి భావ దేహము నేను తెలంపుకోవడం చాలా కష్టం. ఆ దేహాత్మ బుద్ధిని చూడండి, దేహమే ఆత్మ అనుకుంటాం చూడండి. అంతే కదా ఆచార్యులు వారు అన్నారు, నువ్వు నడిచి వెళ్తూ ఉంటావు, నడిచి వెళ్తా ఉంటే నీకు కూడా నీడ వస్తుంది, నీకు కూడా ఏమొస్తుంది నీడ వస్తాను. ఆ నీడ నేను అనుకో, ఆ నీడనే నేనని, ఆ నీడ మీద నీకు నేననే తలంపు లేదు, ఈ దేహం మీద నీకు నేననే తలంపు ఉంది. కానీ ఈ దేహానికి నీడ మీద నీకు నేననే తలంపు లేదు. అలాగే ఆ నీడ మీద నేనే, నీడ నీలేదు కానీ నీడ మీద నీకు నేననే తలంపు లేదు. నీ దేహానికి తాలూకు నీడ మీద నేననే తలంపు ఎలా లేదు, అలాగే ఈ దేహం మీద కనుక నీకు నేననే తలంపు పోతే, ఆ వ్యక్తి భావన పోతే వెంటనే నీ మనస్సులో గూట్లో పడిపోతున్నాడు, అప్పటికప్పుడు ఆ గూట్లో పడిపోతున్నాడు. నీ నీడ మీద దేహం కూడా, మన దేహం కూడా వెళ్తే మనకు కూడా నీడ వస్తుంది. ఆ నీడనే, ఆ నీడ మీద నాకు నేననే తలంపు లేదు, కానీ దేహం మీద నేననే తలంపు ఉంది. ఆ నీడ మీద నాకు నేననే తలంపు ఎలా లేదు, నీ దేహం మీద కూడా నీకు నేననే తలంపు శేషం లేకుండా నిశ్శేషంగా పోతే అప్పుడు నువ్వు నిర్మాణ సుఖాన్ని పొందుతావు. అంటే దేహాత్మ ఉద్దిపోతే ఇప్పుడు శరీరానికి చావు రావటం పెద్ద విశేషం కాదు, ఏదో రోజున వస్తుంది చచ్చిపోతుంది. నేను మనం స్వప్నంలో అనేక శరీరాలు వస్తాయి, స్వప్నంలో శరీరానికి శరీరాలు వస్తాయి. ఆ స్వప్నంలో ఏ శరీరం వచ్చిందో ఆ శరీరం నేనే అనిపిస్తుంది. నీకు అర్థం అవుతుందా, ఆ శరీరం అంతే జాగ్రత్త అవసరమైన శరీరాలు కూడా అనిపించాయి. ఈ స్వప్నంలో మనసు కల్పించే శరీరాలు ఎటువంటివో, జాగ్రత్త అవసరమైన శరీరాలు కూడా అటువంటివే. ఏమి తింటున్నాం, ఏమి కట్టుకుంటున్నాం, మనకి ఎంతవరకు పేరు వచ్చింది, ఏమి తింటున్నాం, ఏమి కట్టుకుంటున్నాం, మనకి ఎంతవరకు గౌరవం వచ్చింది, ఎంతవరకు పేరు వచ్చింది, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తూ మోక్షాన్ని పొందటం ఎటువంటిదంటే, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తూ మోక్షం పొందేద్దామనుకోవటం ఎటువంటిదంటే, నరసాపురం రేవులోకి వెళ్ళి మొసలు నమ్ముకుని రేవు దాటం లాంటిది అన్నాడు ఆచార్యుడు. నరసాపురం రేవులోకి వెళ్ళి పడవ ముట్టుకోకుండా ఏదైనా మొసలు ఉంటే, బాబు నేను అవసరం జీవిస్తానని ఆ మొసలు అంటే ఆ మొసలు మాటలు నమ్మి నువ్వు ఆ మొసలు నేను ఎంతవరకు ఆ రేవు అవసరం జీవిస్తుందో, అలాగే నీ దేహాన్ని నమ్ముకుని మోక్షాన్ని పొందడం కూడా అటువంటిది అయ్యా అన్నాడు ఆచార్యుడు. మొసలు నమ్ముకుని రేవు దాటివాడు ఎటువంటి వాడు, దేహాన్ని నమ్ముకుని మోక్షాన్ని పొందుదామనుకున్నాడు అటువంటి వాడు. కొంతమంది ఏ పని చేసినా దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని పని చేస్తాడు, దేవుని కేంద్రంగా పెట్టుకుని నా కోసం పని చేయంటే అది నీ గౌరవాలు నీ అగౌరవాలు. నీకు అర్థం వచ్చిందా, నీకున్న గొప్పలు ఇవన్నీ మూట కట్టి చెరువులో పడాయి, నా కోసం జీవించార్జున అని మూట కట్టాయి. ఏది నీకు వ్యక్తిగతమైన గొప్పలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, ఆ డిగ్రీలు ఉండొచ్చు, ఈ డిగ్రీలు ఉండొచ్చు, నీకు అర్థమవుతా అన్ని మూట కట్టే నువ్వు. అవి ఏం చేస్తావు, మూట కట్టేసి ఎక్కడన్నా ఏ చెట్లోనా పడేసి నా కోసం జీవించార్జున అన్ని మూట కట్టే, నీ గొప్పలు అన్ని మూట కట్టే. ఇది నీ దేహం అంత నిజము, లోకం ఎంత నిజం, నీ గొప్పలు కూడా అంతే నిజం, అన్ని మూట కట్టేయండి, అన్ని మూట కట్టేసి ఏ చెట్లోనా పడేసి నీ దేహం కేంద్రంగా పెట్టుకు, నా కోసం పని చేయమంటే నన్ను కేంద్రంగా పెట్టుకో పని చేయి, అప్పుడు నీకు దైవీ సంపద కలుగుతుంది. ఆత్మ గుణాలు మనస్సు గుణాలు పోయి ఆత్మ గుణాలు కలుగుతాయి. ఏం గుణాలు కలుగుతాయి, ఆత్మ కళ్యాణ గుణాలు వస్తాయి, నీకు ఆత్మగుణాలు వస్తాయి. ఆ ఆత్మగుణాలు మనస్సు గుణాలు కాదు, ఆత్మగుణాల వల్ల నీకు ఆత్మ తెలుస్తుంది, కానీ మనస్సు గుణాల వల్ల నీకు ఆత్మ తెలియదు. ఆత్మగుణాల వల్ల ఆత్మ తెలుస్తుంది కానీ ఈ గుణాలన్నీ రాముడిలో, రాముడిలో ఉన్న కళ్యాణ గుణాలు, ఆత్మ గుణాలు, మనస్సు గుణాలు లేవంటారు. రాముడికి కూడా గుణం ఉందా ఏంటో ఆత్మ గుణం. అదేంటది? ఆత్మ గుణం. అంటే మనస్సులో అహంకారానికి ఉన్న గుణాల వల్ల నీకు ఆత్మ తెలియదు, ఆత్మ గుణాల వల్ల ఆత్మ తెలుస్తుంది. అర్జున ఆత్మ గుణాలు సంపాదించుకో, లేవు లేవని ఏడిస్తే కూర్చో, సంపాదించుకో. బ్రహ్మభూతం అకల్మషం. ఏంటి లోపల మన కల్మషం ఉంటే మనం తెలుస్తూ ఉంటుంది ఉందో లేదో, అది రహితం చేసుకోవాలి. మన కల్మషం ఉందో లేదో స్కానింగ్ అక్కర్లేదు, మనం మామూలుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ మీకు తెలియదు, ఒక్కోసారి తెలియదు, మీకు తెలియదు. అప్పుడు భగవంతుడు మీరు సాధన చేస్తా ఉంటే అందులో బుడత చూపిస్తూ ఉంటాడు. మీరు మీరు ఎక్కడైనా చెరువు దగ్గర కూర్చున్నారనుకోండి, నీళ్లు బాగున్నాయనుకోండి, మీ నీడ అందులో కనిపిస్తూ ఉంటుంది, నీళ్లు బాగుంటాయి. ఆ పక్కన పిల్లలు ఎవరైనా తెచ్చి బెడ్లు వేసారనుకోండి, మీ నీడ కనిపించడం మానేస్తుంది. ఏం చెప్తాను, నీటిలో ఉన్న ప్రశాంతత పోయింది. మీకు అర్థం వచ్చిందా? ఎప్పుడైతే మీకు లోపల ఉన్న వస్తువు గోచరిస్తూ ఉంటుంది, కానీ మీ కుటుంబానికి ఏదైనా సమస్య, ఆ నీటిలో బెడ్లు వేస్తే నీరు చెదిరిపోయి ఈ నీళ్ళు ఎలా కనపడదో, మీ కుటుంబంలో వచ్చిన గొడవలన్నీ మీ మనసులో పెట్టుకుంటా అంటే మనసు కల్మషం అయిపోయి లోపల వస్తువు కనిపించకుండా పోతుంది. అందుకే కృష్ణుడు ఏమన్నా మా మాయని ఎవడో జయించలేడు, నా మాయని ఎవడో జయించలేడు. వేలాది జన్మల్లో ఒకటి సాధన చేస్తాడు, వేలాది మందిలో ఒకటి సాధన చేస్తాడు. అలా సాధన చేసిన వాళ్ళు వేలాదిలో ఒకడు గోచరిస్తానేమో అన్నాడు. అంతే, అయితే చేసిన పని ఊరికే పోదు. చేసిన మంచి కానీ చేసిన సాధన కానీ ఊరికే పోదు. వచ్చి జన్మకు అన్ని కలిసి వస్తాయి. మీకు చేసింది మట్టికి ఊరికే పోదు. అంత మాత్రం చేత సరించాలని మీరు చెప్పండి. మీరు ఒడ్డుకు రావాలి, ఒడ్డుకు వచ్చామని అనుకోవాలి. పొద్దున్న 60 కోట్లు దానం చేసి సౌకర్యం వచ్చి 60 లక్షల సంవత్సరాల కరెక్ట్ అంటే నేను ఎక్కడైనా సందాలు ఇచ్చినా రహస్యం లేదని ఓపెన్గా, అంటే గొప్పలు కాస్త ఏమైనా ఇచ్చేది ఓపెన్గా ఇస్తే. నేను అన్నానా మీరు ఇచ్చి సందాలని మీ ఆవిడకు తెలిసా అన్నాను. ఎందుకు ఆ మాట? ఎందుకు మనం అడిగింది కూడా తప్పే. మనం అడిగిన ప్రశ్న మనది కూడా తప్పుంది. మీరు ఇచ్చిన షావుకారి గారు మీకు పిల్లలు లేరంటున్నారు కదా, పిల్లలు కూడా వదిలేయండి. మరి మీ ఆవిడకు చేసి 60 లక్షలు చెందారు. కానీ పెద్ద మనిషి అని ఏమన్నారు నాన్నగారు, మీ దగ్గర దాపాలు ప్రజలకు ఇచ్చే చందాలు అన్నీ మా ఆవిడకి తెలిసి మా బంధువులకి ఇచ్చే చందాలు తెలియనివ్వను అని చెప్పేశారు. మా చుట్టాలు ఉన్నారండి, వాళ్ళకి మట్టుకు రహస్యంగా ఇచ్చేసి వచ్చేస్తాను, మా ఆవిడకి తెలియనివ్వను. చుట్ట మామూలు ప్రజలకు ఇచ్చి తెలియనిస్తాను, మా చుట్టాలకు ఇచ్చే చందాల మటుకు దానికి తెలియనివ్వను. అక్కడ దాపరకం ఉందని మీ దగ్గర అబద్ధాలు, ఎందుకంటే దాపరకం ఉందని చెప్పారు. దాపరకంగా ఇచ్చే చందాలు మటుకు మా ఆవిడకి తెలియనివ్వను, మామూలుగా బజార్లో ఇచ్చేది మా ఆవిడకి తెలియనిస్తానని చెప్పాడు. ఇంకేది, మా ఆవిడకి కొంతమంది చుట్టాలంటే ఇష్టం ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి ఇష్టం అది ఇష్టం అంటే వాళ్ళు బాధపడతారంటే ఇష్టం. ఆవిడ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ కుటుంబంలో పేచీలు వస్తాయి. ఆ పేచీల కోసం దాపరకం అంతకంటే ఏమి లేదని షావుకారి గారు చెప్పారు. అంటే మళ్ళీ ఇంట్లో కోలాటేంటికని దాపరకం పెడతా అన్నారు. అది మంచిగానే చాలా కరెక్ట్గా చెప్పారు. బజార్లో ఇచ్చేదానికి బజారే కదా ఇంకా. అప్పుడు మటుకు అబద్ధం చెప్తానని చెప్పారు. మా చుట్టాలకు ఎవరికి పెట్టాలని అబద్ధం చెప్తానని చెప్పి, అబద్ధం మంచి అబద్ధం అని పర్లేదు చెప్పండి అని నేను చెప్పాను. అంటే మీరు ఒక మంచి పని అలరాకుండా ఉండడం కోసం మీరు అబద్ధం చెబుతారు. కృష్ణుడే ధర్మరాజ చేత అబద్ధం చెప్పించాడు. కృష్ణుడు కూడా ధర్మరాజ చేత అబద్ధం చెప్పించాడు. ఎందుకు చెప్పించాడు? ఒక సమాజం యొక్క మీరు కోసం చెప్పించాడు. ఇందులో కృష్ణుని స్వార్థం లేదు. మీరు ఇదే పెద్ద పొరపాటును అబద్ధం చెప్తారని నాన్నగారు ఇటువంటి సందర్భాలని చెప్పాడు. ఇందులో పెద్ద పొరపాటు లేదులండి. మీరు ఒక మీ మనస్సు ముఖ్యం ఇక్కడ మీ మంచి కోసం అబద్ధం చెప్తున్నారు, మీకు ఏం దోషం రాదని చెప్పాను. అంటే భగవంతుడు ఏం చూస్తాడంటే మన చెయ్యిని నాలుక చోట హృదయం చూస్తాడు. జ్ఞానం యొక్క నాలుక హృదయంలో ఉండను, అజ్ఞాన యొక్క హృదయం నాలుక మీద ఉండను. అంటే జ్ఞానం ఏదైనా మాట్లాడితే నాలుక ఎక్కడ హృదయంలో ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంది మాట. అంచేది మీరు మీకు నాలుక ముఖ్యం కాదు, మీకు నాలుక ఎలా మీ హృదయం ముఖ్యం. మీరు అబద్ధం చెప్పేది కూడా హృదయంలో నుంచి వస్తుంది, కానీ నాలుక చెప్పేది కాదు. ఒక మంచి కోసం అబద్ధం చెప్పారు, అది మీ హృదయం చేసి చెప్పారు, అందులో మీకు కల్మషం రాదని చెప్పారు. అది బయటికి అబద్ధం కింద అనిపిస్తుంది, లోపల మీ ఉద్దేశం మంచిది, లోపల సంకల్పం మంచిది, అంచేది మీకు దోషం రాదు. బయట లోపం అనుకోవచ్చు, మాకు మీకేమి రాదు. అంచేది మీరు జీవించేటప్పుడు క్వాలిటీగా, అంటే కొంచెం మేలుగా ఉండాలి క్వాలిటీ లైఫ్లో. క్వాలిటీగా మీరు బట్టల కొట్టులోకి వెళ్తారు, మంచి ఆ బట్ట క్వాలిటీ ఉందో లేదో చూసుకుంటారు. బియ్యం కొనుక్కున్నప్పుడు కూడా క్వాలిటీ ఉందో లేదో చూసుకుంటారు. బంగారం కొనుక్కున్నప్పుడు కూడా ఈ బంగారం క్వాలిటీ ఉందో లేదో చూసుకుంటారు కదా, ఇది క్వాలిటీ లేదా నకిలీ బంగారం అని చూసుకుంటారు. అలా మీ జీవితంలో కూడా క్వాలిటీ ఉండాలంటాడు ఆచార్యుడు. మీ జీవితంలో ఏముండాలి, క్వాలిటీ ఉండాలి. మీరు వస్తువులు వంకాయలు కూడా క్వాలిటీ ఉంటేనే కొనుక్కుంటారు, లేకపోతే కొనుక్కోరు కదా. ఈ మధ్యన చాలామంది పెన్నాడు వంకాయలు కొనుక్కుంటున్నారు. పెన్నాడు వంకాయలు అంటే క్వాలిటీ అది. అంటే గింజలు తక్కువ ఉంటాయి, రుచిగా ఉంటుంది, ఏదో పెన్నాడు వంకాయలు కొనుక్కుంటున్నారు చాలామంది. అంటే క్వాలిటీ, మీరు బజార్లోకి వెళ్ళారంటే క్వాలిటీ కోసం, బట్ట కూడా క్వాలిటీ కోసం. ఆ క్వాలిటీ సరిగ్గా ఉందో లేదు, కానీ మీ కూడా అనుకుని నలుగురిని తీసుకెళ్తారు కదా. ఆ క్వాలిటీ సరిగ్గా ఉందో లేదని వెండి కొనుక్కుంటే క్వాలిటీ, బంగారం కొనుక్కుంటే క్వాలిటీ. సరే అది బాగానే ఉందని వద్దంటారు, మరి నీ జీవితంలో మాట, నీ జీవితానికి కూడా క్వాలిటీ ఉండాలి కదా. క్వాలిటీ లేకుండా ఆయన స్వరూపం మీకు ఎలా ఇస్తాడు ఈశ్వరుడు? మీరు వదిలేసిన వంకాయలు అన్నీ పోతాయి అనుకోకుండా, మీరు అందరూ మంచి వంకాయలు కొనుక్కుని వచ్చేస్తారు, మిగతా వంకాయలు పోతాయి అనుకోకండి. ఆఖరిని వెళ్తారు ఎవరు భోజనం వట్టవాళ్ళు, మొత్తం వంకాయలను కొనుక్కు వచ్చేస్తారు ఆ పుచ్చులని. ఈ భోజనం వట్టవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సాయంత్రం 6 వెళ్తారు, వాళ్ళు మణుగులు మణుగులు లెక్కన కొనేస్తారు. ఇంక ఏరకం ఎలా కొడుతుందో, పుచ్చు వంకాయ వేసేయండి అంటాడు. వేసే చూసేది డబ్బు తక్కువేస్తాడు, వచ్చేస్తాడు మళ్ళీ మనకు హోటల్లో భోజనాలు. అంతేగాని మనం ఇంచిపెట్టేసాం వంకాయలు ఎవరు కొనరాని కొన్ని బ్రహ్మాండంగా కొంటారు. సాయంత్రం 6 వచ్చి కొనేస్తారు మొత్తం, ఆ భోజనం వాటి వాళ్ళు వచ్చి మొత్తం కొనేసి పట్టిపోతారు. లేకపోతే ఇన్ని వంకాయలు కొనేస్తారు వాళ్ళు. అంటే పూటకు మరి 200 మంది 300 మంది తింటారు కదా. అంచేది ఏదో మనం వదిలేసి వచ్చాం, వంకాయలు పోయినాయి బీరకాయలు పోయినాయి అనుకోకండి. శుభ్రంగా అవి ఖర్చు అయిపోతాయి, అవి బ్రహ్మాండంగా ఖర్చు అవుతాయి. ప్రతి టౌన్లో భోజనం ఆటలు ఉంటాయి, వాళ్ళు వెళ్ళి కొనేస్తారు. మీరు వదిలేసారని ఖర్చు అనుకోకండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నాం, ప్రశాంత మనసం యోగి సుఖం ఉత్తమం. అంటే సుఖాల్లో రకరకాల సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు లడ్డు తింటున్నారు అనుకోండి, అనుకుంటున్నాను ఆ లడ్డు కూడా మీకు ఆ తిన్న చేపు బాగుంది బాగుంది అనిపిస్తుంది, మీకు అర్థం వస్తుంది. అది ఎలా ఉంది మీకు, అది సుఖంగా ఉందనిపిస్తుంది. ఆచార్య వారు అన్నాడు, అది దుఃఖమే సుఖరూపంగా ఉందని. బాగా రుచిగా ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తాం, అది ఏం చేస్తుంది, రుచిగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తింటాం, మళ్ళీ మీకు అంతా దుఃఖం కింద మారిపోతుంది. తర్వాత ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు రకరకాల సుఖాలు పొందుతున్నారు ప్రపంచంలో. రకరకాల సుఖం అంటే ఇంద్రియగతమైన సుఖాలు రకరకాలైన సుఖాలు కాదు, అది ఉత్తమ సుఖం కాదు, అది ఉత్తమ సుఖం కాదు. ఏ సుఖము పొందిన తర్వాత దానికి మించిన సుఖం లేదని తెలుస్తుందో, ఏ సుఖము పొందిన తర్వాత దానితో సమానమైన సుఖం లేదని తెలుస్తుందో, ఆ సుఖములోకి మేలుకొలుపు అర్జునం. అంటే ఇంద్రియాల చోటు ఎవరైతే సుఖాలు పొందుతున్నారో, మొత్తం ఎత్తుకెత్తు వడ్డీ 2 రూపాయలు వడ్డీ చూశాక అదంతా దుఃఖం కింద మారిపోతుంది. మీరు మనం బాహ్యంగా అంటే ప్రకృతిలోంచి ఇంద్రియాల ద్వారా మనం ఏ సుఖాలను అయితే పొందుతున్నాము, అన్ని కాల ప్రవాహంలో మొత్తం అంతా మొత్తం ప్రతిదీ దుఃఖం కింద మారిపోతుంది. అంటే ఆ దుఃఖమే సుఖం కిరీటం పెట్టుకొస్తాను, ఆ దుఃఖమే సుఖం కిరీటం, ఆ కిరీటం చూసి మనం ఆకర్షిస్తున్నాం. అంటే ఒక ఆత్మసుఖం తప్పించి మీకు అర్థమవుతుందా, ఆ స్వతంత్రమైన సుఖం తప్పించి, ఆ ఇండిపెండెంట్ హ్యాపీనెస్ తప్పించి, అలౌకికమైన సుఖం, ఆ అలౌకికమైన శాంతి తప్పించి మీకు ప్రతిదీ కూడా దుఃఖాన్ని తీసుకొస్తుంది. ప్రతిదీ కూడా దుఃఖ దుఃఖాన్ని తీసుకొస్తుంది. ప్రకృతిలో దుఃఖ స్పరిశ లేని సుఖం లేదు. ఈ మనం నమ్మం ఎందుకు, ఈ మనం ఈ మాటలు భగవంతుడు చెప్పిన మాటలు నమ్మినట్టు నడిస్తాం కానీ నమ్మం. ఏం చేత నమ్మం, కామం లోపల మిత్రుడు రూపంలో ఉన్నాడు, ఆడు శత్రువే. ఎలా ఉన్నాడు, ఆ శాస్త్రం చెప్పిన మాటలు నమ్మొద్దని చెబుతుంది. నీ క్షేమం ఏది కోరతంటే ఆడు ఆడు చెప్పి ఆడి మాట్లాడతానంట. రాముడి కంటే కాముడే మంచివాడు, రాముడి కంటే కాముడే నాతో ఎక్కువ స్నేహితులుగా ఉంటున్నాడు కాముడు. అలా కాముడు ఏం చేస్తాడంటే రాముడు చెప్పిన మాట నేను విన్నవాడు, ఇంకేది విన్నవాడు స్నేహితుడిగా నటిస్తాడు. ఇంకేది విన్నవాడు అది విరోధి, నీకు లోపల కామం ఉందని కదా నీకు విరోధిగా కనిపించండి పర్వాలేదు. అంతకంటే మీ అమ్మకంటే మీ నాన్నకంటే ఎక్కువ స్నేహితుడిగా నీ క్షేమం కోరుతున్నట్టు కనిపిస్తాడు. క్షేమం కోరుతున్నట్టు నటించి నటించినట్టు వేసేస్తాడు, కాటేసేస్తాడు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోవటం. ఇంక విమానం టికెట్లు అక్కడ ఆచార్య వారి రుణం ఎలా తీర్చుకుంటాం మనం. కామం అంటే అందరికీ ఇష్టమే, కామం అంటే అందరికీ ఇష్టమే. స్నేహితుడి రూపంలో ఉన్న నీకు మిక్కలు అత్యంత స్నేహితుడి రూపంలో ఉన్న శత్రువు. కృష్ణుడేమని చెప్పాడంటే కామానికి మించిన శత్రువు లేదని చెప్పి వదిలేశాడు. ఎవరు, కృష్ణుడు చెప్పాడు. అయితే ఇక్కడికి ఆచార్యుల వారికి కృష్ణుడికి ఒకటి తేడా ఉంది, బయట శత్రువులు అందరినీ వేసేస్తాడని. ఎవరు, కృష్ణుడు. ఆచార్యుడు లోపల శత్రువును కొట్టుకొస్తున్నాడు. ఇప్పుడు కనిపించే శత్రువులను చంపేయడం తీరిక, కనిపించని శత్రువులను చంపడం కష్టం. కనిపించే శత్రువులను చంపడం తీరిక, కనిపించని శత్రువులు ఉంటారు మన లోపల, ఆయన చంపలేము. ఏం చేయాలి, రూపం లేదు కదా, అది లేరంటే ఉంటారు కానీ రూపంతో ఉంటారు అని ఎలా చెప్తావు అని చెప్పి ఆచార్యుడు వాడు ఏంటంటే బయట కూడా వేసి లోపల శత్రువులను చంపుకొస్తున్నాడు. ఇది ఆచార్యుడు చేసే పని, ఇది దేవుడు చేసే పని. అంటే ఏంటి, దేవుడికంటే మనకు ఆచార్యుడు ఎక్కువ ఉపకారం చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే ఈ లోకంలో నీకు కామానికి మించిన శత్రువు లేదని వదిలేశాడు అక్కడికి. ఆచార్య అంటున్నాడు శత్రు కింద, శత్రువే శత్రు కింద కానీ అది మిత్రుడి కింద నీ కూడా తిరుగుతున్నాడు. మన ఆచార్య వారి రుణం ఎలా తీర్చుకుంటాం, అంచేత తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలం కానీ ఆచార్యుల రుణం తీర్చుకోలేము. అలా ఎవరు చెప్తారు, నీకు స్నేహితుడి రూపంలో ఉన్నాడు ఎవడు, నీ విరోధి, నీ బద్ధ విరోధి, నీ నాశనం కోరేది లేదు, నీ స్నేహితుడి రూపంలో కూడా వస్తున్నాడు, అది గ్రహించడం లేదు. అది విరోధి కింద కనిపిస్తే పర్వాలేదు, నీ స్నేహితుడు, నీ స్నేహితుడు కూడా వస్తున్నాడు. వాడు నీకు స్నేహితుడు అంతకంటే నాకంటే మంచి స్నేహితుడు లేడు, నిన్ను ఒప్పిస్తున్నాడు, కనిమిని చేస్తున్నాడు, నీ కూడా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒక జన్మలో విడిచిపెట్టేస్తే పర్వాలేదు, జన్మ జన్మలకి నీ కూడా ఉంటున్నాడు. అది శత్రువు కింద కనపడ్డు, అంతకంటే శత్రువు లేడు, అది నీ మిత్రుడి కింద కనిపించి జన్మ జన్మలు నీ కూడా ఉండి నిన్ను వెంటాడుతున్నాడు, నరకాలను తోడేస్తున్నాడు. ఒక జన్మతో సరిపెడితే పర్వాలేదు, మిత్రుడి రూపంలో కనిపిస్తున్న శత్రువు. ఎంత అపూర్వమైన ఎక్స్ప్రెషన్ చూడండి, స్నేహితుడి రూపంలో నీ కూడా స్నేహితుడి రూపంలోనే తిరుగుతున్నాడు కానీ శత్రువుడు. మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ మాటలు కూడా మీకు నమ్మాలి అనుభవం, ఆ శత్రువు చెప్పి మాటలు మీకు నమ్మాలి. ఏం చేస్తున్నా, డీరెస్ట్ ఫ్రెండ్ నీరెస్ట్ ఫ్రెండ్ వాడు, నీకు నీరెస్ట్ ఫ్రెండ్ డీరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆ స్నేహం మిమ్మల్ని, ఆ స్నేహం ఏం చేస్తుందంటే ఇంట్లో వాళ్ళు మా శాత్ దేవుడు చెప్పిన మాటలు కూడా తీసేయమని చెబుతుంది. ఆ స్నేహం కూడా మొత్తం మీకు అర్థమవుతుంది, సారా సారా తాగితే ఎటువంటి మత్తు వస్తుందో ఈ స్నేహాలు కూడా అటువంటి మత్తులే, అటువంటి స్నేహం కామం అంతవరకు చేసేస్తుంది. ఇప్పుడు ఈ బాహ్య స్నేహాలు కూడా ఎక్కువ చేయకూడదు, తగు మాత్రం చేయని స్నేహాలు ఎక్కువ చే. సారా ఇప్పుడు మనం సారా తాగితే ఎంత మత్తు వస్తుందో అతిగా స్నేహాలు చేసినా ఎక్కువ మత్తు వచ్చేస్తుంది. తగుమాత్రంగా చేయండి. మీకు అర్థమవుతుందా? తగుమాత్రంగా చేయండి. ఏదైనా అవసరమైతే వాళ్ళకి మీరు ఉపయోగపడవచ్చు, మీకు వాళ్ళు ఉపయోగపడవచ్చు. అలాగని ఉడికే అంటి పెట్టుకోకూడదు, అలానే అంటి పెట్టుకోకూడదు. తగుమాత్ర స్నేహాలు కూడా తగుమాత్రంగా ఉండాలి. అతిగా చేస్తారనుకోండి, మీ టైం వాళ్ళు పాడు చేస్తారు, వాళ్ళ టైం మీరు పాడు చేసేస్తారు. స్నేహాలు కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఎలా ఉండాలి? మధ్య మార్గంలో ఉండాలి, అతిగా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయ స్నేహాలు కూడా అతిగా ఉండకూడదు. తిని అన్నం అన్నం తినే చోట అతిగా ఉండకూడదు. వ్యవహారంలో అతిగా ఉండకూడదు. వ్యవహారంలో కూడా తగుమాత్రంగా మనం ఎంతవరకు అది చేయాలో అంతవరకు కానీ అతిగా అతి సర్వత్రా విడిచిపెట్టమని. వ్యవహారంలో కూడా మనకు ఏదైనా వ్యవహారం ఉంటే చూసుకొచ్చాం కానీ 24 గంటలు మన వ్యవహారంతో అంటి పెట్టుకుని ఉండకూడదు. అతిగా అతి పనికి రాదు, అతి అతి పనికి రాదు. మీకు మీకు ఎవరికైనా స్నేహాలు ఉన్నాయనుకోండి, ఆ స్నేహాలు కూడా తగుమాత్రంగానే ఉండాలి. ఎక్కువ స్నేహాలు చేసేస్తారనుకోండి, మీ టైం వాళ్ళు పాడు చేసేస్తారు, వాళ్ళ టైం మీరు పాడు చేసేస్తారు. ఇవన్నీ స్నేహాల మీద జరిగిపోతాయి. ఇవన్నీ అంటే మీ టైం వాళ్ళు పాడు చేస్తున్నారు, వాళ్ళ టైం మీరు పాడు చేస్తున్నారు, మీకు తెలియదు. ఎందుకంటే స్నేహం పేరు మీద, ఆ ఇష్టం పేరు మీద జరిగిపోతుంది. ఇష్టం ఇష్టం మీద ఇష్టం రూపంలో కనిపిస్తున్న శత్రువు అతి స్నేహం ఇష్టరూపంలో కనిపిస్తున్న శత్రువు. సుఖముత్తమం అంటే సుఖం ఎటువంటిది అంటే దుఃఖ స్పర్శలేన సుఖం. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఏదో రోజులు మనం చచ్చిపోతాం, మరి తర్వాత మన అందరికీ ట్రాన్స్ఫర్లు వస్తాయి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడ కలుసుకుంటున్నాం. ఇప్పుడు మీకు చావు వస్తుంది, నాకు చావు వస్తుంది, మీకు ట్రాన్స్ఫర్లు వస్తాయి, నాకు ట్రాన్స్ఫర్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దేహం చనిపోయిన తర్వాత కూడా మన అస్తిత్వం ఉంటుంది, అది కంటిన్యూ అయిపోతుంది. ఈ దేహం చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా, అలా దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. అంటే ఈ ఉత్తమ సుఖాన్ని పొందిన వాడు ఏం చేస్తాడంటే, వాడు అస్తిత్వం కంటిన్యూ అవుతుంది. దేహం పోయిన తర్వాత ఈ సుఖము శాంతి ముగింపు లేకుండా కంటిన్యూ అయిపోతుంది. దేవుడు కూడా వాడు జోలికి రాడు. ఈ ఒక్క మాటే మీరు మరణించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ శరీరం మరణించిన తర్వాత కూడా ఇది మీకు గుర్తులో ఉంచుకోండి. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఉండమేమో ఉండ అలా ఉంటారు మీరు. నూటికి నూరు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు, అలా నూటికి 100 రూపాయలు ఉంటారు, కానీ దేహం ఉండదు. అంతే చాకరీ తప్పుతుంది కదా మనకి, దేహం లేకపోతే మనకి మంచి ఉంటాం కదా, చాకరీ తప్పుతుంది. హాస్పిటల్ చెప్పక్కర్లేదు, స్నానం చేయించక్కర్లేదు, అన్నం పెట్టక్కర్లేదు. నీకు అర్థమవుతుందా? మన సుఖానికి దేహం అక్కర్లేదు, దేహంతో మనస్తోటి సంబంధం లేకుండా ఉత్తమ సుఖం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మీరు ఉంటారు, ఇంకేం కావాలి మీకు? మీరు ఉంటారు, మీరు ఉంటారు, ఉన్నామని తెలుస్తూ ఉంటుంది. ఎలా ఉంటారు? శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఆనందంలో ఊగిసిలాడుతూ ఉంటారు. ఆనందంలో ఊగిసిలాడుతూ ముగిసిలాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు వచ్చి మీరు మన ఏమైనా వరాలు అడిగినా ఏం అక్కర్లో వెళ్ళిపోమని చెప్తారు. దేవుడు ఒకవేళ కనిపించినా మీరేమంటారంటే, మీరు నాకు కనపడొద్దని కూడా చెప్తారు. అటువంటి ఉత్తమ సుఖం మీరు పొందుతారు. మీరు ఆ సుఖంలో ఊగిసలాడినప్పుడు, ఆ సుఖంలో అటువంటి మీరు విజయాలు ఊగినప్పుడు భగవంతుడు వచ్చి కనిపించినా మీకు ఇలా కళ్ళు పెట్టి ఇలా చూడాలనిపించదు. అని ఇష్టం లేక కదా, అవసరం లేక, ఇష్టం లేక కదా దేవుడు అంటే అవసరం లేక, అవసరం లేదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, దేహం లేకుండా కూడా అస్తిత్వం అలా కొనసాగిపోతుంది. పైగా ఏడుస్తూ ఉండడు సుఖంలో శాంతిలో, మామూలు సుఖం కాదు, ముగింపు లేని సుఖంలో, ముగింపు లేని శాంతిలో, ముగింపు లేని ఆనందంలో ఊగిసిలాడుతూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది? అది అక్కడ వ్యక్తిభావన ఏముండదు, అక్కడ వ్యక్తిభావన ఏముండదు. అక్కడ మీరు ఉన్నామని తెలుస్తూ ఉంటుంది, మీరు ఎలా కంగారు పడకం ఉండదు, మీరు ఉన్నామని తెలుస్తూ ఉంటుంది. మీకు ఆ ప్రవాహములు ఈదులాడుతూ ఉంటారు. మీకు అర్థం అది ఆ స్థితి మీరు శరీరం ఉండగా కూడా వచ్చేస్తుంది. మీకు అది మీరు కరెక్ట్గా సాధన చేస్తే శరీరం ఉండగా వచ్చేస్తుంది. అవి వచ్చేసిన శరీరం పోయాక కంటిన్యూ అయిపోతుంది. అది అటువంటి స్థితి కనుక మీరు పొందితే మిమ్మల్ని చూసి కొన్ని కోట్ల మంది తరిస్తారు. మనం వాళ్ళకి ఉపకారం చేస్తున్నాం, తలంపు ఏమి ఉండదు, మీకేమి ఉండదు, అలా తలంచి ఆ తలంచే వాళ్ళు ఉండకపోయినా మీ ద్వారా కొన్ని కోట్ల మందికి సహాయం.
సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కోపంగా ఉన్నప్పుడు అర్థం అవ్వదు. ఎనపెట్టి తీయడానికి ఉన్న లాభం తారం చేయి ఉండాలి. ఎనపెట్టి తీయాలంటే తారం చేయి ఉండాలి. ఒకటి పెట్టి ఉంటే సరిపోదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడున్న ఈ ఆనందం అనే ఎనపెట్టి ఓపెన్ చేయాలంటే శాంత మానసం ఉండాలి. ఎక్కడో ఆ పెట్టిదాకా వెళ్ళకండి. మీరు ఆ పెట్టిదాకా మీరు ఒక వాక్యం చదువుతున్నారు, కూడా చిరాగ్గా ఉన్నప్పుడు చదవండి, ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నప్పుడు చదవండి, ఇంట్లో పేచీలు ఉన్నప్పుడు చదవండి, మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి. ఆ శాస్త్రం తన హృదయాన్ని ఓపెన్ చేసి మీకు ఇస్తుంది. నేను చెప్పిన మాటలు నమ్మొద్దు. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. మీరు కోపంగా ఉన్నప్పుడు, చిరంగా ఉన్నప్పుడు దేవుడి మాటలనే శాస్త్రం కూడా మీరు చదివే పుస్తకం కూడా తన హృదయం మీకే పోతుంది. ఇప్పుడు మనుషులు కూడా అంతే కదా, మనం హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మన మనసు ఓపెన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. మనం కపటంగా మాట్లాడుతున్నాం, వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు కపటంగానే ఉంటారు. అంతే కదా, మన హార్ట్ ఓపెన్ చేస్తే వాళ్ళు కూడా హార్ట్ ఓపెన్ చేస్తారు. హాని చేసాం, తన హార్ట్ ఓపెన్ చేసి మృదు మధురమైన తెయ్యటి భాషలో మాట్లాడుతున్నాడు దేవుడు అనుకుని వాడు ఆశ్చర్యపోయాడు కదా. రాముడు దేవుడు అనుకుంటున్నాడు కదా అని నిర్గాంతపోయాడు. భాషా పండితుడు, వ్యాకరణ పండితుడు, మీకు అర్థం అవుతుందా? వస్తువు చేతిలో ఉంది ఇక్కడ, ఆ విషయాన్ని ఎలా కొంతమంది బంగారం ఉంటుంది కానీ వస్తువులు ఎలా చేయించుకోవాలో తెలియదు. లేదా అతని దగ్గర ఉన్న బంగారాన్ని వస్తువు కింద మాట కింద ఎలా మార్చాలో తెలుసు ఆంజనేయ స్వామికి. అంటే లక్ష్మణ్ ఏదో మాట్లాడబోతాను, నువ్వు ఆగిపోయా లక్ష్మణ్ ముందు వాడు, ఆ భాష చూడు, అందులో మెరుపులు చూడు, మనకి చెప్పే పద్ధతి చూడు, ఆ ప్రజెంటేషన్ చూడు, సబ్జెక్ట్ యొక్క ప్రజెంటేషన్ చూడు. ఇవాళ మధ్యాహ్నం అంతా ఎండ, ఇప్పుడు వర్షం, అది కాలం. ఏ కాలంలో వర్షం అయితే వర్షం, ఏ కాలంలో ఏది రావాలో అది వచ్చేస్తుంది. ఇలా వర్షం వస్తుందని మనం ఎవరు అనుకోలేదు. ఆ కాలం వచ్చినప్పుడు వచ్చే ఏదైనా అంతే, మన ప్రాణం కూడా కాలం వచ్చినప్పుడు పోతుంది. ఉత్తమ సుఖం, ఉత్తమ శాంతి ఏంటది? అది ఓపెన్ చేయండి. మీ ఇంటికా ఎప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు పుస్తకం చదివినా చదివితే చదవచ్చు, కానీ దాని హృదయం మీకే పోదు. మీ శాంత చిత్తం ఉంటే, మీకు ప్రశాంతమైన చిత్తంతో మీ ఇంట్లో ఏదైనా క్షోభం ఉన్నా అదంతా మూట కట్టేసి పక్కన పడేసి మీరు శాంత చిత్తంతో ఆ శాస్త్రం పట్ల గౌరవంతో ఆ శాస్త్రం పట్ల ఇష్టంతో కనుక మీరు చదువుతా అంటే తన హృదయాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుంది. ఇది నేను చెప్పేది మీరు ఇంటికాడ పరీక్ష చేసి చూసుకోండి. అంటే మీ మీ హృదయంలో ఉన్నటువంటి వెనపెట్టి ఏం తీసుకోవడం తారం చేయటువంటిదో మీకు ఏదైనా శాస్త్రం అర్థం అవ్వడానికి శాంత చిత్తం కూడా తారం చేయలేదు. ఆ శాంత చిత్తం కనుక మీకు లేకపోతే పుస్తకం చదివినే అర్థం కాదు. చదివంతా అర్థం కాదు కదా, వ్యర్థంగా మారిపోతుంది. శాంత చిత్తం ఉండాలి. ఎవరు ఇది? రాధాకృష్ణ గారు చనిపోయే ముందు నా సత్యాన్వేషణ రాశారు, మనకు రాష్ట్రపతి గారు చేశారు రాధాకృష్ణ గారు. అది ఏమని రాశాడంటే, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, ఆ జన్మాంతర సంస్కారాలను బట్టి. కొంతమంది ఎంత మంచి భార్యలు ఉంటారు, భర్తకి మంచి నీళ్ళు అవుతున్నాయి అనుకోండి, అది మంచి నీళ్ళు అడగక్కర్లేదు, అడిగి మంచి నీళ్ళు అవుతున్నాయని భార్యకి తెలుస్తుంది. అటువంటి ఉత్తమ భార్యలు కూడా ఉన్నారు. కొంతమందికి అనుకూలమైన భార్యలు దొరుకుతారు, కొంతమందికి నోరు చూడు అడగక్కర్లేదు, వాళ్ళకి ఆకలిస్తామని కూడా భార్యకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది. ఎవరో రాధాకృష్ణ చెబుతున్నాడు చివరి రోజుల్లో ఆయన మంచం పట్టాక. కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది, అంటే ఆయనకి ఏ ఉద్యోగం ఇష్టమో ఆ ఉద్యోగం దొరుకుతుంది. కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది, ఏది దొరికితే చేస్తూ ఉంటారు, పొట్టాడు వాళ్ళకి. కొంతమందికి అనుకూలమైన సత్య దొరుకుతుంది, కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది బతుకు తెలుగు కోసం. వీళ్ళందరూ అదృష్టం అంటే, వీళ్ళందరూ అది నేను కాదంటం లేదు. వీళ్ళందరికంటే ఎవడు అదృష్టం అంటే, నేను శాంత చిత్తం కలవాడు అదృష్టం ఉంటుంది. ఒకవేళ అనుకూలమైన భార్య దొరకకపోయినా ఎవరైతే శాంత చిత్తంగా ఉంటున్నారో ఈ అనుకూలమైన భార్య దొరికిన వాడికంటే అదృష్టం ఉంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ అదృష్టం అంటే ఏది? అనుకూలమైన సదిది నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళు అదృష్టం కాదంటలేదు.
కానీ ఈ ఈ పరిస్థితులు ఒకరికి లేకపోయినా అది శాంతి చిత్తానికి కనుక భంగం లేకపోతే వీళ్ళిద్దరు వీళ్ళకంటే వాడే అదృష్టం ఉంటుంది. నా సత్యాన్ని విషయంలో చెప్పాడు అంటే అది భాషా పాండిత్యంతో మనం చెప్పే విషయాన్ని వాడు చెప్తే ఇంకా ఆ భాష ఉంటుంది కదా చేతిలో ఆ భాషను ఉపయోగించి ఎక్కువ అందంగా చెప్తారు. నచ్చిన ఉద్యోగం కంటే అనుకూలమైన చతి దొరికిన వాడికంటే నచ్చిన ఉద్యోగం దొరికిన వీళ్ళు అదృష్టం ఉంటుంది కానీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ అదృష్టం శాంత చిత్తం గల వాడు ఎక్కువ అదృష్టం ఉంటుందన్నాడు. ఇప్పుడు అది చివరి రోజుల్లో చెప్పిన మాట అంచేది నీకు నువ్వు శాంతిని వెతుక్కోవడం కాదు నువ్వు జ్ఞానాన్ని వెతుక్కోవడం కాదు నీకు యోగ్యత ఉంటే అలగతి ఉంటే అవి వచ్చి నిన్ను భరిస్తాయి. ఒకసారి మిమ్మల్ని శాంతి వచ్చి మించేస్తుంది నీకు సత్వగుణం పెరుగుతుందని కూడా లోపల మామూలుగా రైలు మీద పట్టాలు పట్టాల మీద రైలు వెళ్ళిపోయినట్టు వచ్చేస్తుంది మీకు శాంతి. పట్టాల మీద ఇప్పుడు రోడ్డు మీద కారు వెళ్తాంటే ఏదో అడ్డొస్తుంది మనుషులు పట్టాల మీద రైలు తీయబడి వస్తుంది మన స్టేషన్ వచ్చేది కదా ఆయన మీకు మీ కనుక యోగ్యత ఉంటే పట్టాల మీద రైలు వెళ్ళాలి పోతున్నారు అలా సుఖం వచ్చి శాంతి వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది అడ్డు ఉండదు దానికి పట్టాల మీద వెళ్ళిన రైలుకి అడ్డే ఉంది ఇంకా అది గంటల తరపున వెళ్ళిపోతా ఉంటుంది మన స్టేషన్ వచ్చింది దానికి ఆఫ్ ఉండదు ఆఫ్ చేసి కూడా ఉండడం ఎలా ఒక మనిషి ఉన్నా మనిషిని చంపుకెళ్ళిపోతుంది కనుక రాగదు కదా. అలాగే మీకు పట్టాల మీద రైలు ఎలాగెళ్తుందో మీకు ఆ యోగ్యత వచ్చినప్పుడు అరగత వచ్చినప్పుడు లోపల మీరు ఆ కల్మషమైన స్థితిలోకి మీరు నెలకినప్పుడు ఆ ఉత్తమ సుఖం ఉత్తమ శాంతి మామూలు ఉత్తమ సుఖం ముగింపు లేని సుఖం ఏదో గంట ఉండి వెళ్ళిపోవడం కాదు ముగింపు లేని సుఖం ముగింపు లేని శాంతి ఎండ్లెస్ హ్యాపీనెస్ ఎండ్లెస్ పీస్ దానికి ముగింపు ఉండదు. ఇప్పుడు మనం బూడి తింటున్నాం తిన్నని చెప్పి ఐదు నిమిషాలు బాగుంటుంది అది అయిపోయింది కదా ఈ నాలుగు దాటి లోపల వెళ్తే ఏమి లేదు కనుక ఇప్పుడు బూడి తింటున్నామండి ఈ నాలుగు మీద ఉందని చెప్పి బాగుంది బాగుంది అనుకుంటున్నాం నాలుగు దాటి లోపలికి వెళ్ళింది ఇంకేమి లేదంట ఐదు నిమిషాలు బాగుంది ఇది అలా కాదు ఇది అలా కాదు బాహ్యమైన వస్తువులతోటి నీ శరీరంతో నీ ఇంద్రియాలతోటి బాహ్యమైన వస్తువులతో సంబంధం లేకుండా అలా సుఖ ప్రవాహంలో నువ్వు ప్రవహిస్తూ ఉంటావు ఎటు చూసినా సుఖమే ఎటు చూసినా ఆనందమే అక్కడ నీకు వ్యక్తి భావన ఏమి ఉండదు ఆనందంలో ప్రవహిస్తూ ఉంటావు అక్కడ నీకు శరీరం ఉండదు ఇంద్రియాలు ఉండదు ఏం అక్కర్లేదు నీకు పైగా ఉంటే అవి ఉంటే మనం పాయసం తాగుతా అంటే నలకలు వస్తే ఎలా ఉంటుందో మనం ఉత్తమ సుఖం అనిపించినప్పుడు శరీరం ఇంద్రియాలు అలా ఉంటాయి. అంటే ఎప్పుడైతే నీకు కల్మషం అణిగిపోయిందో ఈ లోపల దోషం ఎప్పుడైతే అణిగిపోయిందో రజోగుణం వేరుతో సహాయం ఎప్పుడైతే అణిగిపోయిందో నువ్వు సత్వగుణం కల్టివేట్ చెయ్యి డబ్బు లేని వాడు డబ్బు ఎలా సంపాదించుకుంటా అలా సత్వగుణం నువ్వు సంపాదించుకో సత్వగుణం సంపాదించుకుంటే అప్పుడు సత్వగుణం నీకు ఆ క్వాలిటీ సుఖం క్వాలిటీ శాంతి తెచ్చిపెడుతుంది నీకు తెచ్చిపెడుతుంది. తర్వాత మీరు ఇది జ్ఞాపకించుకోండి మీ దేహం చనిపోయిన తర్వాత మీరు ఉండటం కంటిన్యూ అయిపోతారు అంచేదండి దేహం మీరైతే దేహం పోయాక మీరు ఉండరు మీరు దేహం కాదు కదా దేహం మీరనుకోండి దేహం పోయిన తర్వాత మీరు ఉండరు ఇంకా మీరు ఏదిగా ఉన్నారో అది దేహం కాదు ఏది మీరు ఏదిగా ఉన్నారో అది దేహం కాదు ఆ దాన్ని మీరు దేహం అనుకుని మీరు ఏదిగా ఉన్నారో అది దేహం అనుకుంటున్నారు మీరు అంటే కంగారు పడి దేహం పోయినప్పుడు నేను పోతున్నానేమో అనుకుంటున్నారు అది ఆ ముడి వినాలి మీకు లోపల వివేకం లేకుండా ఆచార్యుడు దయ లేకుండా గురువు యొక్క అనుగ్రహం లేకుండా వినదు అది మామూలు గురికే కుప్ప నొరిపి కింద చేసేస్తే సరిపోదు ఆ వివేకం రావాలి వైరాగ్యం రావాలి ఆ వివేకం రావాలి డిస్క వైరాగ్యం రావాలి లోపల నుంచి ఈ జ్ఞానవాడి పైనుంచి పోసేది కదా లోపల నుంచి ఊరేదు మనం కుంకుడిగా పులిసి పోసినట్టు పైనుంచి పోసేయటం కదా లోపల నుంచి ఊరాలని అంచేది ఇక్కడ మీకు ఉత్తమ సుఖం కావాలంటే ఉత్తమ శాంతి కావాలంటే అంటే ఉత్తమ సుఖం ప్రకృతితోటి ఇంద్రియాలతోటి దేహంతో ప్రపంచంతో ప్రపంచంతో సంబంధమైన సుఖం అదేంటది దాన్ని ఏమంటారంటే నీకు ఆ సుఖం దొరకాలంటే నిష్ప్రపంచ స్థితికి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచం ఉండగానే ప్రపంచమైన స్థితిని నువ్వు పొందాలి దాన్ని ఏమంటారు నిష్ప్రపంచ స్థితి నిష్ప్రపంచ ప్రపంచంలో శరీరం ఉండగానే ప్రపంచం లేని స్థితిని ఎప్పుడైతే పొందిందో అప్పుడు భగవంతుడు వచ్చిన సుఖం నిన్ను వరిస్తుంది వచ్చి దానికోసం నువ్వు చూడక్కల అదే వచ్చి నిన్ను వరిస్తుంది అట్టి సుఖాలకు మేలుకొని పోమని ఆచార్యుడు బోధం కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే మాట. ఏంటది, మిమ్మల్ని ఏ విషయాలైతే పాడు చేస్తున్నాయో అవి మీకు స్నేహంగా ఉంటున్నాయి మీతోటి, అవి అవి స్నేహంగా ఉండి విరోధంగా ఉంటే మనం వీళ్ళ మీద కక్ష తీర్చుకోలేమని ఇదే స్నేహం చేసి మీ పంపలు ముంచేస్తున్నాను. అంటే లోపల మీ శాంతి లేకుండా చేసేస్తున్నాయి. విరోధంగా విరోధంగా ఉండి సాధించలేని స్నేహంగా ఉంటే సాధించవచ్చు అని, ఈ కామం విరోధంగా ఉంటే సాధించలేమని స్నేహం చేసింది. ఈ కామం ఏం చేసిందంటే మీ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ స్నేహం నీకే నాది, నీ క్షేమం నేను కోరుతున్నాను కానీ నీ శాస్త్రం కోరటం లేదు, మీ ఇంట్లో వాళ్ళు కోరుతున్నా చెప్పేస్తున్నది నీకు అని నువ్వు నమ్ముతావు. మామూలుగా ఎలా చెబుతుందంటే నమ్మే గట్టే చెబుతుంది, అది బుడబొక్కలుగా చెప్పదు, అది నువ్వు పూర్తిగా నమ్మేలా చెబుతుంది. నీకు ఆచార్యులు వారు అన్నారు ఇక్కడ గొప్ప సుఖం ఉందయ్యా, సముద్రంలో ఎంత నీరు ఉందో అంతకంటే ఎక్కువ సుఖం ఉంది అక్కడ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సముద్రంలో ఎంత నీరు ఉందో అంతకంటే ఎక్కువ శాంతి నీ హృదయంలో ఉంది. బయట ఎక్కడ బజార్లో తిరగక్కర్లేదు శాంతి కోసం. కానీ ఏమన్నాడు, ఒక 1000 తలకాలు ఉన్న పాము మహాసర్పం, దానికి 1000 తలకాలు ఉన్నాయి. ఏ తలకాయ చూడడానికి మళ్ళీ కొరికేస్తుంది, 1000 తలకాయలు ఉన్న మహాసర్పం మీకు అర్థం వచ్చిందా, దాని దగ్గరికి వెళ్లకుండా నిన్ను కాపలా కాస్తాను. దీని దగ్గరికి ఏ హృదయంలో అయితే నీ హృదయంలో ఎక్కడైతే మామూలు సుఖం కాదు, సముద్రంలో ఎంత నీరు ఉంది అంత సుఖం ఉంది అక్కడ. అది ఉంటే ప్రయోజనం ఏంటి, నేను అందులోకి వెళ్ళకుండా 1000 తలకాయలు సర్పం నేను కాపలా కాస్తాను. నువ్వు అక్కడ వెళ్ళాలంటే సర్పాన్ని చంపకుండా వెళ్ళావు, సర్పాన్ని చంపాలంటే తేలిగ్గా నువ్వు చంపలేవు. నీకు అర్థం అవుతుందా, ఆ సర్పం ఎవరంటే అహంకారం. ఆ సర్పం, ఆ సర్పం ఎవరు, అహంకారం. అహంకారంలో 1000 తలకాయల సర్పం అక్కడ ఎంత సుఖం ఉన్నా దాని దగ్గరికి వెళ్లకుండా నేను కాపలా కాస్తుంది, దాన్ని చంపకుండా అక్కడికి వెళ్ళలేవు. నీకు అర్థమవుతుందా, దీన్ని తొలగించుకోకుండా దాన్ని పొందలేవు నువ్వు. అహంకారంలో మహాసర్పం అది కాపలాగా ఉంది, అది నీ ఆ సుఖం నీ హృదయంలో ఉంది, కానీ అక్కడికి నేను ప్రవేశించకుండా కాపలాక ఉంది. ఈ జన్మలోనూ రాబోయే జన్మలోనూ దాన్ని వేరుతో సహా అహంకారంలో సర్పాలను చంపే వరకు నా సుఖ సముద్రంలో మురగలేవు. సుఖ సముద్రాన్ని కనీసం సమీపించలేమని ఆచార్యుడు చెప్పాడు. ఇప్పుడు తల్లిదండ్రుల రుణమా లేదా గురువు రుణమా, ఆచార్యుడు రుణమా. నీకు నీకు ఏదైనా కారు లేకపోతే మంచి కారు కొనిస్తారు. అప్పుడు ఆచార్యుడు చెప్పే మాటలు మీ తల్లిదండ్రులు ఎలా చెప్పగలరు, వాళ్ళ చేతకాని పనులు వాళ్ళు ఎలా చేయగలరు, వాళ్ళు కూడా మనం చేయలేరు అనుకోకూడదు, వాళ్ళ చేతకాని పనులు వాళ్ళు ఎలా చేయగలరు. అంచేదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిదేవోభవ అని వేదం చెప్పింది. ఈ మధ్య ఒక మహాత్ముడు ఏమన్నా అంటే అది రైతే మాతృదేవి ముందు ఆచార్య దేవోభవ అన్న అందా ఉన్నాడు. అంటే తల్లిదండ్రులకి నమస్కారం పెట్టద్దని కాదు, ముందు ఆచార్యుడికి నమస్కారం పెట్టి అప్పుడు పెడదామన్నాడు. అది ఇంకా ఈ లోపల జీవితాలు బాగు చేస్తున్నాడు, అది బయట జీవితాల్లోనే నీకు కంఫర్ట్స్ ఇస్తారు, నీకు బాగా భోగాలు ఎక్కువ ఇస్తారు, నీకు బాగా భోగాలు ఇస్తారు, నీకు బాగా బట్టలు ఇస్తారు, కార్లు ఇస్తారు, సినిమాలకు పంపుతూ ఉంటారు. నీకు అర్థమైందే, ఇవన్నీ చేస్తూ ఉంటారు బాహ్య జీవితం, కానీ లోపల జీవితం బాగు చేసేవాడు ఆచార్యుడు. అంటే నీ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టద్దని వాడు చెప్పడం లేదు, ముందు ఆచార్యుడికి నమస్కరించి తర్వాత మాతృదేవతకి పితృదేవతకి పెట్టి ప్రథమ స్థానం ఆచార్యుడికి అమ్మను. ఎంత మాట ఉంది, ఎంత గొప్పగా ఉంది చూడండి. కృష్ణుడు కామ శత్రువు లోకంలో మించిన శత్రువు ఎవరు లేడని వదిలేశాడు. ఆచార్యుడు అన్నాడు, శత్రువు శత్రువు కింద కనిపిస్తే పర్వాలేదు అయ్యా, ఆడు గొప్ప మిత్రుడి కింద నీకు తయారాడు. అది ఆచార్యుడు వాళ్ళు. మీ ఇంట్లో పాము ఉందనుకోండి, పాము కింద కనిపిస్తే పర్వాలేదు, పాము పోగండి కింద కనిపిస్తే. మీ ఇంట్లో పాము ఉందనుకోండి, పాము కింద కనిపిస్తే పర్వాలేదు, ఆ పాము మీకు పోగండి కింద కనిపిస్తుంది అనుకోండి ఏమనుకుంటారు మీరు, అయి బాబా దండ ఎంత బాగుందని మెళ్ళ వేసుకుంటారు, మెళ్ళ వేసుకున్నా కలిసేస్తున్నది. ఇప్పుడు ఆ పాము మీ ఇంట్లో పాము ఉంది అనుకోండి, తప్పులేదు పాము కింద కనిపించే పర్లేదు, మీ జాగ్రత్తగా ఉంటారు. అది పాము కింద కనపడటం ఎలా కనిపిస్తుంది, పూల దండలాగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, అయి బాబు ఎంత బాగుంది దండ, మెళ్ళ వేసుకుంటున్నారు, మెళ్ళ వేసుకున్నాక చేసే పనులు చేసేస్తారు. ఇది ఆశ్చర్యంగా పోవాలి. దండ కింద కనిపిస్తే మీరు మెల్ల వేసుకోకుండా ఎంతకుండా అలంకరించుకునే అలవాటు ఉంది కదా మనకి, అర్థంలో ముఖం చూసుకునే అలవాటు, దండలు వేసుకునే అలవాటు, ఊరేగింపులు అలవాటు ఉన్నాయి కదా. గౌకున దండ వేసేసుకుంటాం, వేసుకొని ఇస్తుంది, వేసుకునే కదా సర్దుకున్నాక వేసేస్తుంది కాటు. అది కామన్, అది భగవంతుడు కృష్ణుడి బోధ, ఇది ఆశ్చర్యుడి బోధ. అంటే చాలా లోతుడికి తీసిపోతున్నాడు మనం. మీకు అర్థమవుతుందా? ఆ బంగారం ఎక్కడుందో హృదయం, మనం ఎంత లోతులో ఉందో హృదయంలో, నీ హృదయంలో బంగారం ఉందని భగవంతుడే చెబుతాంటే అది ఎంత లోతులో ఉందో అంత లోతులో మనం తీసిపోతున్నాడు వాడు ఆచార్యుడు. ఈ లోపల పెంకు ముక్కలు వస్తా ఉంటారు, లోతుకి వెళ్ళేప్పుడు పెంకు ముక్కలు వస్తాయి కదా, ఆ పెంకు ముక్కలు కూడా ఎలా తప్పించుకోవాలో మార్గదర్శకం చేస్తూ మనం తోలుకుపోతున్నాడు వాడు ఆచార్యుడు. ఇలా మొత్తం మన ప్రవచనం అంతా సాధన సాధన పరంగా చెప్తాం. ఇవాళ మన ప్రసంగం దేని ఏది కేంద్రం పెట్టుకుంది? సాధన కేంద్రంగా పెట్టుకుంది, అది గుర్తుపెట్టుకోండి. అది శరీరం పోయిన తర్వాత కూడా మీ అస్తిత్వానికి భంగం లేదు, కంగారు పడకండి. ఒకవేళ శరీరం ఎప్పుడైనా చచ్చిపోతే కంగారు పడకుండా మీరు ఉంటారు. దేహం లేకపోతే మనం ఉండవనుకుని సర్వ అబద్ధం అది. శాంతి శాంతి శాంతి.